సో నేను నాకప్పుడు ఉన్న శారీరక సమస్యలు, మానసిక సమస్యలు, ఆధ్యాత్మిక సమస్యలు అన్నిటికీ నేను పరిష్కారం కనుక్కున్నాను. నాకు నేను ఒక సాధన చేసి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ కనుక్కొని నా అంతర్వాణి, నా ఆత్మ ఏది చెప్తే అది చేసుకుంటూ వచ్చాను. నాకు గురువులు బాహ్యంగా ఎవరూ లేరు, నాకు నేనే గురువును. నాకు నేనే అంటే నా లోపల ఉన్న దైవమే నాకు గురువుగా వచ్చి ఆయన గైడెన్స్లో ఆయన ఏది చెప్తే అది చేసుకుంటూ వచ్చాను. ఎన్నో అద్భుతాలు జరిగాయి. సో ఇది జరిగాక నాకేనా ఇది ఎవరు అందరికీ వస్తాయా రిజల్ట్స్ అని డౌట్ వచ్చి నేనేం చేశాను, అప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరి మీద ప్రయోగం చేశాను. ఇది ఒకసారి చేసి చూడండి. బిజినెస్ చేసేవాళ్ళు వచ్చేవాళ్ళు, అనారోగ్య సమస్యలతో ఉండేవాళ్ళు వచ్చేవాళ్ళు, అన్ని రకాల సమస్యలు ఉన్నవాళ్ళు వచ్చేవాళ్ళు, ఒక్కొక్కరి మీద ప్రయోగం చేసి చూశాను మరి ఇది పనిచేస్తుందా లేదా అని. సో రిజల్ట్స్ వచ్చాక అప్పుడు నేను 2007లో పూర్తిగా నా ఆడిటర్ ప్రొఫెషన్ వదిలేసి అప్పటి నుంచి ప్రచారం చేస్తున్నాను. ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లు, హార్ట్ పేషెంట్లు, అన్ని రకాల సమస్యలు ఉన్నవాళ్ళు వాళ్ళు చేస్తే, నేను చెప్పింది చేస్తే అద్భుతమైన ఫలితాలు వచ్చేవాళ్ళకు శారీరకంగా, అలాగే మానసికంగా, అదేవిధంగా ఆధ్యాత్మికంగా. ఈ పాపాలు, పుణ్యాలు, కర్మ, అల్టిమేట్గా మీరు ఎన్ని ప్రయత్నం చేసినా మీరేమంటారు ఆఖరికి, కర్మ అంటారు. గత జన్మలో ఏదో పాపం చేశారు అదే దానివల్ల ఈ కష్టాలు అని అంటారు. సో ఈ కర్మ సిద్ధాంతం నుంచి కూడా ఎట్లా బయటికి రావాలి, టోటల్గా కర్మ సిద్ధాంతమే లేకుండా చేయాలంటే ఏం చేయాలి? సో దీని మీద కూడా నా దైవాన్ని అడిగి అసలు ఏం చేస్తే ఈ కర్మ నుంచి బయటకు వస్తాము, అసలు సాధ్యమవుతుందా ఈ కర్మ సిద్ధాంతం నుంచి రావడము అని అడిగితే మొత్తం మా ఆత్మ చెప్పేసింది ఇలా చేయి అలా చేయని. సో అది చెప్పినట్టు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. బిజినెస్ పరంగా ఇట్లా అన్ని రకాల సమస్యలు అందరికీ తగ్గడంతో ఇంకా అప్పటి నుంచి నేను ఫుల్గా ఈ ధ్యాన ప్రచారం చేస్తున్నాను. సో నిన్న చెప్పింది ఏంటంటే ఈ కర్మ సిద్ధాంతం గురించి చెప్పాను నిన్న ఫస్ట్ హాఫ్లో. కర్మ సిద్ధాంతం, అసలు కర్మ అంటే ఏంటి, ఎన్ని రకాల కర్మలు ఉంటాయి, ఆ కర్మలను ఎలా డీల్ చేయాలి, అసలు పాపాలు ఉన్నాయా, పుణ్యాలు ఉన్నాయా అనే దాని గురించి నిన్న చెప్పాను. అలాగే మధ్యాహ్నం ఏం చెప్పాను, దేని గురించి చెప్పాను, రాగద్వేషాలు అనే టాపిక్ గురించి చెప్పాను. రాగద్వేషాలకు అతీతంగా చేరాలి అని చెప్పాను. ఎందుకు అంటే మన లోపల ఉన్న దైవం దగ్గరికి మనం చేరాలి. దైవం తోడు లేకపోవడం వల్లే మన సమస్యలు చాలా పెరుగుతున్నాయి. సో ఈ సమస్యలకు పరిష్కారం బాహ్యంగా ఎంతమంది దగ్గరికి వెళ్ళినా, గురువుల దగ్గరికి వెళ్ళినా, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా పరిష్కారం లభించట్లేదు. ఎందుకు అంటే మన రియల్ దైవం మన లోపలే ఉన్నాడు, బయట ఎక్కడో లేడు. సో కాబట్టి ఆ లోపల ఉన్న దైవం దగ్గరికి వెళ్తేనే ఈ సమస్యకు పరిష్కారం వస్తుందని తెలిసింది. సో ఆ దైవం దగ్గర చేరాలంటే, ఆయన తోటి ఉండాలి అంటే ఆయన ఎవరో, ఆయన ఎలా ఉంటాడో మనకు తెలియాలి. సో ఆయన మెంటాలిటీ, ఆయన గుణగానాలు ఏంటో మనం తెలుసుకొని అది డెవలప్ చేసుకుంటే ఆ దైవంతో కలయిక సాధ్యమవుతుంది అని చెప్పారు. సో ఆ దైవానికి ఎన్నో గుణాలు ఉన్నాయి. మొదటి గుణం, ఆయన రాగద్వేషాలకు అతీతంగా ఉంటాడు. సో మీరు కూడా రాగద్వేషాలకు అతీతంగా ఉండే సాధన చేయాలి అని చెప్పాను. అంటే రాగద్వేషాలు అంటే ఆయనకి ఇష్టాలు ఉండవు, అయిష్టాలు ఉండవు, అందరూ ఆయనకు ఇష్టమే, అందరూ ఆయనకు ప్రీతిపాత్రులే. ఒకరిని ఎక్కువగా, ఒకరిని తక్కువగా చూడడు. ఎందుకంటే ఆయనే డైరెక్టర్ కాబట్టి, డైరెక్టర్ ఆయనే. పాత్రధారులందరినీ ఆయన ఈక్వల్గా చూస్తాడు, ఎవరిని ఎక్కువ చూడడు, ఎవరిని తక్కువ చూడడు, అవునా కదా. సో డైరెక్టర్కి అందరూ ఇష్టమే. సో అదేవిధంగా మన లోపల దైవానికి కూడా మన శరీరంలో ఉన్న ప్రతి భాగము ఇష్టమే. ఆయన కాళ్ళను ఒక రకంగా, చేతులను ఒక రకంగా చూడడు, అలాగే మనసులో ఉన్న అన్ని ఆలోచనలు ఆయన ఒకే రకంగా చూస్తాడు. ఇట్లా మన లోపల ఉన్న అన్నిటినీ ఆయనే ఒకే రకంగా, అందరి అన్నిటికీ ఎనర్జీ ఇస్తున్నది ఆయన్నే, ఈ శరీరాన్ని నడిపిస్తున్నది ఆయన్నే పూర్తిగా. సో కాబట్టి ఆయన గుణాగుణాలు, ఒకటి రాగద్వేషాల గురించి నిన్న చెప్పారు, ఓకేనా. సో ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటంటే ఆరోగ్య విషయం గురించి చెప్తాను. ఆరోగ్యం గురించి పిల్లలు కూడా వచ్చారు, కొద్దిగా వినండి, ఓకే. సో మీకు చాలామందికి అనారోగ్య సమస్యలు ఉన్నాయి, అవునా కదా. మీ అందరికీ అనారోగ్య సమస్యలు ఉన్నాయి, అవునా. వస్తున్నాయి, లేకుండా రావచ్చు అనే భయం కూడా ఉంది ఒకటి, ఉండవచ్చు కొంతవరకు, కొంతవరకు లేకున్నా కూడా వస్తుందేమో అని భయం ఒకటి ఉంది. ఎందుకంటే పక్కోడికి వస్తే నాకు కూడా వస్తుందేమో అని ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. సో దీనికి అసలు ఈ అనారోగ్య సమస్యలకి ముఖ్య కారణం ఏంటి? ఈ ముఖ్య కారణం మనకున్న అనారోగ్య సమస్యలే కాదు, ఏ సమస్యలకైనా ముఖ్య కారణం ఏంటంటే ఈ మనసే. ఫస్ట్ ఏదైనా ఒక సమస్య మానసికంగా తయారవుతుంది, ఫస్ట్ మానసిక రూపంలో వస్తుంది, ఒక ఆలోచన రూపంలో. ఎప్పుడైతే ఆ థాట్ను మీరు సరిగ్గా డీల్ చేయరో అదేం జరుగుతుందంటే శారీరక సమస్యగా పరివర్తన చెందుతుంది. ఓకేనా? సపోజ్ మీరు మీ ఆయనతోటి గొడవ జరిగింది అనుకోండి, ఏం చేస్తారు మీరు? మామూలుగా బయట గొడవ పడతారు. రెండు ఆప్షన్స్ ఉన్నాయి, మీకు తెలిసింది రెండే ఆప్షన్స్. ఒకటి బయట గొడవ పడడం, లేదా లోపల తిట్టుకోవడం, లోపల గొడవ పడడం. బయటికి మాత్రం బాగున్నారా, లోపల దొంగడం అక్కడికి అని తిట్టుకోవడం. సో కొందరు అయితే జుట్టు పట్టుకొని ఫైటింగ్లే, ఇంకా ఆ రెండు ఆప్షన్సే ఉన్నాయి మనకు. సో ఈ రెండు ఆప్షన్స్ కూడా చాలా డేంజర్ ఇది, ఎందుకంటే బయట ఎక్స్ప్రెస్ చేస్తే శత్రువులు తయారవుతారు. భార్య భర్తలే శత్రువులు ఫస్ట్, ఎవరో కాదు, లేదా పిల్లలు ఎవరైనా కావచ్చు. పోనీ లోపల అంచి పెట్టుకుందామా, ఏమవుతుంది? అదే అనారోగ్య సమస్యకు కారణమవుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎక్కువ అనారోగ్య సమస్యలు రావడానికి కారణం ఏంటంటే, ఎక్కువ ఆడతత్వం ఏంటంటే గొడవ వద్దు గొడవ వద్దు అనే టైపు ఆ వైపు ఉంటుంది. మగతత్వం ఏంటి? కక్కేయడం, లోపల పెట్టుకోరు, తిట్టేస్తారు. సో ఎప్పుడైతే ఆడతత్వం ఏం చేస్తుంది, లోపల పెట్టుకుంటుంది, అది ఏమవుతుంది, ఆ లోపల నెగిటివ్ శక్తి, ఆ ద్వేషం, ఆ కోపం అనేది లోపల ఉండిపోయి ఏదో ఒక భాగంలో స్టోర్ అయిపోయి ఉంటుంది మన శరీరంలో. అప్పుడు మీకు ఆ శరీరంలో ఆ అనారోగ్య సమస్య ఏర్పడుతుంది. ఓకేనా? సో ఆ అనారోగ్య సమస్యకు కారణం ఏంటి? మీ మనసులో దాన్ని సరిగ్గా డీల్ చేయకపోవడం. సప్రెస్ చేశారు, కరెక్టే, ఒక యాంగిల్ మంచిది, గొడవ కంటే బెటర్ కదా లోపల పెట్టుకోవడం. కానీ లోపల పెట్టుకుంటే ప్రాబ్లం, అర్థమైంది కదా? లోపల పెట్టుకుంటే అదేమో బంగారం, అది పెట్టుకోవడానికి బంగారం కాదుగా. మంచి ఆ బ్యూటిఫుల్ ఫీలింగ్ ఉంటే లోపల దాచిపెట్టుకునే అర్థం ఉంటుంది, కానీ దరిద్ర ఫీలింగ్ అది, దాన్ని లోపల పెట్టేసుకుంటున్నారు. పెట్టుకోవడమే కాకుండా ఆడు ఎప్పుడు బయటికి వెళ్తాడా అని, బయటికి వెళ్ళిన దొంగ నాకుండా ఇట్లా అంటాడా అట్లా అంటాడా అట్లా అంటాడు, ఇక తిట్టుకుంటూనే ఉండడం, గుర్తు చేసుకోవడం, తిట్టుకోవడం, ఇదే కొనసాగుతూనే ఉంటుంది. రోజు రోజు కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, ఇక గొడవలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి లోపల. అవునా? సో మరి దీనికి అంతం ఎప్పుడు? ఆడు చచ్చాక అనుకుంటే చచ్చినా కూడా తర్వాత గుర్తుకొచ్చి మళ్ళీ అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. పక్కోడితోటి ప్రాబ్లమ్స్, ఎదుటితోటి ప్రాబ్లమ్స్, ఏదో ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. బిజినెస్లో ఎదుటి వాడితోటి ప్రాబ్లం వస్తుంది. సో నా దగ్గరికి ఒక బిజినెస్ అతను వచ్చాడు, కర్ణాటకలో బెంగళూరులో ఉంటారు. చూడండి ఎలాంటి సమస్యలు ఉంటాయో. ఇద్దరు బిజినెస్లు చేస్తున్నారట, ఇద్దరు షాపు వాళ్ళే, ఇద్దరు ఆయిల్ షాప్. వాళ్ళు చేసేది ఏంటి? ఆయిల్ బిజినెస్. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాడు 10 రూపాయలు కమ్మితే నేను 9 కమ్ముతా, వాడు 9 కమ్మితే నేను 8 కమ్ముతా అని ఇద్దరు పోటీలు పడి రేట్లు తగ్గించుకొని బిజినెస్ అంటే నాశనం చేసుకుంటున్నారు. సో అతను, ఒక అతను నా క్లయింట్, అంటే మా శిష్యుడు, మన న్యూ ఇయర్జీ ఫాలో అవుతాడు. సో అతను నాకు ఫోన్ చేస్తే నేను చెప్పాను, సార్ ఇట్లా చేసుకుంటూ పోతే ఇక మీ బతుకు అవుట్, మొత్తం లాస్ అయిపోతారు, అది కాదు ప్రయత్నం, నేను చెప్పింది చేయండి అన్నాను. సో నేను చెప్పింది లోపల చేశాడు అతను, బయట ఏం చేయలేదు. లోపల నేను చెప్పింది అనుకొని చేశాడు. ఆశ్చర్యకరంగా 2 రోజులు అయ్యాక ఆ అపోనెంట్, ఆ ఎదుటి షాపాడు వచ్చేసి, సార్ ఎందుకు సార్ మనం ఇట్లా గొడవపడము, ఇద్దరం సిండికేట్ అయిపోదాము, ఇద్దరం కలిసి ఒకటే రేట్ ఫిక్స్ చేసుకుందాము, ఇద్దరం కలిసి దున్నుకుందాము అందరినీ, వచ్చిన వాళ్ళని ఇద్దరం పంచుకుందాం, ఎందుకు ఈ గొడవ అన్నాడట. సో ఇక్కడ చేసింది ఎక్కడ ఎక్కడ చేశాడైనా, అంతవరకు బయట గొడవపడడం లేదా లోపల నూనె తిట్టుకోవడం ఇదే చేశారు. సో ఈ రెండూ వర్కౌట్ కాలేదు. వర్కౌట్ కానప్పుడు నేను మూడో మార్గం చెప్పాను. ఆ మూడో మార్గం ఎప్పుడైతే చేశాడో అదిరిపోయే రిజల్ట్స్ వచ్చింది బయట. ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు, ఇద్దరు హాయిగా బిజినెస్ చేసుకుంటున్నారు, ఇద్దరు ప్రాఫిట్స్ పొందుతున్నారు. సో ఇది బాగుందా లేదా? మనం బాగుపడదాం, ఎదుటి వన్ బాగు చేద్దాం. కానీ మీకున్న మెంటాలిటీ ఏంటి? ప్రజెంట్ మెంటాలిటీ అంటారు పైకి లోక కళ్యాణం అని, కానీ మీ దృష్టి అంతా ఎదుటోడు మీద. వాడు కారు కొన్నాడు, నేను కొనాలి, వాడు అది కాంపిటీషన్. అవునా కదా? సో ఈ కాంపిటీషన్ వరల్డ్ నుంచి ప్రేమ, ఫ్రెండ్షిప్ వరల్డ్లోకి రావాలి. నా కాన్సెప్ట్ పేరే ఫ్రెండ్షిప్. చిన్నపిల్లలకు చెప్పేటప్పుడు ఫ్రెండ్షిప్ అంటాను నేను, పెద్దవాళ్ళకి చెప్పేటప్పుడు ప్రేమ కరుణ అనే వర్డ్స్ యూజ్ చేస్తాను. సో శత్రువును కూడా ప్రేమతోటి జయించాలి అంటారు. అవునా కదా? సో కాబట్టి ఎట్లా జయించాలి ప్రేమతోటి అనేది డీటెయిల్డ్ ఇవ్వ కాన్సెప్ట్ అన్నట్టు. అది ఇలా చేయడం వల్ల మీ శారీరక సమస్యలు, అన్ని రకాల సమస్యలకు పరిష్కారం లభించడమే కాకుండా టోటల్గా కర్మ సిద్ధాంతం నుంచి కూడా బయటకు వచ్చేస్తారు. ఓకేనా? సో దీనికి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ మనసు నుంచి స్టార్ట్ చేయండి ఫస్ట్. సరే, ఏదైనా శరీరంలో ప్రాబ్లం ఉంటే తర్వాత చెప్తారు శరీరాన్ని ఎలా డీల్ చేయాలి. ఫస్ట్ మనసు గురించి చెప్తారు. సో మైండ్లో ఏముంటాయి మనకు? ఏముంటాయి మైండ్లో? ఆలోచనలు. ఏం ఆలోచనలు ఉంటాయి? చదువు గురించి, వెరీ గుడ్. ఏమో చదువు గురించి మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు, రెండు ఉంటాయా? పాస్ అవుతామని ఉంటుందా, ఫెయిల్ అవుతామని ఉంటుందా? పాసేనా? ఫెయిల్ అయితేనే థాట్ రాలేదు ఎప్పుడు? అమ్మో మర్చిపోతానేమో ఆలోచన రాలేదా? నిజంగా నీకు రాలేదు? వచ్చిందా రాలేదా? ఎప్పుడు పాజిటివ్ ఆలోచనలు వస్తాయా? ఏమో నేను చదివింది గుర్తుకొస్తుందో రాదో అని ఆలోచన వచ్చిందా లేదా? వచ్చిందా? సో మనకు మనసులో ఆలోచనలు ఉంటాయి, అవునా కదా? సో మీరు అందరూ అనుకుంటారు కేవలం నాకు పాజిటివ్ ఆలోచనలే ఉండాలని. ఎస్ఆర్నా? అందరికీ పాజిటివ్ ఆలోచనలే కావాలిగా. కానీ మీ లైఫ్లో పాజిటివ్లు ఉన్నాయా, నెగిటివ్లు ఉన్నాయా? ఎందుకట్లా? ఏది ఎక్కువ ఉంది? నెగిటివ్ ఉంది. అంటే ఏది మనం అనుకుంటున్నామో దానికి రివర్సే జరుగుతుంది. ఎందుకో తెలుసా? మనకు శాస్త్రం ఉంది. ఏమంటారంటే, తాను ఒకటి తెలిస్తే చూడు, దైవం మన శత్రువు అయ్యాడా మిత్రుడయ్యాడా? నువ్వు ఒకటి తెలిసే దైవం రివర్స్ అనుకుంటున్నా. ఆయన ప్రాఫిట్ కావాలంటే ఆయనకు లాస్ అవుతుంది అనుకో. అంటే ఈయన అనుకున్నాడు ప్రాఫిట్, కానీ ఈయన దైవం ఏమంటున్నాడు, నువ్వు లాస్ కావాలంటున్నాడు. ఇదేంటండి, మన దైవం అలా ఎందుకు అనుకుంటున్నాడు? మెంటలా దైవుడికి ఏమన్నా? కాదుగా. మరి అలా జరిగినప్పుడు ఓహో నేను ఇలా అనుకుంటే దైవం ఇలా అనుకున్నాడా, ఎందుకు అనుకున్నాడు, సరే దీన్ని కూడా అనుభవిద్దామనే మనకు ఆలోచన ఉన్నదా? లేదు. తిడుతూనే ఉంటాం బయట ఎవరినో, వీడి కారణం వాడి కారణం అని తలరాత కర్మ అంటుంటాం. కానీ అరే నేను ఒకటి తలిచాడు, దైవం మరొకటి తలిచాడు, సరే దైవం తలిచిందే జరిగింది కదా, దాన్ని యాక్సెప్ట్ చేద్దామనేది మనకు లేదు, అవునా కదా? సో నేను ధ్యానంలోకి వచ్చాక నేను చేసింది ఏంటంటే, నేను ఇదే అనుకున్నాను, ఓహో తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడు కదా, దైవం తలిచాడంటే దీంట్లో ఏదో మర్మం దాగి ఉంటుంది డెఫినెట్గా. మనం పూర్తిగా దాన్ని అర్థం చేసుకోవట్లేదు. చూద్దాము, ఈయన దైవం తలిచింది ఏదైతే తలిచాడో దాన్ని ఇష్టంగా అనుభవించి చూద్దామని నాకు అనిపించింది. సో ఎప్పుడైతే అలా చేశానో ఆశ్చర్యకరమైన అద్భుతాలు జరగడం మొదలెట్టాను ఆ లైఫ్లో, ఓకేనా? సో మీరు అనుకున్నది జరగట్లేదంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, దైవం అనుకున్నది జరుగుతోంది. ఎందుకు దైవం అలా మీకు వ్యతిరేకంగా తయారయ్యాడు అది మీరు అర్థం చేసుకోవాలి, ఓకేనా? దైవం అంటే మనకంటే ఉన్నతమైన వాడేగా, మరి ఎందుకు అలా అనుకుంటాడు? శివాగ్నిలేది చీమైనా గుట్టదు, అవునా? మీ ఇంట్లో కష్టాలు వస్తున్నాయంటే దానికి ఆగ్నేయించింది ఎవరు? ఎవరు? మనమా? మామూలుగా ఈ కాన్సెప్ట్ ప్రకారం శివాగ్నిలేది చీమైనా గుట్టదు, చీమనే గుట్టదు కదా. మరి అంత పెద్ద ప్రాబ్లం మీకు ఎలా వచ్చింది శివుడాగ్నేయ వందే? నిజంగా ఈ సూత్రం కరెక్టే, అలా ఆలోచించాలి కదా. మేము అలా ఆలోచించాం, అందరినీ విమర్శిస్తూ కూర్చుంటాం, అవునా కదా? సో కాబట్టి కొద్దిగా ఆలోచించండి, తొందరపడకండి. అంతా దైవం అనుకున్నట్టే జరుగుతోంది. అంటే అంతా డైరెక్టర్ అనుకున్నట్టే జరుగుతోంది, పాత్రధారుడు అనుకున్నట్టు జరగదు, హీరో అనుకున్నట్టు జరగదు, విలన్ అనుకున్నట్టు జరగదు. ఎవరు అనుకున్నట్టు జరుగుతుంది? డైరెక్టర్ అనుకున్నట్టు జరుగుతుంది. మరి డైరెక్టర్ ఎందుకు రెండు సృష్టి చేశాడు, హీరోను విలన్ను? ఇది తెలుసుకోవాలిగా మీరు. సో నిన్న ఆల్రెడీ చెప్పాను డైరెక్టర్ ఎందుకు ఇలా మూడు గుణాలు మూడు ఆలోచనలు ఎందుకు పెట్టాడో నిన్న చెప్పాను. సో మళ్ళీ అది రిపీట్ చేయలేను. సో సింపుల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, డైరెక్టరు కంపల్సరీ హీరోను పెడితే తప్పకుండా విలన్ను కూడా పెడతాడు. ఆయనకు ముగ్గురు పిల్లలు, ఒకడు హీరో, ఒకడు విలను, ఒకడు తటస్థంగా ఉండేవాడు. దీన్ని సైంటిఫిక్ భాషలో ఎలక్ట్రాన్స్, ప్రోట్రాన్స్, న్యూట్రాన్స్, వెరీ గుడ్. దీన్నే ఇంకో భాషలో పాజిటివ్, న్యూట్రాన్స్, వెరీ గుడ్. ఫ్యాన్లో ఉందా లేదా పాజిటివ్, నెగిటివ్ వైర్, రెండు వైర్లు ఉన్నాయా? ఎన్ని వైర్లు ఉన్నాయి అక్కడ కనెక్షన్? ఎన్ని వైర్లు వచ్చాయి ఫ్యాన్కు? ఏంటది? వెరీ గుడ్. ఒక పాజిటివ్ వైర్తో ఫ్యాన్ తిరుగుతుందా? ఒక నెగిటివ్ వైర్తో తిరుగుతుందా? రెండు ఉండాలి. రెండు ఉండి రెండింటి మధ్యలో ఫ్రెండ్షిప్ ఉందా, ఫైటింగ్ ఉందా? వెరీ గుడ్. సో మీ లోపల ఏం ఆలోచనలు ఉన్నాయి? మరి ఇప్పుడు ఇంతవరకు ఏమన్నా పాజిటివ్ ఆలోచనలు ఉన్నాయన్నా నెగిటివా? నువ్వు చెప్పు, ఇటు చూడు, అటు ఎందుకు చూస్తున్నావు? ఫస్ట్ అడిగితే ఏం చెప్పావు, పాజిటివ్ ఆలోచనలు ఉన్నాయా నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి అంటే ఏమన్నా నెగిటివ్ కూడా ఉందో లేదా? మరి నీకు నెగిటివ్ లేకపోవడంలో నీకు మార్కులు తక్కువ వస్తున్నాయి. మరి అక్కడ రెండు ఉండడం వల్ల కదా ఫ్యాన్ జరిగింది, రెండింటి మధ్య ఫ్రెండ్షిప్ ఉండడం వల్ల కదా. నీ థాట్స్లో రెండు థాట్స్ ఉన్నాయా పాజిటివ్, నెగిటివ్? లేకుంటే చచ్చిన నీకు రిజల్ట్ రాదు. ఎందుకు ఒక పాజిటివ్ వేడితో ఫ్యాన్ తిప్తా ట్రై చేస్తున్నావు, తిరుగుతుందా? ఒక నెగిటివ్ వేడితో ఫ్యాన్ తిప్తాడు, తిరుగుతుందా? ఏం చేయాలి? రెండు ఉండాలి, రెండింటి మధ్యలో ఫ్రెండ్షిప్ ఉండాలి, అవునా కదా? అట్లాగే మీకేం థాట్స్ ఉండాలి? ఇప్పుడు పాజిటివ్ థాట్స్ ఉండాలా నెగిటివ్ థాట్సా? రెండు ఉండాలి, రెండింటి మధ్యలో మతి మరుపు ఉండాలా, మేము మరుపు వారు ఉండాలా? మతి వరకు ఉండాలా, మేము వరకు?
మరి ఎన్ని ఉంటే మర్చిపోతాం మరి ఎట్లా
రెండి? ఇప్పుడు ఇంగ్లీష్ ఎగ్జామ్ రాస్తున్నావు, మతి వరకు ఉండాలా మేము వరకు ఉండాలా? ఇటు చూడు చెప్పు, పర్లేదు తప్పైనా పర్లేదు. మెమోరీ బోర్డు ఉందనుకో, ఏం జరుగుతుంది సార్? ఇంగ్లీషు, సోషల్, సైన్స్, మ్యాథ్స్ టీచర్ కొట్టింది, మమ్మీ కొట్టింది, అన్నీ గుర్తొస్తాయి. మరి ఏం చేయాలి? రెండు ఉంటే ఏం జరుగుతుంది? వెరీ గుడ్, కావాల్సింది గుర్తుకొస్తుంది, అనవసరమైంది. సో మతి మరపు ఏం చేస్తుంది? అనవసరమైంది తీసేస్తుంది. అవసరం ఏంటి? ఇంగ్లీష్ రాస్తున్నావు కాబట్టి ఇంగ్లీష్ అవసరం. సో మతి మరపు అవసరమా లేదా? రెండు ఒకేసారి అవసరమా లేదా? మతి మరపు డిలీట్ చేస్తుంది, మెమోరీ వరకు గుర్తు చేస్తుంది. సో వాటి మధ్యలో ఫ్రెండ్షిప్ లేదనుకో, ఛీ మతి మరపు నా ఎన్మి అన్నావు అనుకో, ఏం చేస్తుంది అదే సార్? ఇంగ్లీష్ ఎగ్జామ్లో సోషల్ ఎగ్జామ్ గుర్తుకొస్తుంది. అర్థమైందా? క్లియర్గా ఉందా లేదా? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి? ఇద్దరితో. ఆల్రెడీ నీకు మెమోరీ ఫ్రెండ్షిప్గా ఫ్రెండేగా, మతి మరపుతో కూడా ఫ్రెండ్షిప్ చేయి. ఫ్రెండ్షిప్ చేస్తే సరిపోతుంది, ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు, సూపర్గా ఒక్కసారి చదివినా గుర్తుంటుంది. ఓకేనా? అర్థమైంది కదా? సో అది గుర్తుపెట్టుకో. పాజిటివ్, నెగిటివ్. పాజిటివ్ అట్లాగే ఉండాలి, నెగిటివ్ అట్లాగే ఉండాలి, కలవాలి. ఓకేనా? ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోవాలి, అది చేయాలి. మీరు లోపల ఏ పని చేస్తున్నా, ఫుట్బాల్ ఆడుతున్నా, క్రికెట్ ఏదో ఆడుతున్నా, టీవీ చూస్తున్నా, టీవీ చూడాలి అని ఉండాలి, టీవీ చూడకూడదు అని ఉండాలి. కేవలం టీవీ చూసేవనుకో ఫెయిల్, కండు పోతాయి. కేవలం చదువుకున్నావు అనుకో, ఎందుకు ఈ లైఫ్? కేవలం చదవడానికే వచ్చామా? ఆడుకోవాలి, పాడాలి, టీవీ చూడాలి, అన్నీ చూడాలిగా. ఎసన్నా? సో కాబట్టి రెండు ఫ్రెండ్స్ అయిపోతే ఎగ్జామ్స్ టైంలో అసలే టీవీ చూడకుండా మీరు హాయిగా చదువుకోగలుగుతారు. ఎగ్జామ్ లేనప్పుడు యాప్ టీవీ చూసినా పర్వాలేదు, ఎట్లా బ్యాలెన్స్ ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఓకేనా? సో అన్నీ ఎంజాయ్ చేయాలి. అర్థమైంది కదా? సో ఇప్పుడు ఏం చేయాలి? పాజిటివ్ ఉండాలా, నెగిటివ్ ఉండాలా? అన్నిటిలో నెగిటివ్ ఉండాలి. ఓకే, అర్థమైంది కదా? రైట్. సో ఇట్లా మీరు పిల్లలు కూడా అర్థమవుతుంది. జస్ట్ ఈ చిన్న పాయింట్ ఉపయోగించుకొని అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు పిల్లలు. నేనే ఆశ్చర్యపోతున్నాను ఆ స్టడీస్లో ఆ రిజల్ట్స్ చూసి. ఏంది ఇది? నాకే భయం అవుతుంటుంది ఒక్కొక్కసారి. వాళ్ళు రేపు ఎగ్జామ్ ఇవాళ ఆడుకుంటూ ఉంటారు, నేను చెప్పింది నేనేనా, నాకు ఒకసారి డౌట్ వస్తుంది, ఏదైనా ఇంతకు ఫెయిల్ అవుతారా పాస్ అవుతారా అని. రేపు ఎగ్జామ్ పెట్టుకొని రా ఆడుకుంటాం, కార్డ్స్ ఆడతాం, ఏదో బయట ఆడడం ఇవన్నీ చేస్తుంటారు. తెల్లవారు చూస్తే వాడి రిజల్ట్ 95%. ఒక పాప అయితే చెప్తుంది వాళ్ళ లోపల, టీచర్ చెప్తున్నప్పుడు ఆ పాప ఏసోలు నువ్వు కూడా విను అంటుందట. లోపల సోలు ఉందని చెప్పానుగా పిల్లలకు, వాళ్ళు గుడిగా నమ్మేసి ఏసోలు నువ్వు కూడా విని, నేను ఒక్కొక్కసారి వినకపోవచ్చు నువ్వు కూడా విను అంటుందట. సోల్ వినేస్తుందట ఎగ్జామ్కి వెళ్ళగానే, ఏసో నువ్వు విన్నావు కదా గుర్తు చేయి అంటుందట. అంటే పిల్లలు ప్యూర్గా ఉంటారు కదా, సరదాగా ఏదో కొద్దిగా అది గుర్తుకొచ్చేస్తుందట, రాసేస్తున్నారట ఫుల్ మార్కులు. నేనే ఆశ్చర్యపోతాయి, ఇదే కాన్సెప్ట్ బాబు, నేను ఒక రకంగా చెప్తే వీళ్ళు ఒక రకంగా అర్థం చేసుకుంటున్నారని. ఇట్లా పిల్లలు వాళ్ళని చూసి ఆశ్చర్యపోతున్నారు, ఎంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ రిజల్ట్స్ అంటే. వాడు ఒక్కొక్కసారి రెండు మూడు పనులు చేసేస్తుంటారు వాళ్ళు, అటు టీవీ చూస్తుంటారు, ఇటు చదువుకుంటుంటారు. వాళ్ళ అమ్మ తిట్టేది, ఏంటి బాబు అట్లా టీవీ రెండు పనులు చేస్తున్నావు ఒకేసారి, నీకు చేయకదురా అని. అంటే నేను వాళ్ళ అమ్మని అడిగాను, వాడికి ఎన్ని మార్కులు వస్తున్నాయని. 95% అంది, ఇక నోరు మూసుకోను అన్నాను. నీకు ఎన్ని కావాలి ఇంకా అంతకంటే మార్కులు? వాడు ఒకేసారి టీవీ చూస్తున్నాడు, పాటలు వింటున్నాడు, చదువుతున్నాడు, మ్యాథ్స్ చేస్తున్నాడు అండి. మళ్ళీ అసలు మ్యాథ్స్ బుర్ర పెడితే తప్ప మనం చేయలేము. అలాంటి వాడు ఒకటేసారి మూడు పనులు చేస్తున్నాడు, అది మల్టీ టాలెంటెడే కదా. మరి అలాంటి టాలెంట్ ఉండాలి వద్దా పిల్లల్లో? సో మీరు తల్లిదండ్రులుగా మీరు గమనించవలసింది ఏంటంటే, వాడు ఒకేసారి రెండు మూడు పనులు చేస్తే తొందరపడి తిట్టకండి. వాడికి ఎన్ని మార్కులు వస్తున్నాయి చూడండి, 90 above వస్తున్నాయి, ఇక మర్చిపోండి, వాడిని ఏమనకండి, అది ఉండనివ్వండి. మూడు, ఒకవేళ తక్కువ మార్కులు వచ్చినప్పుడు వాడిని అరే కొద్ది కాన్సన్ట్రేషన్ ఒక స్టడీస్ మీదనే పెట్టు, కొద్దిసేపు టీవీ చూడకు అని చెప్పండి. అర్థమైంది కదా? సో అట్లా వాడికి ఎన్నో టాలెంట్స్ మీరు పెరగడానికి సహాయం చేయాలి. కానీ గుడ్డిగా మీరేదో మీ తల్లిదండ్రులు చెప్పింది పిల్లలకు నేర్పించకూడదు, ఎందుకంటే వీళ్ళందరూ కోతులు, అప్డేటెడ్ వర్జన్స్, వీళ్ళు సోల్స్, ప్యూర్ సోల్స్. వీళ్ళు ఎన్నో టాలెంట్స్ ఉన్నాయి, నేనే ఆశ్చర్యపోతున్నాను వాళ్ళ టాలెంట్స్ చూసి. చిన్నపిల్లలు ఫ్రెష్గా ఉన్నారు, వాళ్ళకి ఇంకా ఏమి ఈ మాయా ప్రపంచంలో ఇంకా పూర్తి ఎంటర్ కాలేదు. ఇప్పుడే మీరు కరెక్ట్గా గైడ్ చేశారనుకోండి మీ పిల్లలకు, అద్భుతంగా ఉంటుంది వాళ్ళ లైఫ్. ఈ చెడు ఉండదు ఉండదు అంటారు, ఆఖరికి పెద్దవారిగాక వాడు చెడ్డవాడుగా తయారైపోతున్నారు. నేను ముఖ్యంగా తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నాను, మరి మీ ఇష్టము, మీ పెంపకమే పిల్లల జీవితాన్ని నాశనం చేస్తుంది అంటున్నాను నేను. ఇదేంటండి, మీరు అనుకుంటున్నారు నేను కరెక్ట్గానే పెంచుతున్నామని, కాదు కానీ అది సరైన మార్గం కాదు. మా వరంగల్లో ఒక అతను ఏం చేశాడు, బీటెక్ చదువుతున్న అతను ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ఆ అమ్మాయి నో అంటే ఏం చేశాడు తెలుసా? ఆ అమ్మాయి మీద యాసిడ్ పోసాడు. ఆ తల్లి ఆశ్చర్యపోయింది, నేను నా పెంపకంలో నా కొడుకు ఇలా ఎందుకు తయారాడని. తల్లి బాధపడడం కరెక్టేగా? నేనేమన్నాను, నువ్వు నీ పెంపకమే వాడిని అలా చేసింది అన్నాను. ఏం సార్ నేను అంత మంచిగా పెంచాను కదా, ఎందుకు వాడు అలా తయారయ్యాడు అని నా లోపం ఏంటి ఇక్కడ అని అడిగింది ఆ తల్లి. అంటే నేను అన్నా నువ్వేం చేసావు, నువ్వు అనుకున్నది సాధించాలి, సాధించకుంటే నువ్వు వేస్ట్ మెలో దేనికి పనికిరావని నేర్పించవలేదా అన్నాను. అంటే అవును సార్ చెప్పాను సార్ అని. మరి వాడు స్టడీస్లో ఎలా ఉన్నాడు అన్నాడు. నేను చెప్పించేవాళ్ళు అద్దరిపోయేలాగా స్టడీస్లో చాలా ఎక్స్పెక్ట్ అయ్యాడు సార్, 90% మార్క్స్ వచ్చేవి అన్నాను. వెరీ గుడ్. కానీ వాడు అదే ప్రయోగం దేని మీద చేశాడు, అమ్మాయి మీద చేశాడు. నేను అనుకున్న అమ్మాయి నాకు దొరకాలి అని. అది నో అంటే రెండే ఆప్షన్స్, అయితే చావాలి లేకుంటే చంపాలి. ఇంకో ఇలాంటి మెంటాలిటీ తయారైతుంది. దీనికి కారణం ఏంటి, మీదే కరెక్ట్గా పెంచి ఉంటే, అంటే మీరు కరెక్ట్గా చెప్పి ఉంటే అరే కొన్ని అవుతాయి కొన్ని కావు లైఫ్లో, అయినా కాకుండా కష్టమైనా సుఖాన్నైనా ఇష్టంగా అనుభవించాలి, కష్ట సుఖాలను సమంగా స్వీకరించాలి అని ఇలాంటి విద్య నేర్పించి ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేదే కాదు. భగవద్గీతలో కృష్ణుడు అదే చెప్పాడు, కష్ట సుఖాలను సమంగా స్వీకరించాలని చెప్పాడు. కానీ మీరేం చేశారు, దరిద్ర దీవెనలు దీవించారు, ఎప్పుడు సుఖ శాంతులతో ఉండాలి అని దీవించారు. ఇది దరిద్ర దీవెన మంచి దీవెన చెప్పట్లే, మంచిదా? కృష్ణుడు అదే చెప్పాడా, ఎల్లప్పుడు సుఖశాంతులు ఉంటాయని చెప్పాడా? కష్ట సుఖాలు ఉంటాయి, కష్ట సుఖాలను ఇష్టంగా అనుభవించాలి అని చెప్పాడు. అవునా కదా, వాడు చదువుతున్నాడు పిల్లవాడు, ఏమి పిల్లవాడిని పెంచుతున్నారండి సుఖంగా, స్కూల్కు 100 కిలోలు బ్యాగ్ పట్టుకుని వెళ్తున్నాడు. ఏదైనా సుఖంగా బతుకుతున్నారా పిల్లలు? మీరు అంటున్నారు సుఖపెట్టాలి సుఖపెట్టాలని, పుట్టిన పంచమైన కష్టాలు పెడుతున్నారు. ఓ ఎక్కడ లేని ప్రెషర్లు, హోంవర్క్లు, ఇంత టెన్షన్, దీని కారణం ఏంటి? ఓవర్ బర్డెన్ పెట్టేస్తున్నారు సుఖపడాలి సుఖపడాలని. జీవితాంతం వాడు కష్టపడుతూనే ఉన్నాడు, సుఖం ఎవరు పడ్డారండి? ఈ పిల్లలు ఇప్పటి నుంచి ఇంత హోంవర్క్ రాస్తున్నారు, 10th వరకు పెద్ద ప్రాబ్లమ్స్, ఇంటర్ అయ్యాక ఇంకా పెద్ద హోంవర్క్లు, జైల్లో పడ్డట్టే వాడి లైఫ్. నేను ఒక చైతన్య కాలేజీలో క్లాస్ చెప్తుంటే అందరు పిల్లలందరూ ఇట్లా మూడీగా ఉన్నారు, పొద్దునే 7 ఇంటికి పోతే రాత్రి 10 ఇంటికి ఇంటికి రావడం. ఏం బతకండి, దేనికోసం అండి ఆ జీవితం? సరే అది అయిపోయాక, క్లాస్ అంతా అయిపోయాక ఒక సార్ అన్నాడు, ఒక సార్తో మాట్లాడితే, సార్ మీ సెంటర్కు నేను రాత్రి 8 ఇంటికి రావచ్చా అన్నాడు. ఇదేంటి సార్ ఆ టైం చూజ్ చేసుకున్నారు అని నేను అన్నాను. అంటే ఆ సార్ ఏమన్నాడు తెలుసా, సార్ ఈ జైలు నుంచి నేను 8 o'clock బయటకు వస్తాను సార్ అన్నాడు. అంటే కాలేజ్ జైలు అయిపోయింది సార్. పోనీ ఇది అయిపోయాక జాబ్లో సుఖపడతారా అంటే, ఆడు పొద్దున 8 ఇంటికి పోతే రాత్రి 12 ఇంటికి, 100,000 రూపాయలు ఇస్తున్నాడు కావచ్చు, 100,000కి తగ్గ వాయిస్తాడు మిమ్మల్ని. ఇక ఎప్పుడు సుఖపడుతున్నారండి, సుఖపడుతున్నారు ఎవరైనా? సో అర్థం చేసుకోండి, అలా నేను జాబులు చేయొద్దు అనట్లేదు. టోటల్గా లైఫ్ను ఒక కొత్త మార్గంలోకి తీసుకెళ్ళాలి. ఆ కష్టాన్ని ఆ సుఖాన్ని ఎట్లా డీల్ చేయాలో నేర్పించాలి. కానీ మీరు కేవలం సుఖము సుఖము సుఖం అని చెప్పి చిన్నప్పటి నుంచే కష్టపెట్టి అసలు యాక్చువల్గా మీకు సుఖం లేదు, వాడికి సుఖం లేదు, ఎవరికి సుఖంగా లేకుండా అయిపోతుంది. సో దీని కారణం ఏంటంటే జీవితంలో కష్ట సుఖాలు ఉంటాయి, కష్ట సుఖాన్ని తగ్గట్టుగా వాళ్లకు నేర్పించాలి. అవునా కదా, ఒక రాజు పిల్లోడిని రాజు ఎలా పెంచుతాడు, సున్నితంగా పెంచుతాడా, పెంచుతాడా అండి? వాడు రాజ్యం వేయాలి ఫ్యూచర్లో. అవునా, శత్రువు దండయాత్ర చేయవచ్చు, మరి వాడిని పిల్లోడిని ఎలా పెంచుతాడు? చిన్నప్పుడే గురుకులానికి పంపించి వాడికి ఎన్నో విద్యలు నేర్పించి ఒక యోధుడిలాగా తయారు చేస్తాడు. అవునా కదా, అట్లాగే మీ పిల్లలను పెంచుతున్న వీళ్ళు ఏం కావాలి పెద్దగా ఎదిగాక? సపోజ్ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీరే అనుకుందాం, మీరు ఓ డాక్టరే అనుకుందాం. సో డాక్టర్ ఎలా ఉంటాడు, వాడు ఎన్ని గంటలు కష్టపడాలి అది తెలుసుకోవాలి, పెళ్లి చేయాలి, పిల్లలు కనాలి, ఇవన్నీ చెప్పాలి కదా, ఇంకోరితో ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్పించాలా వద్దా? ఏమి నేర్పించారు? ఇంట్లో అక్క చెల్లెలతో గొడవలు, తల్లిదండ్రులతో గొడవలు. మరి ఇలా ఉంటే వాడు ఇంట్లోనే మింగిల్ కాలేకపోతే, ఇంట్లో ఉన్న తమ్ముడితోటి వీడు హాయిగా ఉండలేకపోతే, రేపు భార్యతోటి ఎలా ఉంటాడు హాయిగా అని నేను అడుగుతున్నాను, భర్తతో హాయిగా ఎలా ఉంటాడు? అందుకే మొత్తం ఫ్యామిలీ లైఫ్ అంతా దరిద్రంగా తయారైంది, బికాజ్ ఇంకొకరితో ఉండడమే రావట్లేదు. అంత ఈగో ప్రాబ్లమ్స్, పిల్లలు చిన్న చిన్న పిల్లలు కూడా ఈగో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇతరులను అర్థం చేసుకోవడమే రావట్లేదు. దీనికి కారణం ఫస్ట్ తల్లిదండ్రులు, వాళ్ళే ఫైటింగ్ చేసుకుంటారు భార్య భర్తలుగా, పిల్లలు మిమ్మల్ని చూసి అళ్ళలాగా తయారవుతారు. సో కాబట్టి ఫస్ట్ అప్డేట్ కావాల్సింది తల్లిదండ్రులు, తర్వాత పిల్లలు కూడా అప్డేట్ కావాలి. సో మా తల్లిదండ్రులు దరిద్రంగా పెంచారు సార్ అని కొందరు పిల్లలు అంటుంటారు. అవును, బుద్ధి లేక వాళ్ళు పెంచారు కావచ్చు, నీకైతే బుద్ధి వచ్చింది కదా ఇప్పుడు, నువ్వు ఇప్పుడు మారు, తల్లిదండ్రులు ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు? చిన్నప్పుడు ఈ స్థాయిలో బ్లేమ్ చేశారంటే అర్థం ఉంది, ఈ స్థాయిలో కూడా మా అమ్మ సరిగా నన్ను పెంచలేను ఈమంటే ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు మీ డిసిషన్ మీరు తీసుకునే స్టేజ్ వచ్చిందిగా, ఇప్పుడైనా మైండ్ సెట్ మార్చుకోండి. అది లేదు, తల్లిదండ్రులు బ్లేమ్ చేస్తూ ఉంటారు. ముసలి పెద్దవాళ్ళు అయినా ఒక 60 ఏళ్ళు ఆమెను అడిగితే, మా అమ్మ వాళ్ళు సరిగ్గా పెంచలేదండి, 60 ఏళ్ళు ఆవిడ కూడా అదే మాట అంటే ఎట్లా? సో మీరు ఇప్పటికైనా మీకు అవకాశం ఉంది, మీరు మారే అవకాశం ఉంది, మీ చేతిలో ఉంది మీ జీవితము. సో కాబట్టి నేను ఇద్దరి తరఫున, రెండింటి తరఫున మాట్లాడుతున్నాను, అది తల్లిదండ్రుల తరఫున, వీటి పిల్లల తరఫున కూడా నేను మాట్లాడుతున్నాను, ఓకేనా? సో నేను ఇలా నేను చెప్పిన కాన్సెప్ట్ చేస్తే ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయి. ఈ యొక్క క్లాస్లో నేను ఇదే విషయం చెప్పాను, తల్లిదండ్రుల గురించి కొద్దిగా ఘాటుగా చెప్పాను. చెప్తుంటే తల్లిదండ్రులు కోపం వచ్చి ఒక ఆయన లేచి, ఏంటి సార్ మమ్మల్ని తిడుతున్నావు అని అన్నాడు ఒక ఆయన. నేచురల్ కదా కోపం రావడం, కరెక్టేగా. సో తిడుతుంటే అందులోంచి ఒక ఆవిడ లేచి, అయ్యి ఆ సార్ నేమనొద్దు అండి, ఒక ఆవిడ, ఇదేంటి ఈమెవరు ఇట్లా మాట్లాడుతుంది ఎవరో అనుకున్నాను నేను హైదరాబాద్లో సెంటర్లో ఉన్నప్పుడు. ఆమె ఎవరో నాకు తెలియదు, నేను అలా క్లాసులు చెప్పుకుంటూ వెళ్ళిపోతా, ఇప్పుడు అందరినీ చూశాను, గుర్తుండవు కదా అందరూ, అలా అలా రోజు వెళ్తుంటే మర్చిపోతుంటావు, ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, క్లియర్గా గుర్తుండదు. సో ఏం జరిగిందంటే ఆమె అక్కడ ఆమె స్టేజ్ మీద, ఏంటి ఎవరమ్మా నువ్వు అని అడిగారు అక్కడ ఆర్గనైజర్స్ నా పక్కన కూర్చుని. ఆయన ఆమె స్టేజ్ మీదకి వచ్చి చెప్పింది, ఏం చెప్పిందో తెలుసా, ఈ సారు కొద్దిగా వెరైటీగానే చెప్తాడు కానీ ఈయన చెప్పింది చేయడం వల్ల నా క్యాన్సర్ తగ్గించుకొని నేను ఇప్పుడు ఆనందంగా ఉన్నాను అని అందరి ముందర చెప్పేసింది స్టేజ్ మీద. సో చెప్పంగానే ఆ ఆర్గనైజర్ సంతోషపడి, ఇక క్యాన్సర్ అయితే తగ్గిందట, నోరు మూసుకొని ఆయన చెప్పింది మనం చేయాల్సిందే, వినాల్సిందే, వేరే మార్గం లేదన్నాడు అక్కడ. సో అక్కడ ఏం జరిగింది, ఆమె అప్పుడు నాకు ఎవరో గుర్తుపట్టాను నేను, గుర్తు ఓ నువ్వా అన్నాను. సో అని నేను అడిగాను, ఇప్పుడు మరి ఏమైంది, బాబా సాయం చేశాడని అర్థమైంది అని అడిగాను. అంటే ఏం సాయం చేశాడో అర్థమైంది అని, అంటే ఏం జరిగిందో చెప్తాను. అంతకుముందు నేను ఒక 1 ఇయర్ బ్యాక్ గుడివాడలో క్లాస్ చెప్పాను, అంటే అప్పుడు 2007లో గుడివాడలో క్లాస్ చెప్పాను. క్లాస్ అంతా అయిపోయాక నిన్న ఒకరింటికి నన్ను వీళ్ళు తీసుకెళ్లారు, అలాగే వాళ్ళు కూడా ఒక క్యాన్సర్ పేషెంట్ ఇంటికి నన్ను తీసుకెళ్లారు. సో తీసుకెళ్తే నేను సరే ఆమె దగ్గరికి వెళ్ళాను. ఆమెతో మాట్లాడుతూ ఉంటే ఆమె ఏమడిగిందంటే నన్ను, సార్ నేను బాబా భక్తురాలిని, నేను 30 ఏళ్ళ నుంచి బాబాకు సేవ చేస్తున్నాను, అద్భుతంగా సహాయం చేశాడు నాకు, కానీ ఈ 3 ఏళ్ళ నుంచి నాకు బాబా ఎందుకు సహాయం చేయట్లేదు, నాకు క్యాన్సర్ ఎందుకు వచ్చింది అని అడిగింది. కరెక్టేగా ఆమె అడగడం, 30 ఏళ్ళ నుంచి బాబా సహాయం చేశాడట, అద్భుతమైన మార్పులు వచ్చాయట, కానీ ఆ 3 ఏళ్ళ నుంచి ఆమెకు క్యాన్సర్ వచ్చింది, బాబా రావట్లేదట, సహాయం చేయట్లేదట, కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి, కీమోథెరపీ ఇవన్నీ చేసుకుంటుంది, ఈ 3 ఏళ్ళ నుంచి బాబా ఎందుకు సహాయం చేయట్లేదు అని ఆమె అడిగింది. అంటే నేను ఏమన్నా తెలిసినప్పుడు, బాబా సహాయం చేశాడు అందుకే నీకు క్యాన్సర్ వచ్చింది అని, బాబా సహాయం చేశాడు అందుకే నీకు క్యాన్సర్ వచ్చింది అని, ఇదేంటి సార్ ఇట్లా మాట్లాడుతున్నారు, ఆయన సహాయం చేస్తే క్యాన్సర్ రావడం ఏంటి అని. అంటే నేను అన్నాను, ఎన్ని రోజులు తండ్రి మీద ఆధారపడతావు, నీ కాళ్ళ మీద నిలబడాలా వద్దా, ఎప్పుడు బాబా 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 అని ప్రతిదానికి అడిగితే ఆయనకి ఇచ్చి ఇచ్చి బోర్ కొడుతుంది, ఈ పిల్లలు ఎప్పుడు మిచ్చం పడుకుంటారు, వీళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే ఏం చేయాలో ఆలోచించి కావాలని నీకు సమస్య పంపించాడు. అలా నేను ఆగలేదు, నన్ను కూడా పంపించాడు, నేను చెప్పింది చేయి, బాబా ఏం సహాయం చేశాడో నీకు అర్థమవుతుంది అన్నాను. నేను చెప్పింది చేసి చూడు, నీకు బాబా ఏం సహాయం చేశాడో తెలుస్తుంది అన్నాను. ఓకే సార్ అన్నాను. మనం అంతా చెప్పడము వెళ్ళిపోవడం అంతేగా, అంతకంటే ఏం చేస్తావు. సో 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఆ క్లాసులో నాకు పరిచయమే వచ్చి చెప్పింది. ఆమె అనుభవం అంతా చెప్తే అందరూ చప్పట్లు కొట్టి ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యారు. అప్పుడు ఆమెను అడిగాను, బాబా ఏం సాయం చేశాడు అర్థమైందా అని. అంటే ఏమంతా తెలుసా, అర్థమైంది సార్, నా కాళ్ళ మీద నేను క్యాన్సరే తగ్గించుకున్నాను, నీకు ఏదైనా తగ్గించుకోగలుగుతా, నా కాన్ఫిడెన్స్ వచ్చింది, నాకు నేనే డాక్టర్ను అని చెప్పింది. సో ఇక్కడ బాబా సాయం చేసినట్టే చేయనట, ఏం మాట్లాడలే. సో మీ అందరి జీవితాల్లో కూడా మీరు మొక్కే దేవుళ్ళందరూ కూడా ఇదే పని చేస్తున్నారు. ఎంతోమంది దేవుళ్ళని మొక్కుతూ ఉండవచ్చు అవునా, లేదా మీ ఆత్మ దగ్గరికి వెళ్తూ ఉండవచ్చు. సో ఆ దేవుడైనా ఆత్మ అయినా ఏం చేస్తున్నాడు, మీకు పనిష్మెంట్ లాగా ఇస్తున్నాడు, లేదా ఒక కష్టాన్ని పంపించాడు. పంపించేనే ఇన్ని రోజులు కష్టపెట్టి సహాయం చేశాడు కావచ్చు, ఇప్పుడు సహాయం చేయదలుచుకోలేదు, ఎందుకంటే చేయలేడు. మీ కాళ్ళ మీద మీరు నిలబడే టైం వచ్చింది, ఎలాగైతే మీ పిల్లలకు ఒకవరకు కొంతవరకు సహాయం చేసి తర్వాత నీ కాళ్ళ మీద నిలబడి అంటారో అదేవిధంగా మీ లోపల ఉన్న దైవం కూడా అదే చేస్తున్నాడు. ఓకేనా, అతి త్వరలో నేను ఎన్నో క్లాసులు చెప్తుంటాను, రోజుకో క్లాసు, ఇలాగే ఏదో వాగుతుంటాను, నన్ను ఎవరో తిట్టడానికి వస్తారు, అప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరో వచ్చి ఆ క్లాసులో కూర్చోవాలి, నాకు సపోర్ట్ చేయాలి, చేస్తారా? అర్థమైందా, నాకు నేను తగ్గించుకున్నాయి సార్ చెప్పడం వల్ల అని, మరి కాన్సెప్ట్ సరైందా కాదా? సరే చేస్తారులే తర్వాత కాదు, మీకు కరెక్ట్ అనిపిస్తుందా లేదా నేను చెప్పేది? మీ కాళ్ళ మీద నిలవడం బెటరా లేదా? ఎప్పుడు దేవుణ్ణి అడుకుంటే ఎలా ఉంటుంది అవునా? సో కాబట్టి అర్థం చేసుకోండి, దేవుడు అంతా మన లోపల పెట్టాడు. ఓకే, సో ఇలాంటి ఎన్నో అనుభవాలు, ఎన్నో రిజల్ట్స్ నేనే ఆశ్చర్యపోతున్నాను, ఎంతో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ కనుక్కున్నాను. కొద్ది కష్టమే, ఎందుకంటే కొత్త మార్గం మనంతట మనం ప్రయత్నం చేయాలి. ఎదుటోడు వండి పెడితే ఈజీ, రెడీమేడ్గా డబ్బులు కొనుక్కొని బర్గర్లు పిజ్జాలు తినొచ్చు, కానీ మనంతట మనం వండుకొని తినాలంటే కొద్ది కష్టం. కానీ వండుకొని తింటేనే సూపర్గా ఉంటుంది. అబ్బాయి నేను వండుకున్నా నేను సాధించాలని చెప్తాను, అవునా? ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు మీరు ఈ మనసుతోటి ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలి. ముఖ్యంగా ఫస్ట్ మనసు గురించి చెప్తాను. ఈ మనసులో మనకు ఎన్ని ఆలోచనలు ఉన్నాయి? 3 రకాల ఆలోచనలు ఉన్నాయి. ఎన్ని ఆలోచనలు అయినా, కొన్ని 100,000 ఆలోచనలు అయినా దాన్ని 3గా విభజించవచ్చు. ఏంటవి? వెరీ గుడ్, పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్. సో ఈ 3 ఆలోచనలు ఉంటాయి. ఈ 3 ఉంటాయి కాబట్టి 3 మధ్యలో ఫ్రెండ్షిప్ ఉంటే బెటరా, 8 ఉంటే బెటరా? 8 ఏం చేస్తాడు? నీకు హెల్ప్ చేస్తాడా, ఇబ్బంది పెడతాడా? ఫ్రెండ్ ఏం చేస్తాడు? వెరీ గుడ్. సో నీ బాడీలో ఏ పార్ట్నైనా ఏం చేయాలి? ఫ్రెండ్షిప్ చేయాలా, ఫైటింగ్ చేయాలి? మైండ్లో థాట్స్తో ఏం చేయాలి? వచ్చే ఫైట్ కూడా చేయాలి, పర్లే. ఫైట్ చేయాలి, ఫ్రెండ్షిప్ చేయాలి, రెండు ఉండాలి, అవునా? కేవలం ఫ్రెండ్షిప్ అంటే కూతురు ఒకసారి కోపం వస్తుంది కదా, ఏ ఇప్పుడు ఎందుకు వచ్చావు అనిపిస్తుందా లేదా? అనిపించినా మళ్ళీ యాక్సెప్ట్ చేయాలి, ఓకేనా? అర్థమైందిగా. సో ఇప్పుడు 3 రకాల ఆలోచనలు ఉన్నాయి. మీకు మామూలుగా ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఉన్న చాలామంది ఏం చెప్తున్నారంటే మీకు కేవలం మంచి ఆలోచనలే ఉండాలి అంటున్నారు. సో కానీ ఎంత మంచి ఆలోచన ఉండాలని ప్రయత్నించినా ఏమొస్తున్నాయి? మీకు చెడు ఆలోచనలు కూడా వస్తున్నాయి. సో దేవుడు చెడు ఆలోచనలు ఎందుకు పెట్టాడు? మెంటల్ ఆయనకి ఏమైనా కాదుగా, మెంటల్ అండి దేవుడికి, పిచ్చేం లేదుగా, ఏదో మనకంటే ఎక్కువ జ్ఞానం ఆయన దగ్గర ఉందా లేదా? సో ఆ మర్మం ఏదో మనకు తెలుసుకోవాలి. ఈయన ఎందుకు పెట్టాడు అసలు? మీకు తెలుసా, మీ ప్రతి బాడీలో క్యాన్సర్ సెల్స్ ఉన్నాయి, మీ అందరిలో అసలు ప్రతి వాళ్లకు క్యాన్సర్ సెల్స్ ఉంటాయి. మీకు ఎప్పుడైనా విన్నారా, టీవీలలో చూసారా? ప్రతి వాళ్లకు అనారోగ్య సెల్స్ ఉంటాయి, ప్రతి రోగానికి సంబంధించిన సెల్స్ ఉంటాయి, ఆరోగ్యానికి సంబంధించిన సెల్స్ కూడా మీ లోపల ఉంటాయి. అణువులు అంటారు దీన్ని. సో క్యాన్సర్ సంబంధించిన సెల్స్ ఆల్రెడీ శరీరంలో పరమాత్మ పెట్టాడు. ఎందుకు పెట్టాడు? మెంటలా ఆయనకు? ఒక్కసారి ఆలోచించండి. సో ఏదో ఒకటి ఉంటుంది కదా, రీజన్ ఉంటుంది కదా. నేను ఆలోచించింది అదే, పరమాత్మ శరీరంలో పెట్టాడంటే ఏదో ఒక మర్మం దాగి ఉంటుంది డెఫినెట్గా. సో కాబట్టి దాన్ని ఒకసారి ఇష్టంగా అనుభవించి, దైవప్రసాదంగా అనుభవించి చూస్తా అని ఒక రాయేశాను, తగిలింది. రాయి వేస్తూనే ఉన్నా తగులుతూనే ఉంది అప్పటి నుంచి ఇప్పుడు. సో మన లోపల అనారోగ్యానికి సంబంధించిన సెల్స్ ఉన్నాయి, ఆరోగ్యానికి సంబంధించిన సెల్స్ ఉన్నాయి. అట్లాగే పాజిటివ్ ఆలోచనలు ఉన్నాయి, నెగిటివ్ ఆలోచనలు కూడా ఉన్నాయి. సో ఈ 2 ఆలోచనలతో ఎలా ఉండాలి? సో ఇప్పటి వరకు మీరేం చేశారు? కేవలము పాజిటివ్ ఆలోచనలు ఉండాలనుకున్నారు. ధ్యానం చేసేటప్పుడు ఏమనుకున్నారు? పాజిటివ్ ఆలోచనలు ఉండాలి అనుకొని ధ్యానం చేసేటప్పుడు ఏం చేశారు? ఆలోచనలు ఉండాలనుకున్నారా వద్దు అనుకున్నారా? మీరు ధ్యానం చేసేటప్పుడు ఏమనుకుంటారు? థాట్స్ని ఏం చేస్తారు ధ్యానం చేసేటప్పుడు? కట్ చేస్తారు. సో మీరు కటింగ్లు మాస్టర్ తయారయ్యారు. కటింగ్ చేసేవాడో సరిగ్గా కట్ చేస్తాడో తెలియదు కానీ మీరు మాత్రం కటింగ్లో ఎక్స్పర్ట్ అయిపోయారు. ఎంత కటింగ్లు చేస్తే ఏమవుతుంది? ఆలోచనలు తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా? సో ఎంత కట్ చేస్తుంటే అంత పెరుగుతున్నాయి. సో ఫస్ట్లో మాత్రం కొద్దిగా కట్ చేయగానే రిజల్ట్స్ వచ్చినట్టు అనిపించిందా లేదా మీకు? వచ్చాయా? కొద్దిగా ప్రశాంత స్థితి ఉందా? ఇప్పుడు ధ్యానం కుదురుతుందా కుదరట్లేదా? ఆలోచనలు ఎక్కువైపోయాయి, అవునా? సో కాబట్టి కొందరికి రావచ్చు, కొందరికి చాలా విపరీతమైన ఆలోచనలు వస్తున్నాయని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి ఈ ఆలోచనలతో? సో ఆలోచనలను డీలింగ్ చేసే విధానం ఎన్నో రకాలు ఉంటాయి. దాంట్లో మీరు ఒకటే ఒక పద్ధతి చేశారు, కటింగ్ చేయడం. సారీ పత్రిసారి చెప్పారు కదా సార్ అంటే, పత్రిసారే చెప్పాడు. కానీ అదే పత్రిసారు ఏం చెప్పాడు? కేవలం ధ్యానం చేస్తూ కూర్చోమన్నాడా, బుక్స్ కూడా చదవమన్నాడా? మన పుస్తకంలో ఏమేమి ఉన్నాయి? ఆలోచనలను వివిధ రకాలుగా డీల్ చేయవచ్చు అని చెప్పారు ఆయన. ఎన్నో బుక్స్ ఉన్నాయి, ఓకేనా? సో ఆలోచనలను డీలింగ్ చేసే విధానం ఒక కటింగే కాదు, చాలా మార్గాలు ఉన్నాయి. సో ఇంకొక మార్గం చెప్తాను, ఎన్నో మార్గాలు ఉన్నాయి, దాంట్లో కొన్ని మార్గాలు చెప్తాను. సో కటింగ్ చేయడం మీకు తెలుసు కదా, 2వ స్టేజ్ ఏంటంటే ఫ్రెండ్లీగా గమనించడం. జస్ట్ ఆలోచనలను వస్తుంటాయి, డైరెక్ట్ కట్ చేయడానికి ప్రయత్నం చేయకండి. అది అయిపోయింది కదా, ఆ స్టేజ్ అయిపోయింది కదా, బోర్ కొడుతుంది కదా. సో నెక్స్ట్ స్టేజ్లో మీరు చేయాల్సింది ఏంటి? గమనించడం. అలా గమనిస్తూ ఉండండి. ఇప్పుడు అందరినీ గమనిస్తున్నాను, ఎవరిని పట్టుకోవట్లేదు, ఎవరిని కట్ చేయాలని చూడట్లేదు. సో కేవలం గమనిస్తూ ఉన్నాను. సో ఇలా గమనిస్తూ ఉండండి, ఎవరి పట్ల రాగాన్ని ద్వేషాన్ని పెంచుకోకండి. సపోజ్ ఇప్పుడు ఎవడున్నా నాకు ఇష్టం అన్నాను అనుకోండి, ఇక వీడినే పట్టుకొని చూస్తాను, మిమ్మల్ని అందరినీ మర్చిపోతాను నేను. అర్థమైంది లేదా? సో గమనించడం అంటే ఏంటి? ఎప్పుడు గమనించగలుగుతారు? ఎవరి మీద ద్వేషం లేకుండా అందరిని ఒకే రకంగా చూసినప్పుడే గమనించడం అనేది సాధ్యమవుతుంది. లేకుంటే రాగమో ద్వేషమో ఉంటే మంచోడిని చూస్తే హీ అంటాం, చెడ్డోని అంటాం. సో ఈ రియాక్షన్స్ అనేది ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు మరి ఏం చేయాలి? కేవలం గమనించాలి. ఎవరో రోడ్ల మీద ఎవరెవరో ఫైటింగ్ చేసుకుంటున్నారు, ఏం చేస్తాం? అలా చూస్తాం, మనం ఎంత పట్టించుకోం కదా. అట్లా పట్టించుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. కళ్ళు మూసుకొని ఆలోచనలు ఎలా గమనిస్తూ ఉండండి, అదొక సాధన. ఓకేనా? దీనికి ఇంకా పెద్దగా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. సో ఇంకో రకమైన సాధన ఏంటంటే ఆలోచనలను అనుభవించడం అనే సాధన చేయాలి. ఆలోచనలను అనుభవించాలి. ఎందుకు అనుభవించాలి? నేను మీకు ఏం చెప్పాను? ఏదైనా బాధ వచ్చినప్పుడు దాన్ని బయట తిట్ట, బాధకు కారణమైన మనిషిని బయట అనుకొని తిట్టొచ్చు, లేదా లోపల ఆణిచి పెడుతున్నారు. సో తిడితేనేమో శత్రుత్వం ఏర్పడుతుంది, లోపల పెట్టుకుంటే అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. సో ఇప్పుడు మూడో ప్రయత్నం, ఈ థర్డ్ స్టేజ్ ఏంటంటే ఆలోచనలను లోపడనే అనుభవించడము. అంటే ఆ బాధ వచ్చింది అనుకోండి, ఎవరైనా తిట్టంగానే ఆ బాధను ఆ ఆలోచనలను లోపలనే ఇష్టంగా అనుభవించాలి. మీరు దాన్ని అణచిపెట్టకూడదు, లోపల తొక్కిపెట్టకూడదు, పారిపోవద్దు, టీవీ చూడొద్దు, షాపింగ్ వెళ్ళొద్దు, వంటలు ఉండొద్దు ఆ టైంలో. ఏం చేయాలి? ఆలోచనలను అనుభవించడం. మీరు చేసే ధ్యానం అంటే ఇప్పుడు ఏంటి? ఆలోచనలను అనుభవించడం అనే ధ్యానం చేయండి. శ్వాసమిధ్యాస పక్కన పెట్టండి, కొంతసేపు శ్వాసమిధ్యాస పెట్టండి, పర్వాలేదు. కానీ ఈ సాధన కూడా చేయండి, కొద్దిగా టైం కేటాయించి ఆలోచనలను అనుభవించే ధ్యాన సాధన కూడా చేయండి. అలా బాధ వస్తుంది, ఆ బాధను బాడీ ఎంత స్ప్రెడ్ చేయండి, ఆ కోపాన్ని అలా బాడీ ఎంత స్ప్రెడ్ కానివ్వండి. అలా స్ప్రెడ్ అయ్యాక దాని మధ్యలో హాయిగా అలా కూర్చోవాలి, మీరు హాయిగా ఉండాలి, దైవ ప్రసాదంగా భావించాలి. మిరియాలు వస్తుంటాయి మన దద్దోజనంలో, ప్రసాదంలో తింటారా తినరా? నీ అమ్మా చీ ఘాటకం ఉంది అంటారా? మామూలుగా దద్దోజనం అయితే అమ్మ ఎందుకేసావే అంటారు. అదే ప్రసాదం అయితే అది ఏదైనా తింటారు. అవునా కదా? మీరు అన్నవరంకి వెళ్ళి ఎన్నిసార్లు ప్రసాదం తీసుకున్నారు? మీరు తీసుకున్నారా? ఈ మధ్యలో బయటపడ్డదట ఆ ప్రసాదంలో ఏముందో తెలుసా మీకు ఆ విషయం? ఏముందా? ఆ నెయ్యితోటి కదా ప్రసాదం తయారు చేసేది. ఆ నెయ్యి ఏం నెయ్యో తెలుసా? కల్తీ నెయ్యి అట. ఆరేళ్ల తర్వాత దొరికాడు అడత దొంగ. ఆరేళ్ళ నుంచి కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నాడట. దాంతో ప్రసాదం తయారు చేస్తే ఆహా అనుకుంటే మీరు తిన్నారు. అదంతా ఆవు కొవ్వుతోటి తీసింది. మీరు ప్రసాదం అనుకొని తిన్నారు, కానీ అదంతా ఏంటి? మనం పరమ పవిత్రంగా పూజ చేసి ఆవును చంపి దాంతో దాని ద్వారా నెయ్యి తీసి ఆ నెయ్యి కల్తీ మంచి నెయ్యిలో కలిపి ఆ కల్తీ చేసి ఆ గుళ్ళు అంతా సరఫరా చేశాడట. ఆరేళ్ల తర్వాత బయటపడ్డది చూడండి, అదంతా మీరు తీసుకొని ఆహా ప్రసాదం ఏమి టేస్ట్ అన్నారు. మరి చూడండి అంత ప్రధాన పరిస్థితి ఏంటో. ఓకేనా? సో అది మీకు తెలుసుంటే తినేవాళ్ళ తినేటప్పుడు అమ్మా చీ ఆవు ఆవు కొవ్వ చీ అన్నారు, కానీ ప్రసాదం అనుకుని తినేశారు ఆ దివ్యంగా, ఆహా ఎంత బాగుంది అన్నారు. అదేవిధంగా కోపం మామూలుగా చీ అనిపిస్తుంది, కానీ దైవం పంపించాడు ఈ కోపం అంటే కొద్దిగా సీన్ మారిపోతుందా లేదా? సో ఆ కోపాన్ని కాబట్టి ఏం చేయాలి? ఆ కోపాన్ని శరీరం అంతా అలా పయనించాలి, మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ కానివ్వాలి. ఇప్పటి నుంచి మీరు ఏం చేయండి? ఏ అనుభవం వచ్చినా మీకు శరీరం మొత్తానికి ఇచ్చేయండి, మనసు మొత్తానికి ఇచ్చేయండి. మనసు మొత్తం శరీరం అంతా పాకాలి, మనసు అంతా పాకాలి. ఓకేనా? అప్పుడు చూడండి సూపర్ రిజల్ట్ వస్తుంది మీరు. సో ఆ కోపాన్ని ఏం చేయండి? లోపల మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ చేసి దాన్ని దివ్యంగా అనుభవించండి, అలా ఉండండి దాంట్లో. చూడండి ఏం జరుగుతుంది. అటు బయట శత్రుత్వం మాయము, ఎందుకంటే తిట్టలేగా బయట, లోపల రోగము మాయం. ఇదే కాకుండా ఒక కొత్త గిఫ్ట్ మీకు వస్తుంది. ఏంటి ఆ గిఫ్ట్ తెలుసా? ఈ శక్తి ఎప్పుడైతే లోపడే అనుభవించారో అది ప్రేమగా పరివర్తన చెందుతుంది, ఒక అమృతంగా మారుతుంది. మీరు కరెక్ట్గా నేను చెప్పినట్టు ఎప్పుడైతే కోపాన్ని రిలాక్స్డ్గా దైవ ప్రసాదంగా భావించారో అది దైవమే దైవంగా తయారవుతుంది, అమృతంగా తయారవుతుంది. ఎప్పుడైతే అమృతంగా తయారవుతుందో ఫస్ట్ మీరు దాన్ని ఆస్వాదించండి. శరీరం అంతా వ్యాపించి అమృతాన్ని మొత్తం శరీరం అంతా వ్యాపించనివ్వండి, స్ప్రెడ్ చేయండి, ఆ ఆనందానుభూతిలో ఉండండి. ఉన్నాక కొద్దిసేపు అయ్యాక దానికి కారణం ఎవరు? ఆ కోపానికి కారణము బాహ్యంగా మీ ఆయన కావచ్చు, మీ ఆవిడ కావచ్చు, ఎవడో బయట ఎవడో బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. జస్ట్ ఆ ఆనందాన్ని ఎలా పంపించేయండి బయట, చూడండి ఏం జరుగుతుంది. ఏం చేయాలి? ఆ కోపాన్ని ఇష్టంగా అనుభవించి ఆనందంగా పరివర్తన చెందాక ఆనందాన్ని ముందు మీరు తినండి ఫుల్. ఎప్పుడు ఎదుటలకు పెట్టడం కాదు. సో కడుపుంటా మీరు భోజనం చేసి ఆ తర్వాత ఆ శక్తిని మీకు ఎవరు ఇబ్బంది పెట్టారో వాళ్ళ దగ్గరికి పంపించి చూడండి. ఆ మనిషిలో ఎలా మార్పు వస్తుందో మీరే ఆశ్చర్యపోతారు. అర్థమైందా? నా వాట్సాప్లో చాలా మెసేజ్లు ఉన్నాయి, మీకు మెసేజ్ చూపిస్తే ఆశ్చర్యపోతారు. ఒక భర్త బాధితులు భార్య బాధితులు ఉంటారు, వాళ్ళందరూ నాకు మెసేజ్లు పెడుతున్నారు, నేనే ఆశ్చర్యపోతున్నా వాళ్ళ లైఫ్ని చూసి. పెద్దవాళ్ళు ఇప్పుడు లవర్స్ లాగా తయారారు, ముసలివాళ్ళు కూడా, పిల్లలే కాదు. అంత అన్యోన్యత పెరుగుతుందట పిల్లలు పెద్దవాళ్ళలో కూడా. సో తాగే వాళ్ళు తాగడం మానేస్తున్నారట, జస్ట్ భార్య లోపల సాధన చేస్తే. నేను చెప్పినట్టు తాగుపోతే ఉద్దంగా నా పడుకోమని తిట్టుకుంటుంది కదా ఏమే, పైకి మాత్రం ఏమండి లోపల మాత్రం ఫుల్ కోపం. సో అలా కాకుండా నేను చెప్పినట్టు ఎప్పుడైతే లోపల చేసిందో ఆ శక్తి లోపల పరివర్తన చెంది లోపల అమృతంగా మారాక ఆ శక్తిని బయటికి పంపించడం వల్ల నే ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తున్నాయి, నేనే ఆశ్చర్యపోతున్నాను. ఓకేనా? సో మీకు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కాబట్టి దానికి ప్రయోగం చేసి చూడండి. నమ్మకండి గుడ్డిగా, మీ టీచర్ మిమ్మల్ని తిట్టిందనుకో మీరేం చేస్తారు? నన్ను తిడుతుందా అని కోపం వచ్చేస్తుందా లేదా? టీచర్ని బాగా తిట్టుకుంటారు లేదా లోపల బయటికి పోదు మేడం అంటారు లోపల, నీ అమ్మ నన్ను కొట్టినప్పుడు దీని సంగతి చెప్తా అనుకుంటారు లేదా? అవునా? మరి అప్పుడు ఏమవుతుంది, మీ లోపల కోపమైన టీచర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా కొడుతుంది మిమ్మల్ని, ఎందుకంటే లోపల తిట్టుకున్నావు కదా, ఆ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. మనం బయటికి మాత్రం మేడం 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 అంటారు, లోపలైతే తిట్టుకుంటున్నారు లేదా? నువ్వు అనొచ్చు, ఎట్లా తెలుస్తుంది ఆ టీచర్కి నువ్వు అనొచ్చు, అవునా కదా? సో దీనికి మా ఏంటంటే, నేను టీవీ చూస్తున్నారు రిమోట్ ప్రెస్ చేయగానే టీవీలో ఎట్లా మారుతుంది, మారుతుందా లేదా ఛానల్, అంటే ఎట్లా తెలిసింది టీవీకి, ఒక సిగ్నల్ ద్వారా వెళ్ళిపోయిందా లేదా రిమోట్ నుంచి? సేమ్ అదే, లోపల ఇట్లనుకుంటే బయటకు వెళ్ళిపోతుంది. సో మరి ఏం చేయాలి, టీచర్ మీద కోపం రాగానే ఆ కోపాన్ని ఏం చేయాలి, ఇష్టంగా అనుభవించాలి లోపల హాయిగా అనుభవించి. ఫ్రెండ్షిప్ ఫీలింగ్ వచ్చాక ఆ ఫీలింగ్ టీచర్ దగ్గర పంపించేయాలి. చూడు టీచర్ ఎట్లా మారిపోతుందో, నీ ఫ్రెండ్ అయిపోతుంది, ఎప్పుడైనా హోంవర్క్ చేసినా పర్లేదు రా అంటుంది. బాగుందా లేదా, ఎప్పుడైనా టీచర్ హోంవర్క్ చేయకుండా పర్లేదు ఓకే ఓకే అంటే, మీ టీచర్ కూడా ఫ్రెండ్ అయితే బాగుంటుందా లేదా? అలా కావాలా వద్దా? మరి దాన్ని కావాలంటే ఏం చేయాలి, లోపడంతా టీచర్ పట్ల ఏ ఉండాలి, ఫ్రెండ్షిప్ ఏ ఉండాలి, ప్రేమ ఉండాలి. అంతేగాని నన్ను తిడుతుందా నన్ను కొడుతుందా తిట్టుకున్నారు అనుకో లోపల, మీరు అనుకుంటున్నారు లోపల తిడితే తెలియదు టీచర్కి అనుకుంటున్నారు, కానీ ఆ టీచర్ లోపల సోల్ ఉంటుంది, సోల్కి తెలుస్తుంది వీడు తిడుతున్నాడు పైకి మాత్రం ఈ అంటున్నాడని తెలుస్తుంది. ఓకేనా? చేస్తారా మీరు? ఒకవేళ తక్కువ మార్క్స్ సరిగ్గా రాయకున్నా ఓకే అని ఎక్కువ మార్క్స్ చేస్తుంది. మరి ఫ్రెండ్షిప్ చేయాలి, నిజంగా చేయాలి, లేకుంటే టీచర్ కొడుతా నన్ను కొడుతుంది అని కోపం తెచ్చుకున్నావు అనుకో, అసలు టీచర్ ఎందుకు కొట్టింది మెంటల్ ఆ టీచర్కి ఏమన్నా? నువ్వు కరెక్ట్గా హోంవర్క్ చేస్తే కొడుతుందా టీచర్? సరిగ్గా ఏదో కోతి పని చేస్తానేగా. సో అది అర్థం చేసుకోవాలి, మీ ఇంప్రూవ్మెంట్ కోసమా మీరు నాశనం కావాలన్నా? మీరు ఏది కావాలి, మంచిగా మార్క్స్ రావాలి, ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అంతేగా. అలాగే మీ పేరెంట్స్ కూడా కొట్టేది ఎందుకు, టీవీ చూడక రాని ఎందుకు అంటున్నారు? మంచిగా పెద్దగా పెద్దయ్యాక మంచిగా సంపాదించాలి, పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోవాలి అంతేగా, మీ ఇంప్రూవ్మెంట్ కోసమేగా. కానీ మీరేం చేస్తారు, మా మమ్మీ ఇట్లాంటిది, మా డాడీ ఇట్లాంటి వాడు, మా టీచర్ ఇలాంటిది అని తిట్టుకుంటారా లేదా? మరి అంతే ఆ ఎనర్జీ వెళ్ళిపోయి అందరూ మీకు ఎన్విస్ అయిపోతారు. ఓకేనా? నేను చెప్పినట్టు లోపల చేశారనుకో మీ మమ్మీ ఫ్రెండ్, మీ డాడీ ఫ్రెండ్, మీ టీచర్స్ ఫ్రెండ్స్ అందరు ఫ్రెండ్సే, అర్థమైందిగా. ఓకేనా? సో కొద్దిగా మిక్స్ చేయాల్సి వస్తుంది, కోతులు కూడా ఉన్నారుగా ముందర, అలా కూడా చెప్పాలి, వాళ్ళు కూడా బోర్ కొడుతుంది. సో ఇట్లా నేనే ఆశ్చర్యపోతున్నాను లోపల. కేవలము అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నారు. అంటే దీని అర్థం ఏంటి, అంతర్ముఖంగా వెళ్తేనే నీ జీవితము ఆనందమయంగా ఉంటుంది, బహిర్ముఖంగా వెళ్ళావా నీ జీవితం దుఃఖమయంగా ఉంటుందని చెప్పింది. ఎవరు చెప్పారు ఇది? లలితాదేవి చెప్పింది. మరి మీరేం చేస్తున్నారు, కోపం రాగానే తిట్టుడే తిట్టుడు, ఆడి బాహ్యంగా ఆడు నా భర్త కారణం నా భార్య కారణమని కాలిక అవతారం ఎత్తేసి, అది బయట సాధ్యం కాకుండా లోపల అవతారం ఎత్తేసి తిడుతూనే ఉన్నారు. సో అంతర్ముఖం అవడం అంటే నేను చెప్పింది ఈ పద్ధతి, మీరు నేను చెప్పినట్టు లోపలికి వెళ్ళి ఆ కోపాన్ని స్వీకరించి కోపాన్ని లోపల అనుభవించి దాన్ని అమృతంగా మార్చి ప్రేమతోటి వశపరచుకోవాలి, భర్తనైనా భార్యనైనా పిల్లలనైనా ఎవరినైనా. ఓకేనా? ఇది ఆ తల్లి ఆ లలితాదేవి చెప్పిన ఉద్దేశం. కానీ మీరు అలా చేయలేదు, కేవలం ఏదో పారాయణం చేశారు, కూర్చున్నారు. అసలు దాని మీనింగ్ తెలియదు మనకు, దాని ఆచరణ అసలే చేయలేదు. అర్థమైందా? సో ఇప్పుడు లలితాదేవి చెప్పిందే మీరు చేయబోచ్చే నేను చెప్తున్నాను మీకు. ఇప్పుడు లలితను మీరు ఆరాధిస్తున్నట్టే, ఆమె విగ్రహాన్ని మొక్కడం కాదు, ఆమె చెప్పింది చేయడము. నేను బ్రాహ్మణ్ణి 2004 వరకు దేవుళ్ళని మొక్కాను, 2004 తర్వాత దేవుళ్ళు చెప్పింది చేస్తున్నాను. భగవద్గీతలో కృష్ణుడు ఏది చెప్పాడో అది చేశాను, అందుకే నా లైఫ్ ఇంత దరిద్రంగా ఉంది. బాగుందా లేదా? అన్నిటికీ అన్ని పదాలు వాడతాను, బాగుందా, దరిద్రం అంటే దరిద్రం అన్నా బాగానే, నాకు రెండుకి తేడా లేదు. శివుడు దరిద్రుడే, ఆది భిక్షువే, కానీ ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. బయటికి చూడడానికి ఏం కనబడదు, రిటిట్ అంటే అన్నీ వస్తాయి, వస్తాయి లేదా? కానీ ఆయనకు అవసరం లేదు, ఆయన పెట్టుకుంటాడు, పులి చర్మంతో ఉంటాడు, బుర్తి పూసుకుంటాడు, బంగారం ఏదంటే అది రెడీగా ఉన్నాయి ఆయన దగ్గర, కానీ ఆయన అడు ప్రకృతిలో ఉండాలనుకున్నాడు. అర్థమైంది కదా? సో అదేవిధంగా దరిద్రం అన్నా ధనం అన్నా రెండు ఒకటే, రెండు ఒకటిలోంచే పుట్టాయి. ఇది అంతా నాటకం, సరదాగా ఏదో ఒక పదం వాడుతున్నారు. ఇలా దరిద్రం అన్నా మరి నాకు దరిద్రం అంటుకుందా, అన్న చుట్టూ దరిద్రం ఉందా ధనం ఉందా? అన్నీ ఉన్నాయి, దరిద్రం ఉంది, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి. ఖాళీ అవుతుంటాయి మళ్ళీ వస్తుంటాయి, ఖాళీ అవుతుంటాయి మళ్ళీ వస్తుంటాయి. సో అన్నీ ఉన్నాయి, ఓకేనా? సో యూ కెన్ యూజ్ ఎనీ వర్డ్స్. దరిద్రం అంటే దరిద్రం చుట్టుకుంటుందని భయపడుతున్నారు, నో. దరిద్రంలో ప్రతి దాంట్లో ఎవరున్నారు సీక్రెట్ దాగి? దైవం ఉన్నాడా లేదా? అంతటా ఉన్నాడు. సో దైవం ఉన్నప్పుడు దేవి ఉండదా? శివుడు ఉన్నప్పుడు పార్వతి ఉండదా? విష్ణుమూర్తి ఉన్నప్పుడు లక్ష్మీదేవి ఉండదా? అందరూ అక్కడే ఉంటారు. సో దరిద్రంలో కూడా అందరూ దాగి ఉన్నారు, ధనంలో కూడా అందరూ దాగి ఉన్నారు, ఓకేనా? మీరు ఎలాంటి పదాలైనా సరదాగా వాడవచ్చు, కానీ అందరి ముందర వాడకండి, కొద్దిగా తెలిసిన వాళ్ళ ముందు వాడండి, ఓకేనా? అర్థం కాదు కదా. సో కాబట్టి ఇప్పటి నుంచి మీరు వచ్చిన ఆలోచనలు మీరు ఏం చేయాలంటే, ఆలోచనల ద్వారా ఉత్పన్నమయ్యే మీ లోపల ఏదైతే ఇమోషన్ ఉంటుందో, ఆ బాధ లేదా సుఖము, సుఖాన్ని కూడా అదేవిధంగా చేయాలి. సుఖమైన దుఃఖమైన ఆలోచనలు వచ్చినప్పుడు మీకు సుఖమో దుఃఖమో వస్తుంది. పాజిటివ్ ఆలోచన వస్తే సుఖం వస్తుంది, నెగిటివ్ వస్తే దుఃఖం వస్తుంది. సో ఆ సుఖాన్ని దుఃఖాన్ని రెండింటిని, ఆ సుఖాన్ని కూడా లోపల అలానే మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ చేసి దాన్ని అలా దివ్యంగా ఉండండి, దాన్ని అలా గమనించండి. ఆ సుఖం ఆనందంగా పరివర్తన చెందుతుంది, అమృతంగా పరివర్తన చెందుతుంది. సుఖము వేరే, అమృతం వేరే, సుఖము వేరే, ఆనందము వేరే. సుఖం అంటే బాహ్యంగా ఏదో వస్తువు ద్వారానో ఏదో మనిషి ద్వారానో వచ్చేది, ఆనందం అంటే నీ ఆత్మ నుంచి వచ్చేది. ఎక్కడి నుంచి వచ్చేది? ఆత్మ నుంచి. కాబట్టి మీరు ఫస్ట్ బాహ్యంగా వచ్చిన సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించండి. అనుభవిస్తూ మై డియర్ సుఖం, మై డియర్ దుఃఖం, నన్ను ఆనందం దగ్గర తీసుకెళ్ళు అనుకొని, ఎప్పుడైతే ఎప్పుడైతే అనుభవిస్తారో ఆ సుఖాన్ని దుఃఖాన్ని, మీ లక్ష్యం ఏం పెట్టారు? సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించడము, అలాగే ఆత్మ దగ్గరికి చేరడం ఫస్ట్, అయిపోయాక బయటికి పంపించడం. సో కాబట్టి మీకు సుఖము దుఃఖము రెండింటి పట్ల ఇష్టం వస్తుంది. కోపం ద్వారా కూడా మీరు దైవం దగ్గర చేరుతారు, కోపాన్ని అమృతంగా మార్చే విద్య నేర్చుకుంటారు. దీన్నే క్రియాయోగం అంటారు కొందరు. సో క్రియాయోగం అంటే శక్తిని పరివర్తన చేసే విద్య. సో అది మీకు ఆ యోగాన్ని కూడా చెప్తున్నాను మీకు. సో అలా మీరు ఎప్పుడైతే చక్రం తిరుగుతూ ఉంటుంది, దాని మధ్యలో ఒక రాడ్ ఉంటుంది తెలుసు కదా, బ్యాలెన్స్ కోసం, ఆ రాడ్ తిరిగి ఉంటేనే చక్రం తిరగడం సాధ్యమవుతుంది. అలాగే ఈ శక్తి ఎప్పుడు లోపల మారుతూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది, ఏదో మార్పు చేసుకుంటూ ఉంటుంది బాడీ మైండ్. మీరు దానికి ఆధారంగా ఉండండి, అంటే ఆ శరీరంలో మనసులో బ్యాలెన్స్గా ఉండండి, విశ్రాంతిగా ఉండండి. ఎప్పుడైతే విశ్రాంతిగా ఉంటారో రియాక్ట్, మీరు కూడా రియాక్ట్ అయ్యి టెన్షన్ పడుతూ ఉన్నారనుకోండి, ఇంకా ఇద్దరు తిరుగుతూనే ఉంటారు, బ్యాలెన్స్ ఉండదు, పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి, పెద్ద పెద్ద రోగాలు వస్తాయి. అలా కాకుండా ఆ శక్తిలో మీరు హాయిగా ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది అమృతంగా మారుతుంది. అర్థమైందా? శక్తే అమృతంగా మారుతుంది, పరివర్తన చెందుతుంది, ఊహించని రిజల్ట్స్ వస్తాయి, మీ ఆత్మతోటి కనెక్షన్ ఏర్పడుతుంది, అలాగే బాహ్యంగా అదిరిపోయే రిజల్ట్స్ వస్తాయి, ఓకేనా? ఇది చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. నేను ఒక ప్రయోగం చేశాను, ఇది మా నాన్నగారి మీదనే ప్రయోగం చేశాను, ఇంట్లో ఉన్న వాళ్ళ మీద చేయడమే బెటర్ కదా, బయట ఎవరో కాకుండా. సో నేను చేసినప్పుడు ఏమైందంటే, మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ మనిషి, చాలా కోపిస్తూ చాలా స్ట్రిక్ట్ మనిషి, ఈ వస్తువు ఇలా ఉంటే ఇలానే ఉండాలి, ఆ సిస్టమ్ పెడతాడు ఇంట్లో, ఎంత ఇలా పెట్టినా ఆయన గుర్తుపడతాడు, ఆయన నువ్వు తీసావురా ఈ వస్తువు అంటాడు, అంత సిస్టమేటిక్ మనిషి. ఒకసారి ఇలానే పెట్టాడు, నేనేం చేశాను, మా ఆయన లేదు, మా ఆయన లేనప్పుడు మంచిగా వాడుకున్నాను, తీసి నాకు తెలియకుండా ఇట్లా పెట్టాను, కానీ అక్కడే పెట్టాను కరెక్ట్గా, రాగానే ఎందుకు తీశారా అన్నాడు, ఎవడు తీశాడు రా అన్నాడు, నేనే తీశాను నాన్న అన్నాను, నా తీసాక తిట్టేశాడు, తిట్టాక మెల్లిగా కామైపోయినాక మా నాన్న, నాన్న నీకు ఎట్ట తెలిసింది అని అడిగాను, అరే యదవా నేను ఎప్పుడు ఇట్లా పెడతాను నువ్వు ఇల్లేది పెట్టామన్నాడు. ఓర్ నీ అమ్మాయి ఇలా కూడా పెట్టుకుంటాడు, అంత గుర్తు పెట్టుకుంటాడా, పెట్టేది ఇలా పెట్టాలి ఇలా పెట్టాలి కూడా చూస్తాడా అనుకున్నాను. అంటే అంత సూక్ష్మంగా ఆయన పెట్టుకుంటాడు ప్రతిదాన్ని. చిన్న టచ్ చేస్తే చాలు వేలు వేలు ముద్రను టెస్ట్ చేసినట్టు అయితే గుర్తుపడతాడు అన్నట్టు. సో అలాంటి మెంటాలిటీ, ఇక ఆ మెంటాలిటీ ఎలా ఉంటుంది, నేచురల్గా ఆయనకు తగ్గట్టుగా ఉంటే ఓకే, లేకుంటే ఫుల్లు కోపము ఎత్తిట్టారు ఈజీ చేసేవాడు. సో అలాంటి వాళ్ళు మీతో కూడా ఉండి ఉంటారు, మీరే అయి ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళతో ఎలా ఉండాలి? సో నేచురల్గా మీకేమొస్తుంది, కోపం వస్తుంది కదా, ఇదేంటి ఇట్లా తిడతాడు మంచి అయినా అని తిడతారు కదా. సో మా నాన్నగారు నేను కూడా నా 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 అనాలి తప్పదు డబ్బులు ఇవ్వాలి కానీ, కానీ లోపల మాత్రం మన ఒకటి నీ ఏమో అనవసరంగా ఇటు కాడుకున్న పుట్టాను తిట్టుకునేవాడు. మీరు కూడా తిట్టుకుంటారు లేదా? అబ్బా నేనమ్మా కోపం వస్తే తిట్టుకోరా, తిట్టుకుంటారు లేదా? మరి అంతే చెప్పండి ఉన్న విషయం, మీరు అబద్ధాలు ఆడద్దు ఉన్న విషయం చెప్పాలి. మీరు చెప్పినా నేనమ్మా అసలే కోపం రాదంటే డెఫినెట్గా తిడితే డెఫినెట్గా కోపం వస్తుంది. బయట ఇప్పుడు బయటికి మాత్రం ఉమ్మంటారు కావచ్చు, లోపల మాత్రం కోపం ఉంటుంది, అవునా కదా? సో నేచురల్ ఉండడం తప్పేం కాదు, పర్ఫెక్టే. కానీ కొద్దిగా దాన్ని అప్డేట్ చేయండి, నేను చెప్పినట్టు డీల్ చేయండి సార్ తర్వాత. సో నేనేం చేసేవాడిని అప్పుడు, సరే ధ్యానాలకు రాకముందేమో మామూలుగా మీరు చేసినట్టే చేశాను. ధ్యానాలకు వచ్చాక నాకు తెలిసింది కోపం యొక్క విలువ. కోపం ఉండాలి, ప్రతి మనిషికి కోపం ఉండాలి, శాంతం ఉండాలి, అన్నీ ఉండాలని తెలిసాయి. అందరికంటే పెద్ద కోపిస్తే శివుడు. సో కోపం శివుడికి ఉందిగా, మరి శివుడు నాశనం అయిపోతున్నాడు ఆ కోపం వల్ల, లేదుగా సృష్టిని నడిపిస్తున్నాడు ఆ కోపాన్ని. సో అంతవరకు నేను అనుకున్నాను నా కోపం ఉంది, నాకు అసూయ ఉంది, నాకు ద్వేషం ఉంది, చీ బ్యాడ్ గుణాలు అనుకున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే కోపంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. అందరు ఏమంటున్నారు, కామ క్రోధ లోభ మోహాలు ఉండాలా వద్దా? మామూలుగా అందరు ఏమంటున్నారు, ఉండకూడదు అంటున్నారు. సో కామక్రోధాలు లేకుంటే జీవితం నడుస్తుందా? కామం అంటే ఏంటి, కోరిక. నేను చదవాలి, నేను క్లాస్కి రావాలి, ఇది కూడా కోరికనే. క్లాస్ వినాలి అనేది కూడా మరి కోరిక ఉండాలా వద్దా మనిషికి? నేను క్లాస్ ఫస్ట్ రావాలి, లేదా నేను ఫెయిల్ కావాలి, టీవీ చూడాలి, చాక్లెట్ తినాలి, ఉండాలా వద్దా? మరి కోరికలు ఉండద్దు అంటారేంటి వీళ్ళు? అలాగే క్రోధం, క్రోధం ఉండాలా వద్దా మనిషికి? కోపం ఉండకూడదన్న కోపం నాశనం చేస్తుంది, సర్వనాశనం అయిపోతారు కోపం ఉంటే అంటున్నారు. సో నేనేమంటున్నా అంటే అందరికంటే పెద్ద కోపిస్తే శివుడు, మరి అడే కోపం లేదా, ఉందా లేదా? ఉందిగా. సరే లోభానికి వద్దాం. లోభం అంటే ఏంటి, పిసినారితనం, అంటే డబ్బులు సంపాదించి దాచిపెట్టుకోవడం. మరి లోభం ఉండాలా వద్దా? మొత్తం ఖర్చు పెట్టేస్తారా, ఎంత ఎంత సంపాదిస్తే అంత ఖర్చు పెడతారా? పెట్టలేంగా కొద్దిగా దాచుకోవాలి. నేను ఇతరుల కోసమే ఆలోచిస్తానండి మీ మంది పొద్దున, అంటే మీ ఆయన సంపాదించండి అతనికి ఇచ్చేయండి. మరి అంత లోక కళ్యాణమే కదా, మీ కళ్యాణం మీకు అనవసరం, ఇచ్చుకుంటూ పోండి, అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. మీకే మిగిలేదు చెప్పడం పైకి మాత్రం అందరి కోసం అంటాం, కానీ డబ్బులు రాగిన ముందు మనం వేసుకుంటాం లోపం. సో కాబట్టి లోపం ఉండాలా వద్దా? శివుడికి లోపం ఉందా లేదా? అనంతమైన శక్తి అనేది దగ్గర ఉంది, కానీ మనకి ఇస్తున్నాడా? మరి ఎందుకు పెట్టలే? పెద్ద లోపం, అందరికంటే పెద్ద లోపం శివుడికే ఉంది. మోహం, మోహం ఉందా లేదా? మోహం అంటే ఏంటి, ఇష్టము అయిష్టం, అవునా? సో ఆయనకు కూడా మోహం ఉంది. పార్వతి అంటే ఇష్టం ఉందా లేదా? ఉందా లేదా? కాకపోతే అతి ఇష్టం లేకపోవచ్చు, కొద్దిగానే ఇష్టం ఉంది కదా, ఉంది కాబట్టి ఆమెతో ఉన్నాడు, అవునా? సో ఇట్లా ప్రతి గుణము మన దేవుళ్ళకు ఉన్నాయా లేదా? సో మనకెందుకు ఉండకూడదు? సో వాళ్ళకి అజ్ఞానం, వాళ్ళు తెలియక చాలామంది ఏమంటున్నారు కోపం ఉండకూడదు, ఎందుకంటే కోపంతో తిట్టడం వల్ల ఎన్నో గొడవలు జరిగి ఉంటాయి, దానివల్ల వాళ్ళు ఏం నిర్ణయానికి వచ్చారు, కోపం ఉండవద్దు. కోరికలు ఉండడం వల్ల, ఆ కోరికలు తీర్చకపోవడం వల్ల డిప్రెషన్ వచ్చి చచ్చి ఉంటారు జన్మలో, ఈ జన్మలో కూడా ఇబ్బంది పడుతున్నారేమో, కాబట్టి కోరికలు ఉండకూడదు, ఇట్లా నిర్ణయానికి వచ్చేసారు. కరెక్టే, వాళ్ళ అనుభవం ప్రకారం కరెక్టే, కానీ నేను చెప్పినట్టు చేస్తే మీ కోరికలన్నీ తీరుతాయి, మీ కోపం కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది, మీకు దైవాన్ని ఇస్తుంది. ఇవన్నీ తెలిసినప్పుడు అప్పుడు మీ కోపం పట్ల క్రోధం పట్ల మొత్తం అర్థమే మారిపోతుంది, అర్థమైంది లేదు. సో నేను చెప్పేది అంటే ఇక ప్రాబ్లం కోపం కాదు, కోప ప్రాబ్లం మీరు అంటున్నాను. కత్తి మంచిదా చెడ్డదా? మంచిదా, రెండట. సో కత్తి మంచిది, సో అది మంచిది కాదు చెడ్డది కాదు, న్యూట్రల్గా అలా ఉంది అంతే అక్కడ. సో దాన్ని తీసుకొని పొడవచ్చు లేదా కూరగాయలు కట్ చేసుకోవచ్చు. సో ప్రాబ్లం కత్తి కాదు, ప్రాబ్లం ఎవరు, మనము. దాన్ని ఉపయోగించుకునేవాడే ప్రాబ్లం. వాడు ఉపయోగించుకునేవాడు కరెక్ట్గా ఉపయోగించుకుంటే విషం కూడా అమృతంగా మారుతుంది. అదే అజ్ఞానికి అమృతం కూడా. సో కాబట్టి ఇక్కడ ప్రాబ్లం విషం కాదు అమృతం కాదు, ఉపయోగించుకునే వాడిదే ప్రాబ్లము. సో కామక్రోధలో మొహాలలో ఎలాంటి ప్రాబ్లం లేదు, ప్రాబ్లం మీలోనే ఉంది, మీకు ఉపయోగించుకోవడం తెలీదు. అదే కోపం శివుడికి ఉంది, అదే కోపం మనకు ఉంది, తేడా ఏంటి? మనమేమో నాశనం అయిపోతున్నాం, శివుడేమో లోక కళ్యాణం చేస్తున్నాడు, లోకాన్ని ఉద్ధరిస్తున్నాడు దాంతో. సో కాబట్టి ఇక్కడ కోపం ప్రాబ్లం కాదు, కోపం ప్రాబ్లం కాదు, ఎవరు ప్రాబ్లం? మనమే. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? సో ఆ కోపాన్ని కూడా దివ్యంగా చూడాలి, కోపాన్ని కూడా ఉపయోగించుకోవాలని నేనేం చేశాను, ఈ సాధన చేశాను. ఇప్పుడు మేము చెప్తానా ఈ చెప్పబోయే సాధనాన్ని చేశాను. ఎప్పుడైతే చేశానో కోపం నాకు ఆనందాన్ని ఇవ్వడం మొదలెట్టింది. కోపం ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగాయి. జరిగాక ఏం చేశాను? ఇంతకుముందు మీకు చెప్పాను, మా నాన్నగారికి పంపించాను కోపం. ఆ కోపం అమృతంగా మారాక ఆ కోపాన్ని అలా పంపించేశాను మా నాన్నకు. ఇంటికి వెళ్ళాను, చూద్దాం ఏం జరుగుతుంది, నిజంగా ఇలా ఉంటాడు అని. కావాలని ఇటు తీసి ఇటు పెట్టాను, మళ్ళీ పెడితే చూసినా కూడా ఏమనలే, ఇదేంది ఇది, అలా రివర్స్ పెట్టినా ఏమనట్లేదు అని నేనే ఆశ్చర్యపోయాను. ఆయన చెప్పినట్టు చేసేవాడిని కాదు, దందెం తీసేస్తాను బ్రాహ్మణ్ణి. దందెం తీసేస్తే తల్లిదండ్రులు ఒప్పుకుంటారా అండి? అందులో మాలాంటి మా తల్లిదండ్రులు మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు మరకత లింగం నిత్యం అభిషేకం అలాంటి మడి పంచ కట్టుకొని ఇప్పటికీ భోజనం చేస్తుంటారు. అలాంటి తల్లిదండ్రులకు నేను దందెం తీసేశానని చెప్పాలంటే నేను ఒక సంవత్సరం సాధన చేశాక అప్పుడు చెప్పాను. ఏమంటారో, తిరుతారో, కలుకో, డిప్రెషన్లో పడిపోతారో, చచ్చిపోతారో, చంపుతారో, ఎన్నో ఆలోచనలు వచ్చాయి. ఆ ఆలోచనలు అన్నింటినీ లోపల డీల్ చేసి ప్రశాంతం అయిపోయాక చేతబడి చేసి 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 దీన్ని చేతబడి అంటున్నాను ఇట్లా ఎనర్జీ పంపించడాన్ని చేసి ఆఖరికి మా నాన్నకి చెప్తే ఏమీ మాట్లాడలే, నీ ఇష్టం రా అన్నాడు. ఆశ్చర్యపోయిన ఓరు నాయన ఇదేం రిజల్ట్ రా బాబు అని. అసలు సాధ్యమవుతుందా అని ఎంతో ఆలోచించి ఒక 1 ఇయర్ లోపల దాన్ని చేశాక ఆ శక్తిని ఆ ప్రేమను పంపించాక 1 ఇయర్ తర్వాత చెప్పాను నేను. ఇంటికి వెళ్ళంగానే దొంగ దందెం వేసుకోవడం, జేబులోనే దందెం, బయటికి రాగానే తీసి పడేయడం, ఇట్లా 2 ఏళ్ళలో సాధన చేశాను. వీళ్ళు తల్లిదండ్రులు కదా పాపం బాధపడతారని లోపల ఫీలింగ్, నాకైతే ఫీలింగ్ లేదు కదా. సో అట్లా ఉంటుంటే మా నాన్న ఎంత ఫ్రెండ్ అయిపోయాడంటే నేను ఆశ్చర్యపోయేవాడిని. చనిపోయే ముందు వరకు కూడా నాతో ఎంతో హెల్ప్ తీసుకున్నాడు. నేను కూడా సరదాగా మా నాన్నకి ఎంతో హెల్ప్ చేశాను. ఆయన లాస్ట్ 10 డేస్ బెడ్ మీదనే ఉన్నాడు. ఆయన రోజు షేవింగ్ తీసుకుంటాడు, నీట్గా ఉంటాడు. సేమ్ నా ఆయన స్ట్రక్చరే నాకు కూడా వచ్చింది. ఇంకా బాగుంటాడు ఆయన. ఆ డ్రెస్ మెయింటెనెన్స్ అంతా ఆయన బట్టలు ఆయనే ఉతుకుంటాడు. అలాంటి ఆయన డెత్ ఆ టైంలో ఆ 10 డేస్ లాస్ట్ టైంలో గడ్డం తీసుకోలేకపోయాడు. నా దగ్గర మిషన్ ఉంది, వాటర్ కూడా అవసరం లేదు. ఆయన పడుకుంటేనే అరే నువ్వు తీవ్రా గడ్డం అనేవాడు, తీస్తానే డాడీ అని అలా పడుకున్నప్పుడే తీసేవాడు. అట్లా అంత ఫ్రెండ్ అయిపోయాడు. నేను తిరితే ఇప్పుడు ఏంటి నన్ను అటెండ్ చేస్తావంట, సరే నువ్వు చెప్పావు కదా అనేవాడు. నేను ఆ నేను తిడితే కూడా పడుతున్నాడు. అదే మా అమ్మ తిడితే మా అమ్మను మాత్రం ఫుల్ తిడతాడు, మా అన్నయ్య తిడతాడు, అందరినీ తిడుతున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏంటంటే మా నాన్న మారలేదు. మా నాన్న కోపం అలానే ఉంది, అందరినీ ఇంట్లో అందరినీ తిడుతున్నాడు. కేవలం నా దగ్గరికి రాగానే నా మాయలో పడిపోతున్నాడు. అంటే నా మాయ అంటే ఏంటి? నేను ప్రేమను పంపిస్తున్నా ఆయనకు. ఆయన పర్ఫెక్ట్ ఉన్నాడు, కోపం ఉండడం పర్ఫెక్టు అని ప్రేమను పంపిస్తున్నాను. మా అమ్మకు శాంతంగా ఉండడం పర్ఫెక్ట్ అని మా అమ్మకు పంపిస్తున్నాను. వాళ్ళిద్దరు కొట్టుకొని చేస్తున్నారు, నేను మాత్రం ఇట్లా ఉంటున్నాను. ఓకే, ఈమె శాంతం ఉంది, మా నాన్న కోపం ఉంది, కోపం శాంతం ఫైటింగ్ చేస్తున్నాను, ఆ చేసుకోండి. నా వంతు ఇలా చూడడం, ఎవరికి సపోర్ట్ చేయను, అయితే ఇద్దరు చేస్తాను లేదా న్యూట్రల్గా చూసేవాడు. సో కొట్టుకొని కొట్టుకొని ఏంద్రా శ్రీధర్ మీ నాన్న ఇలా చేస్తాడు, మా అమ్మ చెప్పేది ఏంద్రా మీ అమ్మ ఇట్లా చేస్తుంది, మా నాన్న చెప్పాడు, ఇద్దరిది అవును కరెక్టేనా, ఏండగా గొడుగుదా అంటారే. మరి ఎవరి తగ్గట్టు వాళ్ళ దగ్గరకు ఉండడం, మరి ఇద్దరిది కరెక్ట్ ఏం చేయాలి? డైరెక్టర్ను నేను, ఇద్దరు 2 ఎనర్జీస్ పంపించాను, హీరోను వీళ్ళను నడుస్తున్నది ఫైటింగ్, మరి ఏం చేద్దాం? మరి ఓవరైతే ఆపేవాడిని. సో అంత అయ్యేది కాదు, సింపుల్గా కొద్దిగా ప్రేమతోటి పంపించి ఎక్కడ ఆపాలో ఏం చేయాలో చూ తెలిసేవా అలా చేసేవాడిని, హాయిగా ఫ్రెండ్స్ అయిపోయేవాళ్ళు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మా నాన్న మారలే, మా నాన్న కోపం అలానే ఉంది, కానీ ఆ కోపం కంటే అధికంగా నా ప్రేమ అనే దాని మీద పడడం వల్ల ప్రేమ అన్నిటికంటే అద్భుత ఉన్నతమైన శక్తి ప్రేమ. ఆ ప్రేమ అంటే స్వచ్ఛమైన ప్రేమ, నిన్న చెప్పానే 3 గుణాలు కలిసి ఉన్న ప్రేమ. ఆ ప్రేమను నేను పంపించడం వల్ల ఈ కోపం కంటే ప్రేమ ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రిటర్న్ నాకు ప్రేమనే వచ్చేది మా నాన్న దగ్గర నుంచి. ఆశ్చర్యపోయేవాడిని, రిమోట్ ఇక్కడ వస్తే అక్కడ సీన్ మారిపోవడం ఏంటి, జస్ట్ నేను చేసింది మా నాన్నని ఏమీ మార్చట్లేదు, మా నాన్న పర్ఫెక్టు, ఆ కోపం ఉండడం పర్ఫెక్టు అని ఆ కోపాన్ని దివ్యంగా అనుభవించి జస్ట్ ఆ శక్తిని అలా పంపించడమే నా పని. సో నేను అందరికంటే పెద్ద చేతబడి చేసేవాడిని. సో మీ అందరికి కూడా చేతబడి నేను చేస్తున్నా ఆల్రెడీ, మీకే కాదు సమస్త లోకాలకు చేతబడి చేస్తున్నాను, నాకున్న శక్తిని విశ్వమంతా పంపిస్తున్నాను. సో ఎప్పటికైనా నాలాగా తయారవుతారని నా కోరిక, అందరు కావాలని. అందరూ ఇలా ప్రేమను పంపించి ప్రేమ మయమైపోవాలి, కొత్త ప్రపంచం రావాలి. ఈవెన్ శత్రువులను కూడా, చెడ్డ వాళ్ళను కూడా, మంచి వాళ్ళకు కూడా అందరికీ ప్రేమను పంపించి అందరూ ఒకరినొకరు అర్థం చేసుకొని అందరూ హాయిగా ఉండాలని నా ఉద్దేశం. మరి చూద్దాం ఏం జరుగుతుందో, జరుగుతుందని ఆశిస్తున్నాను. ఓకేనా? సో కానీ ఇది ఒక నామించే కాదు, నాతోటి మీరందరూ ఫ్రెండ్స్గా ఉంటారు, కానీ మీరు కూడా మిగతా వాళ్ళందరితో ఫ్రెండ్లీగా ఉండాలిగా. ఈ కోతులకు సపరేట్గా క్లాస్ పెడితే బాగుంటుంది. అదే అదే, అసలు ఇవాళ ఫస్ట్ వాళ్ళని పిలిస్తే బాగుంటుంది. ఒక గంట హాయ్ హాయ్ వినబడలే. ఏ ఈ కోతి చెప్పట్లే, హాయ్ చెప్పవా చెప్పవా, ఈ కోతి చెప్పట్లే, ఎక్కడ కూర్చొని సిగరెట్ తాగింది. పిల్లలుంటే బాగుంటుంది సరదాగా, కానీ మరీ చిన్నగా అయిపోయారు, పూర్తిగా పెద్ద మాటలు మాట్లాడలేదు ఇప్పుడు పిల్లలే, మిక్స్ అయిపోతుంది. కాబట్టి మనం రేపైనా మాట్లాడుకుందాం, పిల్లలు కొద్దిగా మిక్స్ చేసి చెప్తారు. ఏ క్లాస్ మీరు? ఫోర్తా? ఏంటి లేట్గా వచ్చారు, నాకు కోపం వచ్చింది మీరు. ఎవరు చెప్పారు నీకు, ఎప్పుడు రమ్మని చెప్పింది మేడం? పర్లేదు చెప్పు, 10 o'clock లేవనుక. మరి టైం ఎంత అయింది? 12:20. ఏం పర్లేదు, నేను మీ ఫ్రెండ్నే, లేట్ వచ్చినా ఏమన్నా ఓకేనా? సో చూడండి ఎంత అద్భుతమో, మా నాన్నగారు నా ఫ్రెండ్ అవ్వడం నేనే ఆశ్చర్యపోయాను. నేను అలా ఆయన నాతో అంత ఫ్రెండ్లీగా ఉంటాడని నేను ఊహించలేదు. సో అదే కాకుండా ఎంతోమంది నన్ను ఎన్నో రకాలుగా ఈ కాన్సెప్ట్ కొద్దిగా వెరైటీ కాన్సెప్ట్గా న్యాచురల్గా కొద్దిగా విమర్శలు కూడా ఎక్కువ ఉంటాయి ఈ కాన్సెప్ట్లో. సో మొదట్లో విమర్శ వస్తుంది నాకు తెలిసినా కానీ నేను సత్యం చెప్పాలి తప్పదు. కొద్దిగా ఫస్ట్లో నన్ను తిట్టుకున్నా నిదానమే ప్రధానం. కొద్దిగా ఓపిక పడితే వాళ్ళే అర్థం చేసుకోండి, మళ్ళీ నా దగ్గరికి వస్తారని తెలుసు. ఓపిక పట్టాను 4-5 ఏళ్ళు, ఇప్పుడు అందరూ మళ్ళీ మెల్లిగా అర్థం చేసుకుని, సార్ మేము తప్ప అర్థం చేసుకున్నాం, మీదే కరెక్ట్ సార్ అని మళ్ళీ మళ్ళీ నా దగ్గరకు వస్తున్నారు. సో నా పని నేను చేసింది ఏంటి, ఇన్ని రోజులు నన్ను తిట్టినా, నన్ను ఎన్ని రకాల మాటలన్నా నేను కూడా లోపలికొసేపు తిట్టుకొని, డైరెక్ట్ ప్రేమ రాదుగా, ఫస్ట్ బాగా తిట్టుకొని తర్వాత ఫ్రెండ్షిప్ చేసి ఆ ప్రేమను పంపించడమే నా పని. సృష్టి మొత్తానికి, నాట్ ఓన్లీ ఇండియాకే కాదు, పాకిస్తాన్ అందరికీ పంపిస్తున్నాను. కానీ ఇది అసంపూర్ణమైన ప్రయత్నమే, ఎందుకంటే ఇది నేను ఒక్కడనే చేస్తున్నాను. నాకు మీరందరూ సృష్టి అంతా ఫ్రెండ్లీగానే ఉంటుంది, కానీ మీకు సృష్టి అంతా ఫ్రెండ్లీగా ఉండదు. మీరు నాతోటే ఫ్రెండ్లీగా ఉండగలుగుతారు, కానీ అందరితో ఉండలేరు. ఎందుకంటే మీరు ప్రేమను ఎవరికి ఇస్తున్నారు? నాకే ఇస్తున్నారు, లేదా నాలాంటి వాళ్ళకు, మంచి వాళ్ళకు, మీకు నచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు. మీకు నచ్చని వాళ్ళకు కూడా మీరు ప్రేమను ఇవ్వగలిగితే మీ జీవితం కూడా ఆనందమయమైపోతుంది. అర్థమైందా? దయచేసి ఎవరిని మార్చాలని ప్రయత్నం చేయకండి, ఉండనివ్వండి, వాళ్ళు అలానే ఉండనివ్వండి. ఎవరు ఎవరిని మార్చకుండా అందరికీ ప్రేమను అందించండి. ఇప్పుడు నాతో ఎలాగైతే ఫ్రెండ్లీగా ఉన్నారు, మీతోటి కూడా అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు, అలా అందరూ అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు. ఒకసారి ఇలా చేసి చూడండి, ఇలా మీకే తెలుస్తుంది దాని ఎఫెక్ట్ ఏంటనేది. ఫస్ట్ ఇంట్లోనే చేయండి, ఫస్ట్ మీ ఇల్లు ఆనంద నిలయంగా మారాలి, అది మీ లక్ష్యం. సో ఆనందం కోసము ఏదో గుడికో గోపురానికో ఎక్కడికో వెళ్ళడం కాదు, ఎక్కడికి వెళ్ళాలనిపించకూడదు మీకు. అది ఎప్పుడు సాధ్యమంటే మీ ఇంట్లోనే మీకు ఆనందం దొరికినప్పుడు. ఓకేనా? సో కేవలం టైంపాస్ కోసమే మీరు బయటికి వెళ్ళాలి తప్ప ఏదో వస్తుందని బయటికి వెళ్ళకూడదు. నేను క్లాస్ చెప్తే ఏదో వస్తుందని నేను రాలే, ఆల్రెడీ నాకు ఏది కావాలో నా దగ్గర ఉంది. జస్ట్ నాలాగా మీరు కూడా తయారు కావడానికి నా వద్దు, నేను ఏం చేయాలో చేయగలను కాబట్టి అది చెప్పడానికి వచ్చాను ఇక్కడ. నాకు ఏదో స్పెషల్గా వస్తుందని ఏమీ లేదు, ఆల్రెడీ నాకు కావాల్సిన కిక్కు నా లోపలే దొరుకుతుంది. ఓకేనా? ఈ పిల్లలకి ఏం వస్తున్నాయి, హాయిగా ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉన్నారు. కానీ మనమే ఏదో పెద్దగా వాళ్ళకి అన్ని కోరికలు అన్నీ రుబ్బేసి చుట్టేసి వాళ్ళకి ఏవో అన్నీ పెట్టి మంచి చేయడం చెప్పడం వల్ల వాళ్ళు ఆ సున్ని స్వచ్ఛమైన స్థితి నుంచి బయటకు వస్తున్నారు, దానివల్ల మళ్ళాగా తయారవుతున్నారు వాళ్ళు. సో కాబట్టి పిల్లలకు కరెక్ట్గా గైడ్ చేయండి. ఫస్ట్ దానికి చేయాలంటే మీరు, మీకు అనుభవ జ్ఞానం కావాలి. నా మాటలు వీళ్ళు బాగానే వింటారు, మళ్ళీ ఇంటికి వెళ్ళాక మీకు వాళ్ళకి మధ్యలో ఫైటింగ్ జరుగుతుంటుంది. సో తల్లిదండ్రులు పిల్లలను డామినేట్ చేయడం కాదు, కంట్రోల్ చేయడం కాదు, ప్రేమను అందించాలి, అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పిల్లల్ని అర్థం చేసుకోండి, ఇలా కోతుల్లాగా బిహేవ్ చేస్తారు, సరదాగా ఆడుతూ పడుతుంటే దిగించలు వేస్తుంటారు. వీళ్ళను మీరు కూర్చో కదలకుండా అంటారు, వాళ్ళు ఎలా కూర్చుంటారు అసలు కోతులు. అయితే అనవసరంగా ఇప్పుడు క్లాస్ జరుగుతుంది, లేకుంటే వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళతో ఆడుకునేవాడిని నేను సరదాగా. సరదాగా ఆడుకోవాలి, అంతేగాని వాళ్ళు ఇలా కూర్చోబెట్టి స్టాచ్యూలా కూర్చోమంటే కూర్చుంటారండి పిల్లలు. మీరే కూర్చోరు, కొద్దిగా అవకాశం ఇస్తే, ఫ్రీడమ్ ఉంటే. ఇప్పుడు ఒక మ్యూజిక్ పెడితే ఎగిరి గంతులు డ్యాన్సులు వేస్తాను, మీరు ఆగుతారా? మీ లోపలే అలాంటి మెంటాలిటీ ఉంది, ఏదో ఆపుకుంటున్నారు వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో అని. కానీ నిజంగా ఫ్రీడమ్ ఉంటే ఏం చేస్తారు, ఎగిరి గంతులే సరదాగా ఆడుతూ పడుతూ ఉంటారు. అవునా, అందరికీ పిల్లలంటేనే నచ్చుతారు, పిల్లలంటే నచ్చుతారు, పిల్లల్లాగా ఉండాలి అనుకుంటారు. కానీ పెద్దవాళ్ళు అయ్యారు కదా అహంకారం మీద లేవదు. సో మనం ఫ్రెండ్స్ అయిపోవాలి ఇప్పుడు, ఓకేనా? మీ పిల్లలతో మీరు ఫ్రెండ్లీగా ఉండాలి, వాళ్ళని అర్థం చేసుకోవాలి. వాళ్ళని ఫస్ట్ మీకు అసలు ఎవరికైనా ఇదని చెప్పాలంటే ముందు మీరు అర్హత సంపాదించాలి. మీకు అర్హత వచ్చాకనే మీరు చెప్పాలి. అర్హత రాకుండా మీరు చెప్పారనుకోండి చాలా పెద్ద అనర్థానికి కారణమవుతుంది. ఆ అర్హత ఏంటి, నిన్న మీకు చెప్పాను, కృష్ణుడు భగవద్గీతలు ఏమన్నాడు, కర్మను ఎప్పుడు చేయాలనేది నేను నిర్ణయిస్తా అన్నాడు. కర్మ ఫలితాన్ని పట్టించుకోను అన్నాడు. ఫలితం గురించి నాకు అనవసరము, నేను ఎప్పుడు చేయాలో అప్పుడు కర్మ చేస్తాను అన్నాడు. అప్పుడు సరి అనే సమయంలో కర్మ చేసావనుకో ఆటోమేటిక్గా ఫలితం వస్తుంది. అంటే మా నాన్న ఎగ్జాంపుల్లో నేను ఏం చేశాను, అజ్ఞానంలో ఉన్నప్పుడు కర్మ ఎప్పుడు చేశాను, కోపం రాగానే తిట్టేశాను లేదా లోపల తిట్టుకున్నాను, దానివల్ల ఏం జరిగింది, దరిద్రంగా ఉంది నానమ్మ అన్న రిలేషన్, అవునా కదా? కానీ ధ్యానంలోకి వచ్చాక ఎప్పుడు కర్మ చేయాలో దానికి తెలిసింది. ఎప్పుడు కర్మ చేశాను, కోపాన్ని ఇష్టంగా అనుభవించి అమృతంగా మార్చి నేను తిన్నాక అప్పుడు మా నాన్నకు పంపించాను. సో ఇది సరి అయిన స్థితిలో కర్మ చేయడం అనేది. సో మా నాన్నగారికి పంపించాక అప్పుడు మా నాన్నతోటి ఉన్నాను, చూడ ఉండడం వల్ల ఎంత అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. సో కాబట్టి కర్మ ఫలితం మీద దృష్టి పెట్టకండి, ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది. ఇన్పుట్ మార్చండి, ఆటోమేటిక్గా అవుట్పుట్ మారుతుంది. ఎస్ఆర్ నో? ఆ పాట ఎక్కడ స్టోర్ అయిందో ఫోన్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి డిలీట్ చేసామనుకో వస్తుందా పాట, డిలీట్ అయిపోతుందా లేదా? సో ఫోన్లో నీ ఫోటో ఉంది, నీ ఫోటో నీకు నచ్చలేదు, ఏం చేయాలి డిలీట్ చేయాలంటే? దాని లోపలికి వెళ్ళిపోయి ఫైల్ మేనేజర్కి వెళ్ళిపోయి డిలీట్ చేస్తే మారిపోతుందా లేదా? ఇది కూడా అంతే. సో అవుటర్లో డిలీట్, నీకు దానికి ఫైటింగ్ జరిగింది అనుకో, మీ ఇద్దరికి ఫైటింగ్ అనుకో, ఏ నాతో ఫైటింగ్ చేస్తామని బయట తిట్టదు, ఏం చేయాలి? లోపలికి వెళ్ళిపోయి హా ఏం ఫ్రెండ్షిప్ చేయాలి లోపల, కథం బయట కూడా ఫ్రెండ్ అయింది. అర్థమైందా? అర్థమైంది కదా. సో అంటే ఏంటి, ఇన్పుట్ మారితే ఆటోమేటిక్గా అవుట్పుట్ మారుతుంది. ఎస్ఆర్ నో? సో అట్లాగే ఏం చేయాలి మీరందరూ కూడా, మీరు ఇన్పుట్ మార్చండి. ఇన్పుట్ మార్చండి అంటే మీ లోపలున్న ఆ కోపం పట్ల, ఆ సంఘటన వల్ల ఏర్పడ్డ ఆ ఫీలింగ్స్ పట్ల ప్రేమ రావాలి. ఆ కోపాన్ని మీరు ఇష్టంగా అనుభవించాలి. ఆ అసూయను, ఆ ద్వేషాన్ని, పగను, ఎవరైనా పెద్ద కారులో తిరుగుతున్నాడు అనుకోండి మీకు అసూయ వస్తుంది, అవునా కదా? మామూలుగా ఏం పర్లేదు చెప్పండి, మీరు చెప్పకుండా నేను నాకు తెలుసు మీకు అసూయ వస్తుందని. సో అసూయ వచ్చినప్పుడు నాకు అసూయ రాకూడదు రాకూడదు అనకండి. ముఖ్యంగా ఆధ్యాత్మికతలో వచ్చిన వాళ్ళకు చాలామంది ఫీల్ అయిపోతున్నారు, అయ్యో నాకు అసూయ వస్తుంది, నేనే నాకేంటి నాకేంటి, నేను ఈ స్థితిలో నాకు అసూయ రావడం ఏంటంటే ఫీల్ అయిపోతున్నారు. ఒకతను మంచి పొజిషన్లోనే ఉన్నాడు, ఒక మేనేజర్ లెవెల్లో ఉన్నాడు, బ్యాంక్ మేనేజర్ లెవెల్లో. సో ఫుల్గా అందరూ వాళ్ళ చుట్టాలలో అందరూ పొగిడేవాళ్ళు, ఆ సార్ ఆయన మేనేజర్ అనేవాడట. సడన్గా ఏం జరిగింది, వాళ్ళ చుట్టాల్లో ఇంకో తను ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయాడు. ఇంకా చూడండి ఏం జరుగుతుంది, ఇప్పుడు అందరు ఆయనను పొగడం మొదలు పెడతారు. సో ఈయనకు అసూయ రావడం మొదలెట్టింది, నీ అబ్బా వీళ్ళనే పొగడుతున్నారు నన్ను పొగట్లేదని. అసూయ రాగానే పాపం డీలింగ్ తెలియక దాన్ని ఏదో సప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంటే అసూయ ఇంకా పెరుగుతుంది. సో పెరిగే వరకు తట్టుకోలేక ఆయనే ధ్యానం కూడా చేస్తాడు. నాకు ఫోన్ చేసి ఏం సార్ నాకు ఇంత కుళ్ళు ఉందా, ఇంత అసూయ ఉందా, నాకేంటి సార్ ఇంత అసూయ వస్తుందని బాధపడుతున్నాడు. అరే బాబు అసూయ ఉండడం సహజము, పర్ఫెక్టు, ఏం ప్రాబ్లం లేదు, నేను చెప్పింది డీల్ చేయమన్నాను. సో ఏం చేశాడు అతను, నేను చెప్పినట్టు అసూయ డీల్ చేసి ఆ ప్రేమ పంపించి డింగని ఆయన అర్జున అక్కడ పంపించేశాడు. పంపించాక ఏం జరిగిందో తెలుసా విచిత్రంగా, ఆ ఐఏఎస్ ఆఫీసరే వీడి దగ్గరికి వచ్చి జ్ఞానాన్ని తెలుసుకొని వెళ్ళిపోయాడట. ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక ధ్యానం చేసేవాడి దగ్గరికి వచ్చి జ్ఞానాన్ని, వాడికి ఏదో ప్రాబ్లం ఉంటే వీడి కొద్దిగా జ్ఞాని అని తెలిసి ఈ దగ్గర జ్ఞానం తెలుసుకుని పోయాడట. మరి ఇప్పుడు ఎవరు అయ్యారు, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారా, ఈ ధ్యానం చేసేవాడు అయ్యారా, నేనయ్యారా మీరా? నేనా? మీరా? మీ దగ్గర ఆస్తులు ఎన్నో ఎన్నో ఉన్నాయి, నా దగ్గర ఏం లేదు, సూటికేసి తప్ప ఏం లేదు, ఆస్తి లేదు ఏం లేదు, నేను ఎట్లా అయ్యారైతా? జ్ఞానంలో అయ్యారు, అవునా కదా? సరే ఆస్తులో మీరు అయ్యారు, జ్ఞానంలో నేనయ్యారు, అవునా? సో కాబట్టి చూడండి, హయ్యర్ అంత ఐఏఎస్ ఆఫీసర్ అయినా కూడా మళ్ళీ ఆయన దగ్గరికి రావాల్సి వచ్చింది, తెలుసుకోవాల్సి వచ్చింది. సో ఇది ఎలా వచ్చింది, అసూయను అంగీకరించినప్పుడే, దాన్ని ఇష్టంగా దైవంగా అనుభవించినప్పుడే, ఆ శక్తిని పంపించినప్పుడే అలాంటి వాళ్ళు వాళ్ళు నా దగ్గరికి ఎంతోమంది వస్తుంటారు. దీని కారణం ఏంటంటే జస్ట్ నేను ఆ ప్రేమను పంపిస్తూ ఉంటాను, అంతే యాక్సెప్ట్ చేసి పంపిస్తుంటే అద్దరిపోయే రిజల్ట్స్ వస్తున్నాయి. ఓకేనా? అర్థమవుతుందిగా. సో కాబట్టి ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆలోచనలను ఫస్ట్ మీరు కటింగ్ చేయడం నేర్చుకున్నారు. ఇప్పుడు రెండో పద్ధతి చేయాలి ఏంటి, గమనించడము. మూడో పద్ధతి ఏంటి, అనుభవించడము. ఓకేనా? సో ఇదైపోయింది. ఇప్పుడు నాలుగో పద్ధతి, నాలుగో విషయం ఏంటంటే అసలు ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అది కూడా తెలుసుకోవాలి. తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలి, డిలీట్ చేయాలి. నీకు నాకు ఫైటింగ్ జరుగుతుంది, ఏం చేయాలి నువ్వు, నీ లోపలికి వెళ్ళి డిలీట్ చేయాలిగా. సో నీ లోపలికి వెళ్ళి డిలీట్ చేయాలంటే అది ఎక్కడుందో తెలియాలి మనం, అవునా? సో ఆ బాధకు కారణం ఎక్కడుందో మనకు తెలిస్తే అక్కడికి వెళ్ళి డిలీట్ చేస్తాం, ఆటోమేటిక్గా బయట మారిపోతుంది, అవునా? సో జస్ట్ నేను చెప్పినట్టు అనుభవిస్తే కూడా తగ్గుతుంది, కానీ కొన్ని తగ్గవు. లోపలికి వెళ్ళి అది ఎక్కడుందో మూలం, ఆ విత్తనం దగ్గరికి వెళ్ళి దాన్ని డిలీట్ చేయాలి. ఆ విత్తనం ఏంటో మీరు తెలుసుకోవాలి. ఓకే, ఆ విత్తనం ఏంటి అంటే నిన్న మీకు చెప్పాను ఒక విషయం, ఏంటి మీకు ఏం చూపిస్తానన్నాను, గత జన్మలు. సో ఇప్పుడు గత జన్మల గురించి మీకు చెప్పాలి. తెలుసుకుంటారా గత జన్మలు, సిద్ధంగా ఉన్నారా, చూడడానికి సిద్ధంగా ఉన్నారా? అన్ని జన్మలు చూపించాలా, ఒక జన్మ సరిపోతుందా? అన్ని జన్మలు చూపిస్తారు, చూస్తారా? మరి చూపించే ముందు కొద్దిగా తీరినట్టు చెప్పాలిగా, ఫ్రీగా రూపాయి ఖర్చు లేదు, కొద్దిగా దాని గురించి చెప్పి తర్వాత చూపిస్తారు. ఓకే, మీరు ఓకే అంటే అప్పుడు అప్పుడు గత జన్మలు తప్పకుండా చూపిస్తారు. ఓకేనా? సో మీరు మీ సమస్యలకు కారణం ఏమంటారు, ఏదైనా సమస్య వస్తే ఏదైనా ప్రాబ్లం రాగానే ఏమంటున్నారు, కారణం ఏంటని చెప్తున్నారు, తలరాత కర్మ అంటున్నారా? కర్మ అంటే ఏంటి, గత జన్మలో ఏదో పాపం చేశారు, దాని ఎఫెక్టు ఇప్పుడు అనుభవిస్తున్నారు అంటున్నారు, అవునా? ఆ కర్మ ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు అంటున్నారు. ఓకేనా? మరి గత జన్మలో ఏ పాపం చేశారు తెలియదు, తెలుసుకోవాలి, అవునా కదా? సో గత జన్మలు మీరు చూడాలి. సో గత జన్మలు ఉన్నాయా, నమ్ముతారా మీరు? ఈ మధ్యలో టీవీలో చూస్తున్నారు, ఒక అబ్బాయి ఏదో అక్కడ పుట్టి అవన్నీ చూపించాడట, చూసారా లేదా అది? సో డాక్టర్లు ఆశ్చర్యపోయారా లేదా? కానీ మనకు ఆశ్చర్యం కలిగిందా? మీకు తెలియకుండా జనరల్ తెలుసు కదా, పిరమిడ్ సొసైటీలో ఏ గత జన్మలు ఉంటాయని కొద్దిగా నమ్ముతున్నాం కదా, కొందరు చూసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో మనకు తెలుసు కాబట్టి అంత మనం ఆశ్చర్యపోలేదు, కానీ డాక్టర్లు సైంటిస్టులు మాత్రం ఆశ్చర్యపోయారు, అవునా కదా? వాడు ఎలా చెప్పాడు? సో ఇప్పుడు అలాంటి గత జన్మల గురించి మీకు చెప్పబోతున్నాను. వదిలేదు, వాళ్ళు ఎలా అంటే ఉండండి, పర్లేదు, వాళ్ళు కూర్చోడమే ఎక్కువ, మరి ఏం చేద్దాం? సో ఈ గత జన్మల గురించి తెలుసుకోవాలంటే ముందు ఆ గత జన్మలు ఏంటి, ఎన్ని రకాల జన్మలు అవుతారో మీరు తెలుసుకోవాలి. ఓకేనా? మీరు గత జన్మలు అంటే మీరు అనుకుంటున్నారు చాలా హాయిగా ఉంటుంది, చూసుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నారు, అవునా? బాగుంటుందా బాగుంటుందా గత జన్మల్లో, బాగుంటుందా? రెండు ఉంటాయా, బాగుంటాయా బాగుండవా? సో మీరు గత జన్మలు చూసుకోవాలంటే కారణం ఏంటో మన పిరమిడ్ సొసైటీలో పత్రిక సార్ చేసే ఒక పని వల్ల మీకు గత జన్మలు చూసుకోవాలనిపిస్తుంది. ఏంటో పని, పత్రిక సార్ ఏమంటాడు, అరే వీడు బుద్ధుడు రా, వీడు ఇది రా, అది అది రా అని చెప్తుంటాడు, అవునా కదా? ఇంతకు నేనెవరిని అని మీకు డౌట్ వస్తుంది, అవునా? సో నేను ఎవరినో అయి ఉంటాను, నేను కూడా ఒక రాజునో పెద్ద యోగినో, నేను కృష్ణునో బుద్ధునో, ఇలాంటి ఆలోచనలు మీకు ఉంటాయి, అవునా? కాబట్టి నేను ఎవరు అని తెలుసుకోవాలనుకుంటున్నారు, అవునా? సో నేను చెప్పేది ఏంటంటే గత జన్మలు చూసుకుంటే కష్టాలు ఉంటాయి, సుఖాలు కూడా ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఓకేనా? సో గత జన్మలు ఒక స్థితి వరకు చూసుకోకపోవడమే బెటర్ అని అంటాను నేను. ఎందుకు అంటే ఒక ఆవిడ గత జన్మలు చూసుకుందట, పత్రి సార్ చెప్పాడట, పత్రి సారో ఎవరో ఎవరినో అడిగితే ఒక ఆవిడ అడిగిందట, సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లంకు ఏదో గతమే కారణమై ఉంటుంది కదా, నేను గత జన్మలు చూసుకుంటా అని అంటే ఆ పత్రి సార్ అన్నాడట వద్దన్నాడట, కానీ ఆమె చూసుకుంటా అని మొండి పట్టేసిందట. సరే చూసుకో అని ఓకే అంటే ఆమె గత జన్మ ఏం జన్మ చూసుకుందో తెలుసా, ఏం జన్మ చూసుకుంది, ఎందుకంటే ఆమెకు అనారోగ్య సమస్య ఉంది, గత జన్మలో ఏదో పాపమే దానికి కారణం కదా. సో గత జన్మలు ఏం చేసి ఉంటుంది ఆమె, ఒక వేశ్య జన్మ చూసుకుందట, ఒక చెడు 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 పాత్రను చూసిందట, ఒక విలన్ పాత్ర చేసిందట, గత జన్మలో ఎవరినో చంపింది ఆ పాత్రను చూస్తుందట. ఇక దానివల్ల మీకేమొస్తుంది, సంతోషం వస్తుందా బాధ వస్తుందా, ఇంకెక్కువ బాధ వస్తుంది, అయ్యో 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 ఇంత పాపం చేశాను, ఇంకా ఇంత పాపం చేశాను బాధ వస్తుంది, అవునా కదా? నేను ఎవరు నాకు డెంటల్ ప్రాబ్లం ఉన్నది కాక పంటి నొప్పి ఉందని ఎవరో చెప్పారు నాకు. సపోజ్ మీరు దీనికి కారణం ఏంటి అని గత జన్మకి వెళ్ళి చూసారనుకోండి, సపోజ్ ఏం కారణమై ఉంటుంది ఒకసారి ఆలోచించండి. పక్కవాడి పని, పక్కవాడి పని పీకి ఉంటాడట. అది ఇప్పుడు ఎలా చెప్తున్నాడు వాడు పిల్లోడే, పిల్లలకు కూడా తెలిసిపోయింది ఇక. సో ఆమె ఏం చేసింది, నన్ను సరే గత జన్మ చూసుకుందాం అనుకోండి, సపోజ్ ఆ గత జన్మ ఏం చేసి ఉంటుంది జస్ట్ అనుకుందాం, ఊహిద్దాం సరే నిజంగా జరిగిందా లేదా పక్కన పెడదాం. ఫస్ట్ ఊహిద్దాం ఏం జరుగుతుంటే, గత జన్మలో ఆమె డెంటల్ డాక్టర్ అయి ఉంటుంది. సో డెంటల్ డాక్టర్ అయి ఉండి కొద్దిగా వచ్చిరాని నాలెడుతోటి ఉండిలేని లేదా పండు ఏదో కొన్ని మోసం చేయాలని ఏదో ఉద్దేశంతో ఆ పండ్లను సరిగ్గా డీల్ చేయలేదు అనుకోండి, ఏం జరుగుతుంది, ఈ పండ్లన్నీ ఊడిపోయినాయి అనుకోండి. సో దానివల్ల ఏమైతుందో పాపం కదా, పాపం వల్ల పైకి వెళ్ళి చూసుకుంది చచ్చాక, అయ్యో నేను పాపం చేశానే ఎవడో నాలంటి ఏదో ఉంటాడు అక్కడ, ఏ కర్మ నువ్వు పాపం చేసావు అంటాడు. మరి దీనికి పరిష్కారం ఏంటి, మళ్ళీ పళ్ళు ఊడిపోవడం అవునా. సో నెక్స్ట్ జన్మలో ఏం జన్మ అవుతుంటాం, ఒక పేషెంట్ కాబట్టి ఇంకో డాక్టర్ చేత పీకించుకుంటాం అవునా కదా. సో ఇప్పుడు ఆమె పంటి నొప్పితోటి అదే నిన్న వచ్చి అడిగింది ఒక ఆమె అవునా. ఇప్పుడు ఏ ఇప్పుడు ఈమె ఈ జన్మ చూసుకుంది అనుకో, ఇప్పుడు ఏమొస్తుంది, ఆమె ప్రశాంతంగా ఉంటుందా, ఆమె ఎలా బాధగా ఉంటుందా, ఇంకా బాధ ఎక్కువైపోతుంది, ఇంకా టెన్షన్ ఎక్కువైతుంది. అమ్మ పంటి నొప్పి స్టార్ట్ అయింది, ఇప్పుడు నేను గత జన్మ మొత్తం పండ్లే పీకేసానే, అంటే ఇప్పుడు నా పండ్లే ఊడిపోతాయా అవునా కదా. సో చూసుకుంటే ప్రశాంతం ప్రాబ్లం ఎక్కువైతుందా తక్కువైతుందా, మరి ఇప్పుడు ఎంతమంది చూసుకుంటారు చేయలేబట్టాలి, అయినా చూసుకుంటారా, ఎంతోమంది పండు పీకేశారు మరి మీ ఇష్టం, మరి నీ పండు ఊడిపోతాయి ఇప్పుడు. సో ఇక్కడ ఈ గత సరే సరే ఓకే పెట్టేయండి. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గత జన్మల్లో మీరు మంచి జన్మలే ఎత్తలేదు, చెడు జన్మలు కూడా ఎత్తారు, అందుకే పాపం చేశాము అందుకే జన్మ ఎత్తామని మీరే అంటున్నారు అవునా, ఇది నేను చెప్పే జ్ఞానం కాదు. సో కాబట్టి ఈ గత జన్మలు చూసుకుంటే ఎన్నో ఎన్నో కష్టాలు కూడా వస్తాయి. ఒక అతను ఒక అబ్బాయి, నీకు పెళ్ళైందా కాలేదు పర్లేదు, సో ఇలాంటి ఒక ఎదవా పర్లేదా ఎదవ అంటున్నాను, ఎందుకంటే ఈ ఏజ్ ఎలా ఉంటుంది కొద్దిగా అమ్మాయి లవ్ ఇలాంటి మూడ్లో ఉంటారుగా. సో ఈయన ధ్యానం చేశాడు అనుకో, ఈయన ఫస్ట్ ఏం చేస్తాడు గత జన్మలు చూసుకోమంటే, నా భార్య ఎవరు అని అంటాడు, గత జన్మకి వెళ్ళిపోతాడు ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతాడు, ఎందుకంటే ఎన్నెన్నో జన్మల బంధం టైప్ కదా మనం ఆలోచించేది. పెళ్లి చేసుకున్నాక ఎందుకు చేసుకున్నావురా బాబోయ్ అనుకుంటాము, కానీ గత జన్మలు కూడా నేనే ఎన్ని జన్మల నుంచి ఉన్నాయి ఇలాంటివి కూడా ఉన్నాయి. సో ఇలాంటి ఒక ఏదో ఏం చేశాడు, గద్వాల్లో ఉంటాడు, గత జన్మలు చూసుకున్నాడు వాడు, కొద్దిగా నా కాన్సెప్ట్ ఫాలో అయ్యేవాడు. సో గత జన్మ ఏం చూసుకున్నాడు రా అంటే, వాడు రోమ్లో పుట్టాడట, రోమ్ అనే దేశంలో పుట్టాడు, వాడు పేరు అన్నీ చూసుకున్నాడు, వాడు భార్య ఎవరో చూసుకున్నాడు. సరే భార్య పేరు తెలిసింది, ఎలా ఉన్నారు హాయిగా ఉన్నారట సరదాగా ఉన్నారట, ఆ జన్మలో బాగానే పెద్ద గొడవలు ఏం లేకుండా బాగానే ఉన్నారట, అక్కడతోటి నోరు మూసుకోవచ్చు కదా అంతేగా. ఏం చేసి ఉంటాడు ఇప్పుడు ఎక్కడుంది అనుకున్నాడు అక్కడ, ఎన్నెన్నో జన్మల బంధం టైప్ కదా మనం. సరే చూసుకున్నాడు, చూసుకుంటే ఏం జరిగిందో తెలుసా, అమ్మాయి ఇప్పుడు ఎవరై ఉందో తెలుసా, ఎవరు హార్ట్ అటాక్లు వస్తాయి చెప్తే బాగుండదు చెప్పాలా, ఈ జన్మలో సొంత చెల్లె అయి కూర్చుంది. వాడి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు చెల్లిగా చూడాలన్నా బా లవర్గా చూడాలి అంటున్నాడు వాడు. అరే నా కొడక ఈ జన్మ రాజమే లింక్ ఎట్టుకో, ఆ సినిమాలో శ్రీదేవి మనవరాలు గారు నటించింది, ఈ సినిమాలో భార్యగా నటిస్తోంది, మరి భార్యగా చూడాలనా మనవరాలుగా చూడాలనా, నాగేశ్వరరావు తోటి మనవాళ్ళ గారు నటించింది, భార్య కూడా నటించింది, కోడలుగా కూడా నటించింది, నాగార్జునతోడు కూడా నటించింది, మరి శ్రీదేవి ఎలా నటించింది, ఏ సినిమాకి ఆ సినిమా ఇంకో సినిమాకి లింక్ లేదు, ఏ జన్మది ఆ జన్మకే పెట్టుకోరా బాబు, ఇంకో జన్మ పోస్ట్పోన్ చేయకు, నోరు మూసుకొని చెల్లిగానే చూడు జన్మ, ఇదే సార్ ఇట్లా కూడా ఉంటారా, ఇద్దరి బుద్ధి లేదు దానికి, చెల్లగైట పుట్టింది సార్ అన్న. అరే ఏదో నువ్వు అన్నా గట్ట పుట్టావు ముందు, నీకు కూడా బుద్ధి లేదని నేనన్నా, అది తెలియదు చెల్లగా పుడుతుందా, నువ్వు వేరే ఇంట్లో పుట్టవచ్చు కదా, నువ్వేది పుట్టావు, నీది కూడా తప్ప అని నేనన్నా, చెప్తా చెప్తా అదే చెప్పబోతున్నా ఈ క్లాస్ అంతా అదే ఓకేనా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఆత్మపరంగా, హే కొద్దిగా ప్లీజ్ కొద్దిగా మాట్లాడద్దు స్లోగా మాట్లాడుకోండి పర్లే. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఆత్మపరంగా బంధాలు ఉండవు ఆత్మకు, రూపాలు ఉండవు, తల్లి ఉండదు, తండ్రి ఉండదు, ఎలా పడతారా జన్మెత్తుతారు, ఎక్కడ పడితే అక్కడ. సపోజ్ మీ ఇంట్లో మీ తాతగారో మీ మామగారో చనిపోయారు అనుకోండి, చనిపోయాక ప్రెగ్నెంట్ అయినప్పుడు మీరు ఏమనుకుంటారు ఇంట్లో? ఎవరు పుడుతున్నారు? మామయ్యనే పుడుతున్నాడు, అవునా? పుట్టాక మీరు మామయ్య అనుకుంటారా కొడుకుంటారా? మా మామయ్యని ఎలా చూడాలండి, బట్టలు లేకుండా అంటారా? మామయ్యగా చూస్తే వాడికి బట్టలు కూడా వేయలేరు, మీరు అవన్నీ అక్కడెక్కడో పెట్టి రూమ్ లైటేషన్ వేసుకొని రానాలి, అవునా కదా? మామయ్యగా చూస్తారా కొడుకుగా చూస్తారా చెప్పండి? కొడుకులాగా చూడగలితే కాదు, చూడాలి తప్ప వేరే వర్గాలు లేకుంటే తల్లి మాధుర్యాన్ని మీరు కోల్పోతాడు వాడుకు, తల్లి ప్రేమలకి వాడు బాధపడతాడు, కొడుకు ప్రేమలకి మీరు బాధపడతారు, అవునా? సో ఏ జన్మది ఆ జన్మకే లింక్ పెట్టుకోవాలి. ఇలా మీరు చూసుకుంటూ పోతే మీరు ఆశ్చర్యకరంగా ఇక్కడనే నా భార్యలు, నా భర్తలు, నా శత్రువులు, నా మిత్రులు ఎంతోమంది ఉండవచ్చు. సో ఉన్న బంధాలతో చచ్చిపోతున్నాము, ఇంకా గత జన్మ బంధాలు కూడా గుర్తొచ్చాయనుకో. ఒక ఆవిడ నా క్లాసు యూనిఫామ్ కొద్దిగా అట్రాక్ట్ అయిపోయి రాత్రి అంతా ఆలోచించి, ఈ శ్రీధర్ గారు ఎవడు వీడు, వీడు ఇంత చెప్తుంటే నాకు ఇంత ఆనందం అనిపిస్తుంది, ఇంతకు వీడికి నాకు ఏదో లింక్ ఉంటుంది గత జన్మలో అనుకుంటాడు. పెద్ద ఆవిడ నేను లేకపోండి, చిన్నవిడే కాదు. సో అనుకుంటే గత జన్మలు నేను కొడుకట, ఆమె కొడుకున్నట, ఓహో అందుకే ఫీలింగ్ అట, చప్పటి కొట్టారు కొడకటి. సో నేను ఎలా వచ్చి, సార్ నేను గత జన్మలు చూసుకున్నా సార్, మీరు నా కొడుకు సార్ అన్నాడు. ఆమె బాగా డబ్బులు ఉన్నాయి, అయితే ఆస్తిస్తావా నాకు పంచుతావా అన్నాడు. అడే పోయింది మళ్ళీ రాడే. సో కాబట్టి ఎన్నో జన్మల్లో ఎన్నో క్యారెక్టర్లు ఎత్తేమో, మీరు ఒక సినిమా కూడా చూసుంటారు, ఒక భార్య తల్లి అని తెలుస్తుంది, అమ్మవారు అని తెలుస్తుంది, అదే సినిమా చూపి సప్తపదే అదే సినిమాలో. సో భార్యను భార్యగాలాగా చూడలేకపోతాడు. సో కాబట్టి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు గత జన్మలో చూసుకుంటే. కాబట్టి ఆలోచించండి, మీరు చూసుకుంటారా లేదా? అసలు గత జన్మలు చూడాలి అంటే ఎన్ని జన్మలు ఎత్తారు మీరు? మినిమం కొన్ని వేల జన్మలు ఎత్తుతారు, మానవ జన్మలే. సో మీ సమస్యకు కారణం ఎక్కడుంటుంది? మీకు ఇప్పుడు ఏదైనా అనారోగ్య సమస్య ఉంది, దీని కారణం గత జన్మ అంటున్నారు. సో ఎన్ని గత జన్మలు ఉన్నాయో, 1000 జన్మలు అనుకోండి, ఇప్పుడు 1000 జన్మలు చూసుకోవాలి. ఎగ్జాంపుల్ ఎన్ని ఉన్నాయో డీటెయిల్స్ వద్దు, చెప్తున్నాను, దానికి వస్తున్నా, అక్కడికి వస్తే ఆగడు, తొందరపడకండి, క్లారిటీగా మొత్తం చెప్తాను మీకు. సో మీరు అయ్యే ఆన్సర్ చెప్పబోతున్నాను, మీరు ముందే చెప్పేస్తున్నారు, కొద్దిగా ఉత్సాహం ఎక్కువైపోయింది. సో ఎన్ని జన్మలు? 1000 జన్మలు ఉంటాయి, అవునా? మినిమం 1000 జన్మలు ఇస్తాం అనుకుందాం సపోజ్. సో ఈ 1000 జన్మలు చూసుకోవాలి తప్పదుగా, మరి అన్నిటికీ లింకులు ఉంటాయి ఉదానికి ఉదానికి. సో 1000 జన్మలు చూసుకోవాలంటే డీటెయిల్స్ కానీ, మీకు ఎన్ని జన్మలు, ఎంత టైం పడుతుంది, ఎంత టైం పడుతుంది 1000 జన్మలు చూసుకోవడానికి? 3 అవర్సా? 1000 జన్మలు మొత్తం చూసుకోవాలంటే ఎంత టైం పడుతుంది? ఇంకో 1000 జన్మలు పడుతుంది, అవునా కదా? మరి మొత్తం పింటు పైన ఏమేమి చేశారో తెలుసుకోవాలంటే ఒక్కొక్క జన్మ 50 ఏళ్ళు అనుకుందాం, 1000 ఏళ్ళ జన్మలు చూసుకోవాలి. ఇప్పుడు అన్ని సంవత్సరాలు చూడాలి, అవునా? టైం చూడగలుగుతారా, సాధ్యమవుతుందా, అవసరమా ఇదంతా? సో ఈ జన్మలలో మీరు ఏమవుతారంటే మంచి జన్మలు, చెడు జన్మలు అన్నీ ఎత్తారు. తమోగుణము, రజోగుణము, సత్వగుణము, ఈ 3 గుణాలయ్యాకనే ఫైనల్గా నిర్గుణ స్థితికి వస్తారు. సో ప్రతి మానవుడు ఈ 3 గుణాలు ఎత్తవలసింది. ఈ 3 గుణాలు సంపూర్ణంగా అయిపోయిన వాడే నా దగ్గరకు వస్తాడు, బికాజ్ నేను గుణాతీతంకి ఎలా చేరాలో చెప్తాను కాబట్టి, ఓకేనా? 3 గుణాలు సంపూర్ణంగా అనుభవించిన వాడే 4వ స్థితికి అర్హత సాధిస్తారు. సో నేను నిర్గుణ స్థితిలో ఉన్న మాస్టర్ను కాబట్టి నా దగ్గరికి వచ్చే వాళ్లకు ఎలా నిర్గుణ స్థితికి చేరాలో చెప్తాను కాబట్టి ఇక్కడ స్థితి పద్ధతి అంతా మారుతుంది. మామూలుగా కొందరు రజోగుణంలో ఉన్న వాళ్ళని తమగుణం రజోగుణం అట్లా తీసుకొస్తూ ఉంటారు మిగతా గురువులు, అది 1st క్లాస్, 2nd క్లాస్, 3rd క్లాసు, దాని తగ్గట్టుగా గురువులు ఉంటారు. నేను నా దగ్గరకు వచ్చేవాళ్ళు 4th క్లాస్కు, కాబట్టి నేను 5th క్లాస్ నాలెడ్జ్ ఉండాలి నా దగ్గర, ఆ 4th క్లాస్ పూర్తిగా నాలెడ్జ్ ఉంటేనే నేను చెప్పగలుగుతాను. సో మీరు గత జన్మలలో డెఫినెట్గా మీరు మంచి జన్మలు, చెడు జన్మలు, తటస్థ జన్మలు, 3 రకాల జన్మలు ఎత్తుతారు. ఎత్తి ఉన్నవాళ్ళే నా దగ్గర ఉంటారు, వాళ్ళకే నేను చెప్పగలుగుతాను జ్ఞానం, ఓకేనా? సో ఈ 3 గుణాలు మీకు అయిపోయినాయి, మంచి చెడు జన్మలు అన్నీ మీరు ఎత్తేసారు. ఇప్పుడు ఫైనల్గా ఏం చేయాలి? 3 గుణాలను కలిపి ఫ్రెండ్షిప్ క్రియేట్ చేసి అన్నింటినీ కలిపేయాలి, ఓకేనా? అర్థమైంది కదా? సో మీరు గత జన్మలు చూసుకుంటే ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలాంటి ఎన్నో జన్మలు ఉన్నాయి. మరి ఏం చేద్దాం ఈ గత జన్మలు? చూసుకుంటే ప్రాబ్లం కొన్ని వేల జన్మలు ఉన్నాయి, అవన్నీ చూసుకోవాలంటే ఇంకా 1000 జన్మలు పట్టాలి. సో అది సాధ్యం కాదు, అసాధ్యం అది. కొన్ని చూసుకుందాం. సో మీరేం చేశారు ఇప్పటివరకు? ఒక జన్మ చూసుకున్నారు. ఎగ్జాంపుల్, సో కొందరు సాధన చెప్తున్నారు మన పిరమిడ్ సొసైటీలో, సపోజ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే దీనికి సంబంధించి గత జన్మలో ఉంటుంది అని అంటున్నారు. అవునా? గత జన్మలో ఏదో చేసావు, దాని ఎఫెక్టు ఇప్పుడు అనుభవిస్తున్నావు అని చెప్తున్నారు. ఓకే, సో ఏం చేసి ఉంటారు గత జన్మలో? సపోజ్ చెప్పాను కదా, సపోజ్ మీకు పంట నొప్పి ఉంది అంటే గత జన్మలో ఏం చేశారు మీరు? పండ్లను పీకేశారు. ఒక డాక్టర్గా ఉండి పండ్లు పీకేశారు, అది ప్రాబ్లం. అవునా? మరి అది చూసుకున్నారనుకోండి, ఈ జన్మలో ఏం జరుగుతుంది? మీ పండ్లు ఇప్పుడు ఊడిపోతాయి, అంతే కదా. మరి కర్మ అనుభవించవలసిందే కదా. సో నేనేమంటున్నా అంటే, అనుభవించాలంటే అనుభవించడానికి ఇష్టపడుతున్నారా మీరు? ఇలా ఎన్నో జన్మలు ఇస్తారు, ఇక కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మరి దీనికి పరిష్కారం ఎప్పుడు, ఎప్పుడు ఎండ్ అవుతుంది? కాబట్టి దీనికి ఒక పద్ధతి కనుక్కున్నాను నేను. తప్పు చేసామనే భావన పెరుగుతుందా తగ్గుతుందా గత జన్మ చూసుకుంటే మీకు? పెరుగుతుంది, అవునా కదా. సో నేనేమంటున్నానంటే, మీరు తప్పే చేయలేదు గత జన్మలో అంటున్నా, మీరు పాపమే చేయలేదు గత జన్మలో అంటున్నా. ఎట్లా పాపం చేయలేదు? మీరు గత జన్మలో పండ్లు పీకడం తప్పే కాదు అంటున్నా. ఎట్లా కాదు? అసలు గత జన్మలో మీరు పండ్లు ఎందుకు పీకారు? ఒకరివి ఆ పోయిన జన్మలో పీకించుకున్నాం కాబట్టి. సూపర్, మీరు ఈ ఐడియా మీకు రాలేదు, వాడికి వచ్చేసి చూడండి. సో గత జన్మలో మీరు ఎందుకు పీకారంటే, అతని జన్మలో వాళ్ళు నేను పీకేశాడు కాబట్టి. అర్థమైందా? సో ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, మొత్తము ఇక్కడే సృష్టి చేసేమంటే దాగి ఉంది. మీరు కర్మ సిద్ధాంతం నుంచి బయటికి రావడానికి నేను కొత్త చెప్పాను, ఇప్పుడు సంపూర్ణం చేయబోతున్నాను ఇవాళ. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు నేను ఇతన్ని చంపాలి అనుకుంటున్నానంటే అర్థం ఏంటి? ఇతను నన్ను గత జన్మలో చంపేశాడు. సో మరి ఇప్పుడు ఏం చేయాలి? నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా, మంచిగా గుండాగాడిని చంపడానికి ట్రై చేస్తున్నా. ఇది గత జన్మలు చూసుకున్నాడు అనుకో, అరే నేను శ్రీధర్ అనవసరంగా చంపేశాని, అందుకే నన్ను చంపాలని చూస్తున్నాడు, బాధపడుతూ కూర్చున్నాడు అనుకో, దీనికి పరిష్కారం ఉందా? ఎక్కడికి వెళ్ళినా నువ్వు పాపం చేసావు పాపం చేసావని చెప్తారు. సో నేనేమంటున్నానంటే, అసలు గత జన్మలో ఈయన నన్ను ఎందుకు చంపాడు? మరి ఆపైన జన్మలో ఏం జరిగి ఉంటుంది? అంటే ఒక జన్మలో నేను చంపుతున్నా, ఒక జన్మలో ఈయన చంపుతున్నాడు నన్ను. సో ఆయన నన్ను చంపుతున్నాడు, నేను ఆయన చంపుతున్నాను. ఇప్పుడు తప్ప ఎవరిది? ఎవరెవరిని క్షమించుకోవాలి? పిల్లలు చూడు ఆన్సర్ ఎలా చెప్పేస్తారు, టపాటా టపాటా. సో ఇక్కడ తప్పెవరిది? ఇంతవరకు మీరేం చేశారు, ఎవరిని క్షమించమని అడిగారు? ఎవరో వాళ్ళు తప్పు చేసే సారీ రా క్షమించరా తప్పైందిరా అని అడుక్కున్నారు. అయినా కానీ ప్రాబ్లం క్లియర్ అయిందా? చచ్చినా క్లియర్ కాదు, బికాజ్ తప్పు చేశారనే భావన ఇంకా లోపల స్థిరం అయిపోతుంది. కానీ నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్లో తప్పు చేశారని భావన ఉంటుందా ఉండదా? ఎవరు తప్పు చేశారు? అయితే ఇద్దరం తప్పు చేశాం, లేదా ఎవరు తప్పు చేయలేదు, అంత నాటకం. ఇప్పుడు ఎవరెవరిని క్షమించుకోవాలి? బాబు క్షమించరా నేను అడగాలి, బాబు నాయన క్షమించరా ఆయన అడగాలి, అది అవసరమా? సో దీనికి పరిష్కారం ఏంటి? ఇప్పుడు ఎవరు ఎవరిని క్షమించాల్సిన అవసరం లేదు, జస్ట్ లోపలికి వెళ్ళి నిన్న చెప్పినట్టు పాజిటివ్ని నెగిటివ్ని రెండింటిని ఇష్టంగా అనుభవిస్తే సరిపోతుంది. టోటల్గా పాజిటివ్ నెగిటివ్ మధ్యలో మిత్రత్వాన్ని క్రియేట్ చేస్తే సరిపోతుంది, టోటల్గా కర్మ సిద్ధాంతం నుంచే బయటకు వస్తారు. అర్థమైందా? గత జన్మలో మీరు కేవలం తప్పే చేయలేదు, ఒప్పు కూడా చేశారు, చెడే చేయలేదు మంచి కూడా చేశారు. ఎప్పుడైతే ఇష్టంగా చెడుని అనుభవిస్తారో మంచి కూడా వస్తుంది, దాన్ని కూడా ఇష్టంగా అనుభవించండి. రెండింటిని ఇష్టంగా అనుభవించి మీ పాత్రలన్నింటినీ డిలీట్ చేసి దైవం దగ్గర చేరుకోండి. ఓకేనా? చాలామంది మీకు చెప్తున్నారు గత జన్మలో పాపం చేశారు పాపం చేశారు పాపం చేశారని. నో, గత జన్మలో మీరు పాపమే కాకుండా పుణ్యాలు కూడా చేశారు. ఓ జన్మలు చచ్చారు, ఓ జన్మలు చంపారు. చంపినప్పుడు మీకు పరిష్కారం ఎట్లా? ఎందుకు ఎదుటివాడిని క్షమించాలి? ఎవరిని క్షమాపణ అడగవలసిన అవసరమే లేదు నా కాన్సెప్ట్లో. హాయిగా కూర్చొని ఎవరిని చంపా, ఎక్కడ చంపా, వాడు ఎక్కడున్నాడు, ఈ వెతుకులాట అవసరమే లేదు. కేవలం మీ లోపల నేను చెప్పినట్టు చేసి ఆ రెండింటి గుణాల మధ్యలో మిత్రత్వాన్ని సృష్టి చేస్తే సరిపోతుంది. అర్థమైందా క్లియర్గా? సో ఇప్పటి నుంచి గత జన్మలు చూసుకుంటారా చూసుకోరా? సో కాబట్టి నేను అప్పుడు సోల్ని అడిగాను, మరి ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి? నేను గత జన్మలు చూసుకోవాలా వద్దా? దీనికి ఏంటి, ఏం చేస్తే సరిపోతుంది అని లోపల నా ఆత్మనే నా గురువుగా సో ఆత్మ అడిగాను దీనికి పరిష్కారం ఏంటి అంటే, అప్పుడు నాకు ఆత్మ చెప్పింది ఏంటంటే, అరే ఏదవా నువ్వు ఎన్ని జన్మలని చూసుకుంటావు, కొన్ని వేల జన్మలు ఎత్తావు, అవన్నీ చూసుకోవాలంటే ఇంకా కొన్ని వేల జన్మలు పడుతుంది, కాబట్టి నువ్వు జనరల్గా నువ్వు ఏం చేసావు గత జన్మలలో తెలుసుకో, నువ్వు ఎన్ని రకాల పాత్రలు వేసావు గత జన్మలు తెలుసుకో, నువ్వు 1000 జన్మలు ఎత్తినా నువ్వు వేసినవి 3 రకాల పాత్రలే, ఏంటి ఆ 3 పాత్రలు, పాజిటివ్ నెగిటివ్ న్యూట్రల్. సో ఇక పాజిటివ్లో కొన్ని 200-300 జన్మలు, నెగిటివ్లో 200-300 జన్మలు, న్యూట్రల్ ఇట్లా 300 జన్మలు ఎత్తావు, అయిపోయింది. కాబట్టి నువ్వు చెయ్యి ఏం పని చేయంటే, నువ్వు భూమి మీద ఎవరిని చూసినా నా గత జన్మనే అనుకొని వాటిని కలిపేసుకో లోపల. ఇక బయట చూడు, మళ్ళీ లోపలికి వెళ్ళి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయనతో పిల్లలు పడుతుంటున్నావు, ఓ వీడు నా గత జన్మ అనుకుంటాను, ఆమెను చూస్తున్నాను, ఓ ఈమె కూడా నా, మీరు కూడా కదా ఇట్లా నా గత జన్మలో మీరందరూ ఓకే, ఇవన్నీ పాత్రలు నేను వేశాను, కాబట్టి ఇప్పుడు నేను చేయవలసింది ఏంటి, వీటి మధ్యలో ఫ్రెండ్షిప్ క్రియేట్ చేసి అందరికీ ప్రేమను పంపించు, అయిపోతుంది ఆఖరి జన్మ, అయిపోతుంది షార్ట్కట్ మార్గము. ఇక డీటెయిల్స్ అవసరమే లేదు, క్షమాపణలు అవసరమే లేదు, తప్పు లేదు ఒప్పు లేదు, ఇదంతా నాటకం ఏం చెప్పింది అసలు. ఇది కరెక్ట్గా ఉందా, ఈజీగా ఉందా, కష్టంగా ఉందా, బాగుందా? సో కాబట్టి అందుకే లోకం అంతా ఎక్కడో లేదు మీ లోపలనే ఉంది అంటుంటారు, అవునా కదా? సృష్టి అంతా మనలోనే ఉంది. దేని నిగూఢ అర్థం ఏంటంటే ఇదే, మీరు అన్ని రకాల పాత్రలు వేశారు, అన్ని రకాల చెట్లు చేమలు ఇవన్నీటికి సంబంధించి కూడా మన లోపల ఉంటాయి, కాబట్టి మీరు లోపల ప్రేమిస్తే చాలా సరిపోతుంది. ఎవరిని చూసినా నా గత జన్మనే అనుకొని జస్ట్ వాళ్ళని లోపల ప్రేమించండి, చూడండి ఎంత బ్యూటిఫుల్గా సీన్ అంతా మారిపోతుందో, ఓకేనా? సో దయచేసి అనవసరంగా గత జన్మల్లో డీటెయిల్స్కి వెళ్ళకండి. నా సజెషన్ నేను చెప్తున్నాను, రేపు ఇంకో మాస్టర్ వస్తాడు, ఆయన జ్ఞానం ఆయన చెప్తాడు, దయచేసి వాదన పెట్టుకోకండి మాస్టర్స్ తోటి, వాళ్ళు చెప్పింది వినండి, అనవసరంగా మా మధ్యలో యుద్ధాన్ని క్రియేట్ చేస్తున్నారు మీరు. ఆయన శ్రీధరాలు చెప్పాడు, మీరు ఎలా చెప్తారేంటారు అనకండి ప్లీజ్, బికాజ్ ఆయనకున్న జ్ఞానం ఆయన చెప్తున్నాడు, ఇక్కడ తప్పు లేదు ఒప్పు లేదు, ఓకేనా? ఎవరి అనుభవ జ్ఞానం వాళ్ళు చెప్తున్నారు, సో వినండి, మీకు ఏది నచ్చితే చేయండి, అదే చేయండి మీ ఇష్టం, నేనేం నాదే చేయమని నేను ఫోర్స్ ఏం చేయట్లే, కానీ అనవసరంగా వాదన పెట్టుకోండి. సార్ ఆయన నెగిటివ్ కూడా ఉండి వాదన చేయాలని చెప్పాడు, మీరు పాజిటివ్ ఉండమని చెప్తున్నారేంటి, ఆయన చూడు వాదన పెట్టుకోకండి. ఇక ఆయన అంటాడు శ్రీధర్కి బుద్ధి లేదని, ఆయన అంటాడు నాకు ఈయన బుద్ధి లేదని నేను అంటాను, నాకు ఎందుకు అనవసరం ఇదంతా, కానీ వాళ్ళు చేసేది కరెక్టే అని నేను అంటున్నాను. ఎందుకంటే ఆ స్థాయిలో అలానే ఉండాలి, ఒక పాజిటివ్ వైపే ఉండాలి ఒక స్థాయి వరకు, కానీ ఫైనల్గా నిర్గుణ స్థితికి చేరాలంటే 3 గుణాలను కలుపుకోవాల్సిందే. సపోజ్ మీకు ఇద్దరు పిల్లలు, మరో ఒక పాప ఉన్నాడు, బాబు పుట్టాడు అని 2-3 ఏళ్ళు పెంచాక ఇంకో బాబుని కంటున్నారు, కానీ నాకేం చేస్తారు, చిన్నబాబు మీద ఎక్కువ దృష్టి పెడతాడా పెద్దబాబు మీద, చిన్నబాబు మీద ఎక్కువ పెడతారు, ఎందుకంటే పెద్దబాబు కొద్దిగా నడవగలుగుతాడు, పిల్లలు చిన్నపిల్లడు చేంజ్ చేసుకోలేడు కాబట్టి దృష్టి ఎక్కువ పెడతాడు, అవునా కదా? ఎందుకంటే వాడు ఇంకా పూర్తిగా అది దాంట్లో వాడి గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవడానికి వాడు ఎలా ఉంటాడు ఏంటి అని. అదేవిధంగా మంచివాడు మంచి గురించి తెలుసుకుంటాడు, చెడుని పక్కన పెడుతుంటాడు, చెడువాడు చెడు గురించి తెలుసుకొని మంచిని పక్కన పెడుతుంటాడు, ఈ రెండు అయిపోయినాక నా దగ్గరికి వస్తారు, అప్పుడు మంచి చెడుని రెండింటి మీద ఒకేసారి దృష్టి పెట్టడం అనేది జరుగుతుంది. సో వాళ్ళు చెప్పేది మంచి మీద దృష్టి పెట్టమంటున్నాడు ఒక మాస్టర్ వచ్చి, ఒక మాస్టర్ వచ్చి చెడు మీదనే దృష్టి పెట్టమంటున్నాడు, నేను వచ్చి అన్నింటి మీద ఒకేసారి దృష్టి పెట్టండి అని నేను అంటున్నాను. సో అవన్నీ కరెక్టే, సత్వగుణం ఉన్న వాళ్ళకి అది పనిచేస్తుంది మంచి మీద దృష్టి పెట్టడం అనేది, రజోగుణం వాళ్ళకి ఒక జ్ఞానం అవసరము, కానీ ఈ నిర్గుణం సంబంధించిన క్లాస్ ఇది. మీరు నిర్గుణ గుణాతీత స్థితికి చేరడానికి ఎలిజిబిలిటీ అయ్యారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. సో ఇక్కడ ఈ క్లాస్లో 3 గుణాలను ఎలా ఉపయోగించుకోవాలో మీరు తెలుసుకోవాలి, ఓకేనా? ఒకేసారి ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి, నేను చెప్పానుగా 3 కలిసికట్టుగా పనిచేయాలని, అర్థమైందా? సో కాబట్టి దయచేసి మాస్టర్స్ మధ్యలో యుద్ధాన్ని సృష్టి చేయకండి, వాళ్ళు ఏం చెప్తారు వినండి, మీకు నచ్చితే చేయండి లేకుంటే లేదు, ఓకేనా? వాదన పెట్టుకోకండి, కరెక్టే, నా దృష్టిలో మాత్రం వాళ్ళు చెప్పేది కరెక్టే, అర్థమైందా? మీకు కూడా అనిపిస్తుందా, క్లియర్గా అర్థమవుతుందా? లేదు, నేను చెప్పేది వాళ్ళు ఎందుకు కేవలం మంచి వైపే ఉండమంటున్నారంటే సత్వగుణం వైపు రండి అని చెప్తున్నారు. నేను ఎందుకు 3 గుణాలను ఉపయోగించుకోమంటున్నా అంటే నిర్గుణం వైపు రండి అని నేను చెప్తున్నాను కాబట్టి, ఓకేనా? సో అది పర్ఫెక్టే, ఇది పర్ఫెక్టే. సో సెకండ్ క్లాస్ వాడికి ఒకటి చెప్పాలి, థర్డ్ క్లాస్కి ఒకటి చెప్పాలి, ఫోర్త్ క్లాస్కి ఒకటి చెప్పాలి, అవునా కదా? అందరికీ అన్నీ చెప్పొద్దు కదా, ఫోర్త్ క్లాస్ వాడికి ఫస్ట్ క్లాస్ చెప్తే బాగుంటుందా, అలాగే ఫస్ట్ క్లాస్ వాడికి ఫోర్త్ క్లాస్ నెలటి కూడా పనికిరాదు, ఓకేనా? సో అర్థమైందిగా. సో గత జన్మల గురించి క్లియర్ అవగాహన వచ్చిందా పూర్తిగా? మీరు గత జన్మలో మీరు 3 రకాల జన్మలు తప్పకుండా ఎత్తుతారు, ఎత్తవలసిందే. మేము ఎత్తలేం సార్, మేము మంచివాళ్ళమే అన్నారా, మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాల్సిందే, ఎత్తి మా చెడు జన్మలు ఎత్తి మంచి చెడు జన్మలు ఫైనల్గా కలపాలి. అవసరమా, అవసరమా అండి? ఈ జన్మలోనే అవకాశం ఉంది, ఆ జన్మలన్నింటినీ లోపల అన్నీ దాగి ఉన్నాయి, ఆ గత జన్మలన్నీ ఎక్కడ దాగి ఉన్నాయి, మీ లోపల దాగి ఉన్నాయి, ఎక్కడ, ఆత్మలో కాదు. నేనేం చెప్పాను, ఎన్ని రకాల శరీరాలు ఉన్నాయని చెప్పాను, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము కారణ శరీరం. కారణ శరీరంలో గత జన్మలన్నీ దాగి ఉంటాయి. మహాకారణ శరీరంలో ఆ డిలీ ఎలా ఈ కర్మలన్నింటినీ డిలీట్ చేయాలనేది ఉంటుంది, అంటే ఆత్మస్థితికి ఎలా చేరాలనేది ఉంటుంది. అర్థమైందా? సో కాబట్టి మీరు మీకు ఆలోచనలు వస్తున్నాయంటే అర్థం చేసుకోండి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? కారణ శరీరం అంటే, కారణ శరీరం అంటే గత జన్మల నుంచి వస్తున్నాయి. ఓకేనా? నేనేం చెప్పాను, క్యాన్సర్ వచ్చి ఒక ఆవిడ చనిపోయింది అనుకోండి, మీరు చనిపోయారు అనుకోండి గత జన్మలో. సో ఇప్పుడు మీకేం ఆలోచన వస్తుంది? క్యాన్సర్ వస్తే చచ్చిపోతారు అనే ఆలోచన వస్తుంది, అవునా కదా? అలాగే ఒకరికి సేవ చేశారు, ఒకరికి క్లాస్ చెప్పారు మంచిగా, సో వాళ్ళు ఏం చేశారు, మీకు మంచిగా సన్మానం చేశారు అనుకోండి, అంటే ఏంటి, సేవ చేస్తే సన్మానం చేస్తారు అని వస్తుంది. అలాగే ఒక్కొక్క అతను సేవ చేశాడు, సేవ చేశాడు అతను సేవ అనుకున్నాడు, కానీ ఎదుటి వాడికి నచ్చక కొట్టేశారు అనుకోండి, అంటే సేవ చేస్తే కొట్టేస్తారు అనే జ్ఞానం లోపల ఉంటుంది, అది బయటకు వస్తుంది ఆలోచన రూపంలో. అర్థమైందా? సో కాబట్టి మీరు ఏమేమి చేస్తున్నారో, ఏమేమి చేశారో గత జన్మలో, దానికి సంబంధించిన ఆలోచనలు మీకు వస్తున్నాయి ఇప్పుడు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి? మరి అవే కంటిన్యూ అవుతుందా అండి, అవే రిపీట్ అవుతుందా? కాదు. క్యాన్సర్ ద్వారా గత జన్మలో చనిపోయి ఉండవచ్చు, అనారోగ్యం ద్వారా గత జన్మలో చనిపోయి ఉండవచ్చు, కానీ ఇప్పుడు మాత్రం చచ్చినా చావరు. ఎందుకంటే ఫోర్త్ క్లాస్ కదా, ఫస్ట్ క్లాస్లో క్యాన్సర్ రోగాల ద్వారా చనిపోతారు, సెకండ్ క్లాస్లో చనిపోతారు కావచ్చు, థర్డ్ క్లాస్లో చనిపోతారు కావచ్చు, కానీ ఫోర్త్ క్లాస్లో చనిపోరు. ఇది ఉన్నతమైన జ్ఞానం. ఇక్కడ అనారోగ్యంతో ఎలా ఉండాలో తెలుసుకుంటారు, అనారోగ్యంతో ఫ్రెండ్లీగా ఉండడం తెలుసుకుంటారు, ఎలా ఉంటే అనారోగ్యం మన ఫ్రెండ్ అవుతుంది, అది మనకు సపోర్ట్ చేస్తుంది, మనకు జ్ఞానాన్ని ఇస్తుంది, అది మనకు హెల్ప్ చేస్తుంది, ఎట్లా మంచి చెడు కలపడమైన విద్య నేర్చుకుంటారు. కాబట్టి అనారోగ్యం మీ శత్రువు కాదు, కాబట్టి ఇక్కడ మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కానీ మీకు తెలియకుండానే గత జన్మలు ఏమున్నాయి, అనారోగ్యం చంపేస్తుంది అనేది ఉంది, అవునా కదా? ఉంది కదా. కాబట్టి అవే ఆలోచనలు మీకు వస్తున్నాయి ఇప్పుడు, రానివ్వండి, తప్పేం కాదు, ఆలోచన వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పిన సాధన చేయండి. ఏం చేయాలి అనారోగ్యంతో? ఫ్రెండ్షిప్ చేయాలి. ఓకేనా? కోపంతోటి, అసూయతోటి, అన్నిటితోటి ఫ్రెండ్షిప్ చేయాలి. ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ చేస్తారో చూడండి, సీన్ మారిపోతుంది. మా నాన్నగారి విషయం చెప్పాను కదా, సీన్ మారిపోయిందా లేదా? జస్ట్ లోపల అనుకుంటే బయట సీన్ మారిపోయింది. అట్లాగే అనారోగ్యంతో కూడా నేను చెప్పినట్టు లోపల సాధన చేయండి, ఆటోమేటిక్గా సీన్ మారిపోతుంది బయట కూడా. ఓకేనా? ఇట్లా ఎప్పుడైతే మీకు రిజల్ట్స్ వస్తాయో ఆటోమేటిక్గా మీ భావాలన్నీ మారిపోతాయి. ఓకే, నేను శత్రువుగా భావించాను కాబట్టి ఇబ్బంది పెట్టింది, మిత్రుడిగా భావించగానే హెల్ప్ చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ ప్రాబ్లం అంతా శత్రుత్వం మిత్రత్వంలోనే దాగి ఉందని తెలుస్తుంది. టోటల్గా కర్మ సిద్ధాంతం నుంచే బయటకు వస్తారు. ఓకేనా? క్లియర్గా అర్థమైంది కదా. సో మీరు గత జన్మలు చూసుకోవాలనే కోరికను దయచేసి వదిలేయండి. జస్ట్ థియరిటికల్గా తెలుసుకుంటే సరిపోతుంది, డీటెయిల్స్కి వెళ్ళకండి. ఓకే, మీకు ఇంకా కోరిక ఉంటే నా సజెషన్ ఏంటంటే, బయట ఎవరినో అడగకుండా డైరెక్ట్గా మీ దైవాన్నే అడగండి, మీ సోల్నే అడగండి, నాకు నా గత జన్మలు చూపించండి, అప్పుడు సోల్ ఏది చెప్తే చేయండి. ఓకేనా? సో బయట ఎవరినో అడిగి తెలుసుకోవడం అది అసంపూర్ణమైన జ్ఞానం. ఎప్పటికైనా మీ ఆత్మ దగ్గరికే మీరు వెళ్ళి తెలుసుకోవాలి. అర్థమవుతుంది కదా? సో ఈ గత జన్మల విషయంలో ఫైనల్ క్లారిటీ ఏంటంటే, మీరు తప్పే చేయలేదు. ఏం చేశారు? తప్పు చేశారు, ఒప్పు చేశారు, మంచి చేశారు, చెడు చేశారు. కాబట్టి మంచి చెడు రెండింటి మధ్యలో మిత్రత్వాన్ని క్రియేట్ చేయండి. ఓకే? సో ఈ గత జన్మలకు సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, కేవలం గత జన్మలకు సంబంధించే. అవును. సో ఈ ఎన్నెన్నో 7 జన్మల బంధం పెళ్ళి, అదే పెళ్ళి అంటే ఇక భార్య భర్తలే కదా. సో పెళ్ళి 7 జన్మలు ఉండాలి అనేది చాలామంది అనుకుంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే, అది మీ ఇష్టం, ఆ భావాన్ని కొనసాగించాలా వద్దా అనేది మీ ఇష్టం. మీరు గత జన్మలు చూసుకుంటే క్లియర్గా తెలుస్తుంది, కంపల్సరీ 7 జన్మలు ఎత్తాలనే రూల్ ఏం లేదు. ఏదో అలా ఏర్పడ్డది, భార్య భర్తల మధ్యలో ప్రేమ ఏర్పాటు చేయడం కోసం వాళ్ళు అన్నారు. సో ఆ భావన మార్చేసి మీ ఇష్టం ఉన్నట్టుగా, ఇప్పుడు ఎన్నో జన్మల బంధం అని మన గత జన్మలు వెళ్ళి చూసుకోవాలి కదా, ఆమె ఎవరు ఎక్కడ ఉంది అవన్నీ. సో అంత డీటెయిల్స్ అవసరం లేదు. వాస్తవమా అంటే, కొందరు వాస్తవం అనుకొని చేశారు గత జన్మలో, ఆ 7 జన్మలు ఎత్తినవి ఉన్నాయి. కొందరు అయితే నాలాంటి వాళ్ళు అయితే, నేను చచ్చిన ఒక సోల్తో నేను చచ్చినా ఉండాలి, నాకు వెరైటీ సోల్స్ అవసరం. సో కొత్త కొత్త అనుభవాలు కోరుకుంటాను కాబట్టి డిఫరెంట్ పీపుల్స్ తోటి ఉంటాను నేను. నేను ఒకే సోల్తోటి నేను ఉండాలని నాకు లేదు. ఓకేనా? సో మీ మెంటాలిటీస్ బట్టి ఉంటుంది. స్టార్టింగ్లో కొద్దిగా ఉండడం అంత ఈజీ కాదు డిఫరెంట్ సోర్స్ తోటి. కాబట్టి మీరు ఏమనుకుంటారు, అదే సోల్తోటి మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తాలనుకుంటారు. ఇనిషియల్ జన్మలలో అలాగే ఉంటుంది, మొదటి జన్మలలో. కానీ కొద్దిగా ఎక్స్పర్ట్ అయినా కొద్దిగా ఆ గుణాలతో ఉండడం తెలిసాక మీరేం చేస్తారంటే వివిధ రకాల ఆత్మలతోటి జన్మలు ఎత్తుతారు. ఇది ఆత్మ ఎదుగుదలలో భాగంగా డిఫరెంట్ డిఫరెంట్ స్టోర్స్ తోటి ఎదు ఉండడం అనేది అవుతుంది, ఉండాల్సి వస్తుంది. అంతే అంతే, లేకుంటే లేదు లేదు. ఎందుకంటే ఈ జన్మలో అనుకుంటా నీ అమ్మాయిని అనవసరంగా చేసుకున్నాను అని. ఒకప్పుడు అలా లేదు, ఒకప్పుడు మంచి రిలేషన్ ఉంటే ఎన్నెన్నో జన్మలు బంధం అంటాము. సడన్గా రిలేషన్లో మార్పు వస్తే ఏమంటాం, నీ అమ్మ అనవసరం చేసుకున్నావు, ఇంకో నెక్స్ట్ జన్మకు మాత్రం నేను చచ్చినా చేసుకుంటా బాబు అంటాం. అవునా కదా? ఇక్కడ కారణం ఏమీ లేదు. శ్రీదేవి ఎందుకు నటించింది మనోరాలుగా భార్యగా భర్తగా అంటే, అంతే వాళ్ళ ఇష్టం. ఇక్కడ మనకి ఎలాగో మరప అనేది ఉంది కదా, మనకి ఎలా తెలుస్తుంది నువ్వు ఒక స్థితికి చేరి గత జన్మలు చూసుకుంటే తప్ప భార్యనా భర్తనా తెలియదు మనకు. కాబట్టి ఎలాగో మరప అనేది ఉంది కాబట్టి గుర్తు తెలివి ఉండదు కాబట్టి మనం ఎక్కడంటే అక్కడ జన్మెత్తుతాం. ఆత్మకు బంధాలు లేవు, ఆత్మ ఆడగాదు మగ కాదు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ జన్మ తీసుకుంటుంది. ఎట్టయినా పుట్టచ్చు, నువ్వు ఇప్పుడు ఆడ, గత జన్మ మగ కావచ్చు, ఇంకో జన్మ చెక్క కూడా కావచ్చు. సో ఉంటాయి అన్నది, ఉంటాయి అన్ని రకాల జన్మలు ఎత్తవుతాం. అది చెక్క అంటే అదే నపుంసకులు అంటారే, తెలీదా? అదే అదే మామూలుగా జనరల్ చూస్తాం కదా ట్రైన్లలో అక్కడిక్కడ, చూడరా మీరు ఎట్లా అడుక్కుంటారు. సో ఇట్లా ఎన్నో రకాల జన్మలు ఎత్తుతాము, ఇవన్నీ న్యాచురల్, ఇది కామన్ అవి. సో మీరు ఆడా జన్మనే ఎత్తలేదు కాబట్టి నెక్స్ట్ జన్మ మొగ ఎత్తారనుకో, అప్పుడు నీ భర్త ఏం కావాలి? ఇప్పుడున్న భర్త పెళ్లి చేసుకోకుండా ఉంటాడా ఏంటి? నువ్వు ఆడ జన్మ ఎత్తేంత వరకు అలా ఉండదు కదా. సో కాబట్టి ఇవన్నీ కొనసాగి ఉంటాయా లేదా అనేది ఫిక్స్డ్ ఏం లేదు, ఇవన్నీ ఏదో క్రియేట్ అయినాయి మధ్యలో. సో మన ఇష్టం, మనం ఇష్టం ఉన్నట్టుగా చనిపోయాక పైన నిర్ణయించుకుంటాం ఏం జన్మ ఎత్తాలి, ఎక్కడ ఎత్తాలి, ఏ వంశంలో ఎత్తాలి. సపోజ్ బీదవాడిగా బీదవాడి కులంలో పుడుతున్నారు, ఒక ఎస్సీగా పుడుతున్నారు. ఎప్పుడు ఎస్సీగానే పుడతారు, బోర్ కొట్టదా? ఒకసారి బీసీగా పుడతారు, ఒకసారి ఎఫ్సీగా పుడతారు, ఒకసారి ధనవంతుడిగా పుడతారు, ఒకసారి బీదవాడిగా పుడతారు. మీరు తెలుసు కదా, ఒక జన్మలో బీదవాడు, ఒక జన్మ ధనవంతుడైన ఉన్నాయి కూడా చరిత్రలు. ఇప్పుడు ఉన్నాడు రాముడు, ఉన్నాడు ఎలాంటి జన్మెత్తాడు, ఎప్పుడు రాజుల విష్ణుమూర్తి రాజుల వంశంలో పుట్టాడు, ఒక్కొక్కసారి రకంగా పుట్టాడు, గొల్లవాడిగా పుట్టాడు ఒకసారి, ఒకసారి రాజుగా పుట్టాడు. సో వంశ డిఫరెంట్ డిఫరెంట్ వంశంలో పుట్టాడా లేదా? సాయిబాబా ఎలా పుట్టాడు, అదో రకంగా పుట్టాడు అవునా? డబ్బులు లేకుండా పుట్టాడు. రామనవర్షి గోజు పెట్టుకుని ఆయన ఒక రకంగా పుట్టాడు. సో ఒక్కొక్కరు ఒక రకంగా జన్మెత్తుతున్నారు, ఎప్పుడు ఒక రకంగా జన్మెత్తట్లేదు. ముఖ్యంగా మీరు పరిణితి చెందుతున్న కొద్దీ జన్మలు అనేది వెరైటీగా తీసుకుంటారు. ఒక జన్మ ధనవంతుడి జన్మ, ఒక జన్మ తాగుబోతుగా, ఓ జన్మ తిరుగుబోతుగా, ఓ జన్మ సేవకుడిగా, డిఫరెంట్ డిఫరెంట్ జన్మలు ఎత్తుతారు ఇక్కడ. ఎందుకంటే మనం టార్గెట్ రజోగుణం తమోగుణం సత్వగుణం జన్మలు ఎత్తడం కాబట్టి, ఇక్కడికి వచ్చిందే మూడు రకాల జన్మలు ఎత్తడం కోసం కాబట్టి, ఫైనల్గా మూడు కలపడం కాబట్టి ఇక్కడ మంచి ఇక్కడ అది ఉండదు. జన్మ జన్మలు కొనసాగింపు అనేది ఉండకపోవచ్చు. స్టార్టింగ్లో మాత్రం ఉండేది, ఎందుకంటే అదే జన్మలు పుడితే ఈజీ, అదే కులంలో అదే వంశంలో పుడితే మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి మొదట్లో విశ్వాసం లేకుండా అలానే జన్మలు ఎత్తుతారు ఎవరైనా. కానీ కొద్దిగా విశ్వాసం పెరిగాక మనకు ఇంకా మనకు అసలు మన అసలు లక్ష్యం తెలుస్తుంది. ఏంటి? అన్ని రకాల జన్మలు, అన్ని రకాల కులాలు, అన్ని రకాల మతాల్లో పుట్టాలి, అన్ని రకాల జ్ఞాన అనుభవాలు పొందాలని తెలుస్తుంది కాబట్టి మనమే నాన్ వెజిటేరియన్గా పుడతాం, వెజిటేరియన్గా పుడతాం, అన్నీ పుట్టి ఫైనల్గా అన్నీ కలుపుతాం. ఈ జన్మలో చాలామంది నాన్ వెజిటేరియన్లు, వెజిటేరియన్లు రెండు కదా, మీరు కాదు జనరల్గా ఉన్నారే చాలామంది నాన్ వెజిటేరియన్ పిరమిడ్స్కి రాగానే వెజ్ అయ్యారా లేదా? అంటే ఈ జన్మలో రెండు పాత్రలు అయ్యారు కదా, ఈ జన్మలోనే హిందువులు క్రిస్టియన్గా మారుతున్నారుగా, మారుతున్నారు లేదు, చాలా చూస్తున్నాము, అన్నీ మిక్స్ అయిపోతున్నాయి ఇక్కడ. ఎందుకు ఇలా జరుగుతుంది, చాలామందికి బాధ వస్తుంది, కానీ ఇది పర్ఫెక్ట్. ఎందుకంటే గత జన్మలు అన్నీ కలుస్తున్నాయి, మిక్స్ అయిపోతున్నాయి. సో ఫైనల్గా అన్నీ కలిపి మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ఈ ఆడమొగకు అతీతంగా చేరుతాము తర్వాత. సో ఫస్ట్ మాత్రం ఈ మిక్సింగ్లు తప్పదు, కొద్దిగా రీమిక్స్లు, జిమిక్స్లు, కులాలు, ఇంత కులాంతర వివాహాలు, ఆడ మగగా మారడం, మగ ఆడగా మారడం, ఇవన్నీ జరుగుతున్నాయా లేదా? అయ్యో ఏదో అవయవాల మార్పిడి అనేవో జరుగుతున్నాయి. ఇదంతా మీకు విచిత్రంగా చిత్రంగా అనిపించవచ్చు, కానీ ఆధ్యాత్మికతలో భాగంగా చూస్తే మాత్రం, ఆధ్యాత్మిక కోణంలో చూస్తే మాత్రం అది పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఎందుకంటే సత్యయుగం రాకపోతుంది. ఈ సత్యయుగంలో అన్నీ కలిసిన ఉన్న వాళ్ళు ఉంటారు, అందరూ స్వచ్ఛమైన వాళ్ళే ఉంటారు కాబట్టి ఇదంతా జరుగుతుంది. సో పరమాత్మ మాత్రం దీన్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు ఇప్పుడు భూమి మీద జరుగుతున్న వాటిని. కానీ మీకు మాత్రం అనిపించట్లేదు, ఏందో మొత్తం ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది అనుకుంటున్నారు. నో 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 నో, చాలా పర్ఫెక్ట్. కాకపోతే మన మైండ్ సెట్ అనేది ట్యూన్ అయిపోయింది ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి కాబట్టి ప్రాబ్లం. ఓకేనా? నేను గత జన్మలో ముస్లింగా పుట్టాను, అది చూసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? నేను ముస్లిం నా, హిందువునా? గత జన్మలో ఆడ జన్మ అయితే ఇప్పుడు నేను ఆడనా మగనా? నిన్నైతే నన్ను ఆడాలనుకునే ఆడవాళ్ళతో పా సహా నాకు పెట్టారు ఫుడ్. అయ్యోయో ఇది నేను ఆడదాన్ని ఎవరు చెప్పాడు మొగండి నీకు చచే ఆడా మొగ అన్నీ ఉన్నాయి నా దగ్గర ఇది కూడా ఉంది. మరి అన్నిటిలో యాక్టివ్గా మొగోళ్ళు లాగుంటే నడవదు. కొంత ప్లేస్లో న్యూట్రల్గా ఉండాలి, కొన్ని ప్లేస్లో ఆడవాళ్ళలాగా ఉండాలి, కొంతసేపు కొన్ని ప్లేస్లో మగవాళ్ళలాగా ఉండాలి. అన్ని రకాల పాత్రలేగా. అందుకే కృష్ణుడు ఏం చేశాడు, అర్జునుడికి ఏం చేశాడు, ఆడవేషం వేయించాడు. అది చేసిన కృష్ణుడు చేసిన పని. ఎందుకంటే వాళ్ళు లోపల ఆడతత్వాన్ని, మగతత్వాన్ని, నపుంసకతత్వాన్ని, మూడు రకాల తత్వాలు నేర్పించి ఫైనల్గా ఆయన భగవద్గీత చెప్పాడు. సో భగవద్గీత చెప్పడానికి అర్హత ఎప్పుడు వచ్చింది అర్జునుడికి, మూడు రకాల పాత్రలు వేసాకనే గుర్తుపెట్టుకోండి. సో మీరు కూడా మూడు రకాల పాత్రలు వేయాల్సిందే. నపుంసకుడు పాత్ర ఏదో పాత్ర, ఆ పాత్ర పేరేంటి మర్చిపోయా? బృహన్నల. బృహన్నల తెలుసా? బృహన్నల మహాభారతంలో చదివావా? చూడలేదా? సో బృహన్నల అంటే చెక్క ట్రైన్లో ఇటు ఇటు అంటుంటారే అడుగుతారు, 10 రూపాయలు ఇస్తుంటారు మగవాళ్ళనే వచ్చి అడుగుతారు వాళ్ళు అది. సో ఈ మూడు రకాల పాత్రలు అర్జునుడు వేశాడా లేదా? వేశాకనే ఎవరు ప్రత్యక్షం వేరు, పరమాత్మ తన విశ్వరూపాన్ని చూపించాడు. సో మీరు కూడా మూడు రకాల గుణాలను, మూడు రకాల పాత్రలను మీ లోపల ఊహించుకొని కలుపుకున్నాకనే మీకు పరమాత్మ దర్శనం లభించే అవకాశం ఉంది. మరి వేసుకుంటారా లేదా మూడు రకాల పాత్రలు? సో మీరు ఆడాలనుకుంటారా మగవాళ్ళనుకుంటారా? అన్ని రకాల పాత్రలు అనుకోవాల్సిందే, లోపల చేయాల్సిందే. రుద్రకాల అవతారం ఎత్తండి, సాఫ్ట్గా ఉండండి, రఫ్గా ఉండండి, చెక్కగాడలాగా ఉండండి, అన్ని రకాల బిహేవ్ చేయండి. ఎవరిని చూసినా నాకు అతి జన్మ అనుకాలి ఆలోచించావు ఇప్పుడు. ఓకేనా? నా ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఉందా లేదా? సో గత జన్మలో మీరు అన్నీ ఎత్తారు, సో అన్నిటినీ కలపడమే మీ పని. అన్నీ కలిపితేనే అసలు మాధుర్యం ఏందో మీకు అర్థమవుతుంది, అసలు పరమాత్మ ఏంటి, అసలు ఈ సృష్టి ఎందుకు చేశాడు, అన్నీ మొత్తం బ్రహ్మ జ్ఞానం బట్టబలి అవుతుంది. ఎప్పుడు? మీరు మూడు గుణాలను సమదృష్టిగా చూసి రెండు మూడింటిని కలిపినప్పుడే. ఓకేనా? సో ఇది చేయాలి. కృష్ణుడు పరమాత్మ వచ్చి అర్జునుడు పక్కన ఉండి వివిధ రకాల పాత్రలు వేయించాడు. కృష్ణుడు వేయడమే కాకుండా అర్జునుడితోడు వేయించాడు, వేయించాకనే ఫైనల్గా విశ్వరూపం చూపించాడు మరి. సో ఇలా అర్థం చేసుకోవాలి మా మహాభారతాన్ని. మీరు అర్థం చేసుకున్నారా అలా? మీకు ఇంతవరకు ఎవరైనా చెప్పారా అలా? సో ఆయన ఎందుకు అలా వేయించాడంటే ఆయన లోపల, అర్జునుడి లోపల ఉన్న గత జన్మలన్నింటినీ మేల్కొల్పి అన్నిటినీ ఎరకలోకి తీసుకొచ్చి అన్నిటి మధ్యలో మిత్రత్వాన్ని క్రియేట్ చేసి ఫైనల్గా ఆయన తన విశ్వరూపాన్ని చూపించాలనే ఉద్దేశమే. ఓకేనా? సో నేను కూడా చేసే ప్రయత్నం అదే. సో మీలోపు మీకు ఏం పాత్రలు వేయించను, మీరే వేసుకోండి అని బాధ్యత తీసుకోండి అని చెప్తున్నాను. నేను ఆడదాన్ని అని గొప్పగా చెప్పుకుంటున్నాను నేను. కానీ ఎంత ఆడ ఎంత పర్సెంట్ ఆడదాన్ని? 33% అంతకంటే ఎక్కువ లేదు. ఓకేనా? సో నా కాన్సెప్ట్కి ఏమని పేరు పెట్టారంటే ఇది నెగిటివ్ కాన్సెప్ట్, శ్రీధర్ నెగిటివ్ మాస్టర్ అన్నాడు. నేను నెగిటివ్ మాస్టర్నా అండి? నెగిటివ్ మాస్టర్నే. కానీ ఎంత పర్సెంటేజు? 33%. కానీ అందరూ ఏం ప్రచారం చేస్తున్నారు పిరమిడ్ సొసైటీలో, శ్రీధర్ అంటే నెగిటివ్ మాస్టర్ అని చెప్తున్నాను. నెగిటివ్ మాస్టర్నే కానీ 33% నెగిటివే. అర్థమైందా? సో నేను నెగిటివ్ మాస్టర్ను, పాజిటివ్ మాస్టర్ను, న్యూట్రల్ మాస్టర్ను, డివైన్ మాస్టర్ను కూడా, 4 రకాల పాత్రలు ఉన్నాయి నా లోపల. సో కాబట్టి ఈ గుణాలన్నింటినీ నేను వర్ణించి ఇంత డీటెయిల్గా చెప్పగలుగుతున్నాను. ఓకేనా? మీరు కూడా అతి త్వరలో నేను చెప్పినట్టు సాధన చేస్తే, నాకు 3 ఏళ్ళు పట్టింది ఏ గురువు లేకున్నా, మీకు అంత సమయం పట్టకపోవచ్చు. ఎందుకంటే ఇంత క్లారిటీగా మొత్తం బట్టబయలు చేసేందుకు జ్ఞానాన్ని కాబట్టి. మీరు ఇష్టంగా సాధన చేస్తే, మీ భర్త ఏమి ఏదో పని చేసినా, నా గత జన్మనే, నేను కూడా ఏదో పని చేసా గత జన్మలో అనుకోని మీరు దాన్ని కూడా దివ్యంగా చూడగలిగితే వెంటనే సీన్ మారిపోతుంది. ఇంట్లో మీరు అన్ని రకాల పాత్రలు మీ లోపల కలుపుకున్నారంటే అతి త్వరలో, అతి త్వరలో మీరు మీ పరమాత్మ యొక్క దర్శనం లభిస్తుంది. ఆ పరమాత్మ ఎక్కడో లేడు. ఎక్కడున్నాడు పరమాత్మ? మీ లోపలే ఉన్నాడు. ఫస్ట్ ఆత్మదర్శనము, తర్వాత పరమాత్మ దర్శనం మీకు లభిస్తుంది. ఓకేనా? మీకు కావాలనుందా లేదా? మీరు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నా, మీ జీవితం దేనికి పనికిరాదు, వేస్ట్. కానీ నేను చెప్పినట్టు చేశారా, ఆహా జన్మ ఓహో జన్మ అని రోజు పొగుడుతూనే ఉంటారు పరమాత్మను మీ తల్లిదండ్రులను. ఓకేనా? అర్థమైంది కాదు? రైట్. ఇంకేం డౌట్ ఉందా? గత జన్మల వరకు అనారోగ్యంది క్లియర్గా మళ్ళీ నేను చెప్తాను బాడీ, ఇది సెకండ్ హాఫ్లో చెప్తాను. అనారోగ్యం వస్తే ఎవరికి పంపిస్తారు? సో అనారోగ్యానికి కారణం ఎక్కడుంది? అజ్ఞానంలో ఉన్నప్పుడు మీరు నా క్లాస్ వినకముందు కారణం ఎవరినో నేను పళ్ళు పీకేశాను కాబట్టి వాళ్ళు ఎవరికో పంపించాలని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు కొత్త జ్ఞానం వచ్చింది, ఈ క్షమాపణ లేదు, ఏం లేదు. సో ఎవరికి ప్రేమను అందించాలి? ఇప్పుడు ఎవరికి ప్రేమను పంపించాలి? ఇప్పుడు పళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఇప్పుడు ఎవరికి క్షమాపణ చెప్పాలి, ఎవరికి ప్రేమను అందించాలి? మీకు మీకు మీరే అంటే ఎవరికి ప్రేమను అందించాలి? ఇప్పుడు ప్రేమను పంపించాలి లోపల, ఎవరికి పంపించాలి? అనారోగ్యంతో పాటు అసలు అనారోగ్యానికి కారణం ఏంటి? గత జన్మలో మీరు ఒక డెంటిస్ట్గా ఉండి పళ్ళు పీకేశారు ఎవరిని, మీరే ఒక జన్మలో పీకారు, ఒక జన్మలో పీకిచ్చుకున్నారు కదా. సో మీరు ప్రేమ తీసి ఎవరికి ఇచ్చాలి? అనవసరంగా అయ్యో పళ్ళు పీకానని అనుకున్నారు రెండు రోజులు, అవునా కదా, గత జన్మ చూసుకొని. సో ఇప్పుడేం చేయాలి? ఓహో గత జన్మలో పీకాను, పీకించుకున్నాను. సో కాబట్టి క్షమాపణ అవసరం లేదు కదా. సో మీరు ప్రేమను ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు ఆ పీకిన జన్మలో, పీకించుకున్న జన్మలో రెండింటికి ప్రేమను అందించండి. అయిపోయింది సీన్, మారిపోతుంది. ఎప్పుడైతే లోపల ఆ పీకిన జన్మలో పీకించుకున్న జన్మలకు ఎప్పుడైతే ప్రేమను అందిస్తారో ఆ ప్రేమ ఆటోమేటిక్గా దానికి సంబంధించిన కర్మలన్నీ లోపల దగ్ధమైపోతాయి. ఆ వెంటనే శరీరానికి వస్తుంది, శరీరానికి కూడా పాకుతుంది, ఆ మందు పుడుతుంది లోపల. మీరు మందును పుట్టించాలి, బయట మందు పనిచేయదు, బయట మందు టెంపరీయే. మీరు లోపల మందును పుట్టించాలి, ఆ మందు ఏంటంటే ప్రేమ అనే మందు. సో ప్రేమ అనే మందు పుట్టించి మీ గత జన్మలకు పంపించాలి, ఆ ప్రాబ్లం సంబంధించిన గత జన్మకు. ఏంటి ఆ ప్రాబ్లం సంబంధించిన గత జన్మ? పీకడం, పీకించుకోవడం, రెండు ఉన్నాయి కదా. పీకారు, పీకించుకున్నారు, చంపారు, చచ్చారు, ఇలా ప్రతిదానికి రెండు ఉన్నాయనుకోండి. ముందే డిసైడ్ అయిపోండి, ఇక చూడడం డీటెయిల్స్ అవసరం లే. నేను చంపాను, చచ్చాను, మోసం చేశాను, చేయించుకున్నాను, కోపంగా ఉన్నాను, శాంతంగా ఉన్నాను, ఈ రెండింటికి ప్రేమను పంపించేయండి. రెండింటిని కలిపేయండి లోపల. కలిపేసాక ఆ ఎనర్జీని బాడీ లెవెల్లో మైండ్కు మొత్తం మీ శరీరం మనం అంతా పంపించేసేయండి. అంతే మీ ప్రాబ్లం క్లియర్. ఫస్ట్ పంటిని అనుభవిస్తూ అలా లోపలికి వెళ్ళిపోయి దీని కారణం ఏంటి అనగానే మీకు ఆ గత జన్మ పీకింది, పీకించుకుంది తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి అక్కడ రిపేర్, అక్కడ దాన్ని ప్రేమతో అందించి సరే కలిపేస్తున్నాం, ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోదాం, మన ఇద్దరం కూడా అయిపోదాం, నా రెండు ఆపోజిట్స్ అక్కడ కలపడి ఆ కలయికలోంచి ఒక ఎనర్జీ పుడుతుంది. కలయిక వల్ల ఏం జరుగుతుంది? పాజిటివ్ కలయిక వలన గాలి వస్తుంది, లైట్ వెలుగుతుంది, అవునా. లోపల నేను చెప్పినట్టు గత జన్మలు పీకింది, పీకించుకున్నది రెండింటిని కలపడం వల్ల ఆ కలయికలోంచి ఒక శక్తి పుడుతుంది. ఏ కలయిక జరిగినా ఒక శక్తి పుడుతుంది మీకు తెలుసుగా. ఆ శక్తిని ఎక్కడ తీసుకురావాలి? ఇక్కడికి మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే పంటి ప్రాబ్లం ఉంటే ఇక్కడే కాదు కదా, ఇక్కడ ఉంటుంది బాడీ అంతా, దానికి లింకులు ఉంటాయి కాబట్టి శరీరం మొత్తం పంపించండి మీ ప్రాబ్లం క్లియర్. అదేనండి, ఇప్పుడు డిప్రెషన్కు కారణం ఏంటి? మీరేమనుకుంటున్నారు కారణం అది తెలుసుకోండి. డిప్రెషన్కు కారణం ఏంటి? జాబ్ రాకపోవడం. ఎగ్జాంపుల్, ఓ జాబ్ రావట్లేదా, డిప్రెషన్ వెళ్ళినట్టు వాడికి జాబ్ రావట్లేదా, జాబ్ ఉందా లేదా, ఉందా, రైట్. సో జాబ్ రావట్లేదు అనుకుందాం డిప్రెషన్. సో జాబ్ లేకపోవడం వల్ల డిప్రెషన్ వస్తుంది. సో దీనికి కారణం ఏంటి? ఆ డిప్రెషన్ అనుభవిస్తూ కారణానికి వెళ్ళిపోండి. ఏంటి ఈ జాబ్ రావట్లేదు? ఎందుకు రావట్లేదు? గత జన్మలో జాబ్ పీకించేశాడు ఎవరినో, ఎవడో ఎవరికో జాబ్ రాకుండా చేశాడు ఇటు, అందుకే ఈ జన్మలో ఇటు జాబ్ రావట్లేదు. ఏదో ఏదో అయి ఉంటుంది. సో జాబ్ రావాలి, రాకపోవడం, ఈ రెండు ఉన్నాయి కదా అనుభవాలు, రెండు ఉన్నాయి, ఒకటి లేదు. ఇంతవరకు మీరు ఏమనుకున్నారు? ఏదో పాపమే చేశారు అనుకున్నారు. ఒక జన్మలో జాబ్ ఇప్పించారు, ఒక జన్మలో జాబ్ పీకించారు, రెండు చేశారు. సో రెండు ఉన్నాయి కాబట్టి ఆ రెండింటి మధ్యలో ప్రేమను కుదుర్చండి. అక్కడికి వెళ్ళి కారణ శరీరంలోకి వెళ్ళాలి మీరు. జస్ట్ అలా ఆ నొప్పిని గమనిస్తే చాలు, ఆ బాధని గమనిస్తే అలా ఉంటుంటే అది తీసుకెళ్తుంది మిమ్మల్ని. ఏ మై డియర్ బాధ, నువ్వు తీసుకెళ్ళినాను గత జన్మలోకి అనుకోండి, అలా ఉంటే చాలు మీరు అక్కడికి వెళ్ళిపోతారు. పిల్లలు ఆడుకోండి, మీరు బయట ఆడుకోండి, వెళ్ళి పర్లేదు, ఓకేనా. సరే ఆడుకోండి, అందరూ వెళ్ళిపోండి హాయిగా, మీకు ఇష్టం ఉంటే వినండి, లేకుంటే మీరు బయట ఆడుకోండి. వాళ్ళకి చెప్పలేదు పాపం, అర్థం కాదు ఇది, నేను కూడా మిక్స్ అయిపోతున్నాను, ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఇలా చెప్పాలంటే మీకు చెప్పాలి అర్థం కావట్లేదు. వినండి వినండి, ఇది కంప్లీట్గా. అదే అర్థమైంది, అర్థమైంది. ఎస్ ఎస్ వెరీ గుడ్, బాగా క్వశ్చన్ అడిగారు. తల్లిదండ్రులకు ఉన్న పెద్ద బ్లాక్ ఇదే. ప్రతి తల్లిదండ్రులు బాధపడుతున్నారు, మెయిన్గా ఏంది పిల్లలు చూసి బాధలు ఎక్కువైపోయింది. ఎస్, సో దీనికి మీరేం చేయాలంటే మీరు వాడి జాబ్ వాడి తలరాతలు వాడి కర్మలో ఉంది, మీరు ఎలాగో తీసేయలేదు, అవునా కదా. సో కాబట్టి మీరేం చేయాలి? మీ పిల్లవాడికి జాబ్ రాకపోవడంలో మీకు బాధ ఇదే కదా. సో బాధను పట్టుకొని గత జన్మలకి వెళ్ళిపోండి. వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? గత జన్మలో మీరు పిల్లవాడిగా ఉండి మీ తల్లిని బాధ పెట్టారు జాబ్ లేకపోవడం. గత జన్మలో రెండు రకాలు ఉన్నాయి. తల్లిగా ఉంటే పిల్లవాడిని బాధ పెట్టాడు జాబ్ లేక, పిల్లవాడిగా ఉంటే తల్లిని బాధ పెట్టినారు. రెండు రకాల ఆపోజిట్ జన్మలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఆ రెండింటి కలిపేయండి. కలిపేసి ఓకే ఇది కరెక్టే అది కరెక్టే. ఇప్పుడు మీరేమనుకుంటారు మామూలుగా తల్లి అయితే, చా నాకు అనవసరంగా ఈ కొడుకు పుట్టాడు, నేను గత జన్మలో ఇలాగే చేసుకుంటాను అని బాధపడుతుంటారు. గత జన్మలో నేను కొడుకు అయి ఉండి తల్లికి సరిగ్గా జాబ్ తెచ్చుకోక నేను తల్లిని బాధ పెట్టుంటాను, అందుకే ఈ జన్మలో ఇట్లా పడుతున్నాను మీరు అనుకుంటున్నారు ప్రస్తుతానికి. సో కానీ నేనేం చెప్తున్నాను, గత జన్మ అలా చేశారు అంతకుముందు జన్మలో దానికి రివర్స్ కూడా జరిగింది అంటున్నాను. సో మీరు ఈ బాధను పట్టుకొని అక్కడికి వెళ్ళిపోండి. అక్కడికి వెళ్ళిపోతే రెండు వ్యతిరేకమైన పాత్రలు ఉంటాయి. ఓ జన్మలో కొడుకుగా ఉండి తల్లిని ఇబ్బంది పెట్టారు, తల్లిగా ఉండి కొడుకు వల్ల బాధపడ్డారు. ఈ రెండు జన్మలు అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? అది పర్ఫెక్టే, ఇది పర్ఫెక్టే, అదొక నాటకం, ఇదొక నాటకం. దేన్ని మార్చాలని ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేయకండి. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. పాజిటివ్ అలానే ఉంది, నెగిటివ్ అలానే ఉంది. కలయిక జరిగింది అప్పుడే కొత్త శక్తి పుడుతుంది. ఆడ అలానే ఉండాలి, మగ అలానే ఉండాలి, కలయిక జరగాలి అప్పుడే కొత్త సృష్టి. అర్థం చేసుకోండి. చాలామంది మీకు మీ పిల్లలు మీ మాట వినకపోవడానికి కారణము మీరు వాళ్ళని మార్చాలనే ప్రయత్నం చేస్తున్నారు. అదే పెద్ద అడ్డంకి. అంటే ఏంటి, ఇక్కడ నెగిటివ్ వైర్ను పాజిటివ్గా చేయాలని చేస్తున్నారు. అప్పుడు ఏం ఎన్ని వైర్లు ఉంటాయి ఇక్కడ? రెండింటిలో ఏం ఫ్లో అవుతుంది? మరి రెండు ఇంట్లో పాజిటివ్ ఫ్లో అయితే ఫ్యాన్ తిరుగుతుందా? చూడు పిల్లలు ఎట్లా చేపడుతున్నారు. సో రెండింటిలో పాజిటివ్ తేవడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి ఇంకొక పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయి. అది సృష్టికి విరుద్ధమైన పని. ఇద్దరు మగవాళ్ళు ఏదో సృష్టిని నడిపించాలని ప్రయత్నం చేస్తున్నట్టు, ఇద్దరు ఆడవాళ్ళు సృష్టిని నడిపించాలని ప్రయత్నం చేస్తున్నట్టు. సాధ్యమా? ఆడమగ ఉండవలసిందే. సో నేను ఆడమగ బయట గురించి మాట్లాడట్లేదు. ఆడమగ బయట లేరు, రియల్ ఆడమగ మన లోపల ఉన్నారు. మీకు సంబంధించిన మగవాళ్ళు మీ లోపలే ఉన్నారు, మాకు సంబంధించిన ఆడవాళ్ళు లోపలే ఉన్నారు, బయట లేరు. బయట జిరాక్స్ కాపీలే, ఒరిజినల్ కాపీలు కాదు ఎవరైనా. దయచేసి మీకు బాధ కలిగినా అర్థం చేసుకోండి, మీకు కావాల్సిన ఆడతత్వం, మీకు కావాల్సిన మగతత్వము మీ లోపలే ఉంది. ఓకేనా? సో కాబట్టి మీరు తల్లిదండ్రులుగా మీరు ఏం చేయాలంటే, ముందు మీ బాధకు కారణం మీ అబ్బాయి కాదు, అసలు కారణం మీ లోపల ఉంది. మీ గత జన్మలో మీ తలరాత రాసుకొని వచ్చాడు, నా కొడుకు జాబ్ రావద్దు, నేను దాన్ని అనుభవించాలి. ఎందుకు గత జన్మలో మీరు అలా చేశారు కాబట్టి ఈ జన్మలో కావాలనే అలాంటి కొడుకుని పెట్టుకొని వచ్చారు. ఒక పిల్లవాడు పూర్తిగా బెడ్ మీదే పడుకొని ఉంటాడు, కాళ్ళు లేకుండా చేతులు లేకుండా. ఎందుకంటే గత జన్మలో మీరు కాళ్ళు లేకుండా చేతులు లేకపోయి అనుభవించారు, తల్లిని ఇబ్బంది పెట్టారు, ఈ జన్మలో అనుభవిస్తున్నారు. మరి దీనికి అంతం ఎప్పుడు? సో నేను చెప్పింది చేస్తే అంతకుముందు జన్మలో జరిగి ఉంటుంది ఇట్లా. సో కాబట్టి దీనికి పరిష్కారం ఏంటంటే, ఆ జన్మలకు వెళ్ళి ఆ రెండు వ్యతిరేకమైన జన్మలను రెండు లోపల కలపండి. కలిపేసి ఆ శక్తిని లోపల మీ శరీరం అంతా వ్యాపించింపజేసి తర్వాత మీ పిల్లలకు కూడా పంపించండి ఆ శక్తిని. చేతబడి చేయండి. ఇది కూడా చేతబడే ఆధ్యాత్మిక చేతబడేది, ప్రాపంచిక చేతబడి మీకు తెలుసు కదా. చేతబడి గురించి చెప్పాలా? కొద్దిగా చెప్పాలా? వద్దా? సో అది కూడా మీకు తెలియాలి లైట్గా. చేతబడి అంటే సింపుల్గా చెప్పాలంటే నెగిటివ్ చేతబడి ఉంది, పాజిటివ్ చేతబడి ఉంది. అవునా కదా? నెగిటివ్ చేతబడి అంటే ఎదుటివాడిని నాశనం కావాలని ఓ ఎనర్జీ పంపించడం. పాజిటివ్ చేతబడి అంటే ఏంటి? ఎదుటివాడు బాగుపడాలని పంపించడం. ఈ రెండు కూడా అసంపూర్ణమైనవే. నేను చెప్పేది దివ్యమైన చేతబడి, ప్యూర్ ఎనర్జీని పంపించడం. అందరు మూడు గుణాలను కలిపి స్వచ్ఛంగా చేసి పంపించడం, ఇది స్వచ్ఛమైన చేతబడి. మీరు ఇప్పుడు చెప్పే గత జన్మల ద్వారా మీరు చేసే చేతబడి కూడా, దీన్ని చేతబడి అంటున్నాను, యాక్చువల్గా అనకూడదు ఇది. ఆధ్యాత్మిక పదం దీనికి ఏంటంటే, స్వచ్ఛమైన శక్తిని లోక కళ్యాణం కోసం పంపిస్తున్నాము అని వాట్సాప్లలో చెప్తుంటారే, అది దాన్ని నేను సరదాగా చేతబడి అని అంటున్నాను. సో ఇది దివ్యమైన చేతబడి. సో చేతబడి పదం వాడరు ఇక్కడ. దీన్ని ఏదో ఆధ్యాత్మిక పదం నాకు గుర్తుకు రావట్లేదు. దీన్ని ఏమంటారు మీరు చెప్పాలి? లోక కళ్యాణం కోసం శక్తిని అందరికి ఇస్తుంటే దాన్ని ఏమంటారు? దివ్యమే, దివ్యశక్తిని పంచుతున్నాము అంటారు. దివ్యశక్తిని తీసుకొని అందరికీ పంచండి అంటారు. సో దీనికి ఏం పదం ఉందో నాకు తెలీదు, దాన్ని నేనేం చేతబడి అంటున్నాను. అయితే చేతబడిలో బలవంతంగా ఎదురు లోపలికి పంపించడం ఉంటుంది. నేను చేసే చేతబడి, నేను ప్యూర్ ఎనర్జీ ఎలా పంపిస్తానంటే, జస్ట్ అలా పంపిస్తాను. ఎవరి దగ్గరికి వెళ్తుంది నాకు తెలియదు. నేను స్పెసిఫిక్గా డైరెక్షన్ ఇవ్వను. అమెరికాలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, కానీ పక్కనే ఉన్న అయిన దగ్గరికి వెళ్ళదు ఎలిజిబిలిటీ లేకుంటే. అర్థమైందా? ఎలిజిబిలిటీ లేకుంటే మా అమ్మ అడిగింది, మా ఇంటికి వచ్చి ఎంతోమంది కాళ్ళు మొక్కి ఆహా ఏం కొడుకుని కన్నారండి, మీ పిల్లోడు వల్ల మాకు జాబ్లు వస్తున్నాయి వస్తున్నాయని అందరు దండాలెట్టిపోయేవాళ్ళు. మా అమ్మవాళ్ళకు అందరూ ఊగిపోతుంటే ఆ పారవశ్యంలో. మా అమ్మ చూసింది, చూసి వాళ్ళు అందరు వెళ్ళిపోయాక మా అమ్మే అడిగిందో తెలుసా, అరే శ్రీధర్ని చూసి ఇంతరా ఊగిపోతున్నారు, నాకెందుకు రావట్లేదు పారవశ్యం అంది. అంటే చచ్చినారా అమ్మాని కన్నాను, నువ్వు తల్లి అనుకుంటావు నేను కొడుకు అనుకుంటున్నా, ఎట్లా అవుతుంది ఇక్కడ రాజుపో అన్నాను. గురువు శిష్యుల బంధం ఉంటేనే అది సాధ్యమవుతుంది, నువ్వు నన్ను గురువుగా భావించి వస్తుంది పో అన్నాను. అబ్బా నాకు అంత సీన్ లేదు, నేను గురుగా వాడిచారు పో అన్నది. ఢిల్లీకి రాజనే తల్లి కొడుకే, నువ్వు నా కొడుకే పో అన్నది. అంటే సరే నీ ఇష్టం, నువ్వు అలానే పిలుచుకోవాలన్నాను నేను. సో ఆ ఫ్లో కావాలంటే ఆ ప్రేమ ఆ గురువు శిష్యుల సంబంధంలాగా హయ్యర్ టు లోయర్ అనే ఫీలింగ్ ఉండాలి. కానీ ఆమె హయ్యర్, నేను లోయర్ అనుకుంటుంది ఆమె. మరి తల్లి కూతురు కొడుకు అంటే అది అలాగే ఉంటుంది కదా. సో అప్పుడు ఈ ఎనర్జీ ఫ్లో కాదు. సో ఇంత శక్తి ఉన్న నాకు సొంత తల్లికి నేను పంపించలేకపోయాను. ఎక్కడో ఉన్న అమెరికాలో ఎక్కడెవరో ఫోన్లు చేస్తుంటారు, వాళ్ళందరికీ జ్ఞానాన్ని పంచుతున్నాను. సొంత తల్లికి నేను చేయలేకపోయినాను. అంటే నా లోపం కాదు, ఇక్కడ ఆమె లోపం కూడా కాదు. ఎందుకంటే ఆమె థర్డ్ క్లాస్లో ఉంది, థర్డ్ క్లాసే చదవాలి. నేను ఫిఫ్త్ క్లాస్ సబ్జెక్ట్ చెప్తున్నా, ఎట్లా అర్థమవుతుంది ఆమెకు? సో నేను ఆమెకి ఏం చెప్పేవాడిని, అమ్మ పూజలు చేయమ్మా, ఇట్లా చేయమ్మా, ఇట్లా చేయమ్మ, పూజలు లెవెల్లోనే చెప్పేవాడిని. చెప్పులు పోయినాయి అనుకో, శనిగాడు పోయినాడు అనుకో అమ్మ అన్నాను. అదే నాకు సింప్లో మీరు చెప్పులు పోయినాయి అని అనుకోండి, అయ్యే చెప్పులు తీసి ఆ దొంగనికి లవ్ చేయండి, లోపల ప్రేమించండి, శక్తిని పంపించండి అని మీకు చెప్తాను. మా అమ్మకి ఏం చెప్పా, అయ్యే ఏళ్ళనాడు చండి, శనిపోయింది అనుకో అన్నాను. అంతే కదా, ఎవరికి ఏ జ్ఞానం ఉంటే దాని తగ్గడ మాట్లాడగాలి. ప్రతి వాడికి ఇదే జ్ఞానం చెప్తా ఏంటి, పూజలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంత్రం ఏది జపం చేయాలి, ఎలా చేయాలో చెప్తాను, జపం ఎలా చేయాలో చెప్తాను. వాళ్ళకి అదే చెప్పాలి. ధ్యానం చేసేవాడికి శ్వాస మీద ధ్యాస ఎలా పెట్టాలో చెప్పాలి, అవునా? సో అందరినీ ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం చేయకూడదు. వాడు ఎక్కడున్నాడో అది సంపూర్ణం అయిపోవాలి, థర్డ్ క్లాస్ అయిపోవాలి, అయిపోయాక ఫోర్త్ క్లాస్కి రావాలి. రియల్ మాస్టర్ ఎప్పుడూ వాడిని బలవంతంగా లాక్కరాడు. ఎందుకంటే థర్డ్ క్లాస్ అయితే తప్ప మీకు ఫోర్త్ అర్థం కాదు. లాక్ వచ్చినా అది పనిచేయదు. బలవంతం పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? అర్థమైంది కదా, అర్థమైందా క్లియర్గా మీకు? ముందు మీరు తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలు ఏదైతే పడుతున్నారో ఆ బాధలను నేను కూడా గజ్జనంలో చేశాను అనుకొని గజ్జనంలో అన్ని చేశాను లోపలికి వెళ్ళి అక్కడ మీరు ఆ వ్యతిరేకాలను రెండింటినీ కలపండి. కలిపిన శక్తిని ఈ శరీరాన్ని ముందు మీరు మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ చేసాక ఆ పిల్లవాడికి, అలాంటి పిల్లలందరికీ పంపించండి. మీకు ఇంకా లోక కళ్యాణం చేయాలనుకుంటే, సో ఫస్ట్ మీ కళ్యాణం వరకే కావాలనుకుంటే కేవలం మీ ఫ్యామిలీ వరకు పరిమితం చేసుకోవచ్చు, తప్పేం కాదు. తర్వాత మీకు కొద్దిగా ఇంకా శక్తి ఎక్కువైతే అప్పుడు లోక కళ్యాణానికి మొత్తం విశ్వానికి కూడా పంపించవచ్చు. అలా తల్లిదండ్రులు ఎంతోమంది పిల్లలు బాధపడుతున్నారు కదా, వాళ్ళందరికీ కూడా మీరు పంపించవచ్చు. జనరల్గా స్పెసిఫిక్గా వీళ్ళ దగ్గరికి వెళ్ళాలని పంపించరు. రియల్ మాస్టర్ జస్ట్ పంపిస్తారు, అది ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్తుంది. ఓకేనా? అర్హత ఉన్న వాడి దగ్గరికి వెళ్తుంది. నేను డీటెయిల్స్గా వీడికి అర్హత ఉందా లేదా అది చూడాల్సిన అవసరం లేదు. సహజంగా ఆ శక్తి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. హయ్యర్ టు లోయర్ సహజంగా వెళ్తుంది. ఓకేనా? రైట్. ఇంకా గత జన్మకు సంబంధించి ఏం లేవా? గత జన్మ క్లియరా? చూసుకుంటారా గత జన్మ? వీడు మాత్రం చూసుకుంటా చూసుకుంటా సరే చూపా. చూసుకున్నది అది అసంపూర్ణమైందే కదా, ఎన్నో క్యారెక్టర్లు ఎత్తారు, అవన్నీ ఎలా చూసుకుంటా, ఒక రెండు వల్ల ఏం లాభం లేదు. సో మీరు చూసుకోవచ్చు. మీకు ఆ కోరిక ఉంటే నేను చెప్పేది ఏంటంటే, మా ద్వారా కాకుండా మీ సోల్ ద్వారా మీరు చూసుకోండి. ఆ కోరిక కూడా తీర్చుకోండి, తప్పేం కాదు, కానీ మీ సోల్ ద్వారా తీసుకోండి, అది బెటర్. అది ఏదైనా మీకు కోరిక తీరాలి, మీకు సమస్య ఉంది, దీనికి గత జన్మలో ఏం చేశారని తెలుసుకోవాలనుకుంటే ఆ బాధను అనుభవిస్తూ దీనికి సంబంధించిన గత జన్మ నాకు క్లియర్గా కనబడాలి అనుకోండి. అనుకుంటే డెఫినెట్గా మీకు కనబడుతుంది. ఓకేనా? ఈమె అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఒక పోలియో పేషెంట్ ఉన్నాడు, ఆ పోలియో పేషెంటు గత జన్మ చూసుకుంటే క్లియర్ అవుతుందా అని అడుగుతున్నారు, అవునా? సో ఇక్కడ తల్లి చూసుకు తండ్రి చూసుకుంటే వర్కౌట్ కాదు. తల్లిదండ్రులకు ఆ బాధ నివారణ జరుగుతుంది, ఆ సమస్యకు పరిష్కారం. అంటే వాడు అలా ఉన్నా ఆనందంగా ఉండగలుగుతారు. ఇప్పుడు ఏదో ఏడ్చుకుంటూ పనిచేస్తుండవచ్చు, ఏదైతే సేవ చేస్తున్నారో తల్లిదండ్రులు హాయిగా ఆనందంగా సేవ చేసే అవకాశం ఉన్నది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎవరిది? కర్మ ఎవరు చేశారు? ఆ అబ్బాయి చేశాడు, ఆ అబ్బాయో అమ్మాయో చేశాడు. ఆ అబ్బాయి వెళ్ళి చూసుకుంటే, గత జన్మకు వెళ్ళి చూసుకొని దాన్ని అనుభవించి నేను చెప్పిన సాధన చేస్తే వచ్చే అవకాశం ఉంది. నేను ఇంకా దాని గురించి ఇంకా గట్స్గా నేను మాట్లాడలేను ప్రస్తుతము, ఎందుకంటే పూర్తిగా అనుభవం రిజల్ట్ రాలేదు. పోలియో పేషెంట్లు నా దగ్గరికి ఒకరు వచ్చారు, ఒక పాప పూర్తిగా 30 ఇయర్స్ నుంచి పోలియో పేషెంటు, ఆమె పూర్తిగా పాకుతూనే ఉంటుంది ఇప్పటికీ. సో నా దగ్గరికి ఎన్నో ఆపరేషన్లు ఎన్నో జరిగాయి, నా దగ్గరికి వచ్చాక ఇంకా పూర్తిగా ఆమె పూర్తి సాధన మొదలెట్టింది చేస్తోంది. ఇప్పుడు ఆమె పాకే స్థితిలో ఉన్న ఆమె గోడ పట్టుకొని ఇలా పట్టుకొని నడవగలిగే స్థితికి వచ్చింది ఈ సాధన చేస్తూ. ఇంకా పూర్తిగా రిజల్ట్ రాలేదు కాబట్టి నేను క్లియర్గా చెప్పలేను. ఎందుకంటే అనుభవ జ్ఞానం ఉంటే ఇంకా పవర్ ఎక్కువ వస్తుంది. సో ప్రస్తుతానికి అయితే నాకు ఇంతవరకు ఉంది. ఎవరైనా పిల్లలు రావాలి సాహసం చేయాలనే చూస్తున్నాను. ఎవరు దొరుకుతారా అలాంటి పేషెంట్స్, పోలియో పేషెంట్స్, వాళ్ళకు కూడా నా వంతు నేను హెల్ప్ చేసి ఒక్కరినైనా తగ్గిస్తే అది 10 మందికి ఆదర్శం అవుతుందని అనిపిస్తుంది. కానీ మరి రావాలి కదా, పిల్లలు రావాలి, ఈ సాధన చేయాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళకి సహకరించాలి. తల్లిదండ్రులు పిల్లలు అందరూ చేసేవాళ్ళు అయితే వీళ్ళకు ఆ పరిణితి ఉండాలి మనసులో. ఇది అర్థం కావాలి జ్ఞానం. సో అర్థం చేసుకొని చేయగలిగితే వస్తుందని నాకు అనిపిస్తోంది. కానీ మరి చేసేవాళ్ళు ఇప్పటివరకు అయితే నాకు దొరకలేదు. దొరికిన ఒకళ్ళు మాత్రం పట్టుకొని నడవగలిగే స్థితిలో ఉన్నాను. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తే పోలియోలో ఉన్న ఆమె కూడా కాలు ఇంత ఉబ్బి మొత్తం ఇంత లావు అయిపోయి చీము రక్తం కారి చాలా ఘోరంగా అయిపోయింది ఆమె పాకడం వల్ల. సో డాక్టర్లు కాలు తీసేయాలని చెప్పారు. నేను చెప్పింది నన్ను చేసింది 20 రోజుల్లో మళ్ళీ మామూలుగా అయిపోయింది కాలు. షుగర్ పేషెంట్కి ఎలాగైతే కోసేస్తారో అట్లా కోసేయాలని చెప్పారు ఆమె కాలుని చూసి. నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి, కావాలంటే మీరు ఇప్పుడు చూపిస్తాను. రోజు ఒక ఫోటో తీశారు వాళ్ళ నాన్న, తీశాడు ఫోటో. సో తీశాడు, రోజుకి ఎలా మారుతూ వచ్చింది అవన్నీ ఆ ఫోటోలో ఉంది. ఫస్ట్ చిన్న గీటు పడి చిన్న కురుపులాగా తయారైంది, ఇంత అయిపోయి చీము రక్తం కారింది. అలా కారాక మొత్తం ఆ చెడు రక్తం అన్ని లోపల ఉన్న అనవసరమైందంతా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక చింతపండు అన్నీ తినేసింది, ఇంకా శనగపిండి ఏది పడితే తినడమే న్యూ ఎనర్జీ కాన్సెప్ట్లో. సో ఆరోగ్య విషయం తర్వాత చెప్తాను లంచ్ తర్వాత. సో అలా చేసింది నేను చెప్పినట్టు చేయడం వల్ల ఆమె 20 డేస్లో ఆమె ప్రాబ్లం తగ్గించుకుంది. డాక్టర్లకు మెంటల్ ఎక్కిపోయింది. నేనైతే అయ్యో అనవసరంగా కోసేవాళ్ళమ్మా, ఎవరి దగ్గరికి వెళ్ళావు, ఎవరు ఈ జ్ఞానం చెప్పారని ఆశ్చర్యపోయేవాళ్ళు. మళ్ళీ పర్ఫెక్ట్గా ఆమె పాకుతోంది, గోడ పట్టుకొని నడవగలుగుతుంది. లేకుంటే ఇంతవరకు కాలు తీసేయాల్సి వచ్చేది. లేకుంటే ఇక వాళ్ళు అనుభవించవలసిందే. మనం ఏం చేయలేము, మనం శక్తిని ఇవ్వలేము, వచ్చించావు. నాకు ఇవ్వాలని కోరిక ఉంది, అందరూ బాగుపడాలని, కానీ ఇస్తే నా కాళ్ళు పోతాయి. తల్లిదండ్రులు కూడా హెల్ప్ చేయాలి. తల్లిదండ్రులు గురువే చేయలేనప్పుడు తల్లిదండ్రులు ఎలా చేయగలుగుతారు? నేను గురువుని అనుకుందాము, దైవం అనుకుందాము, దేవుడే చేయలేకపోతున్నాడు, గురువే చేయలేకపోతున్నాడు, ఇక తల్లిదండ్రులు ఎలా చేయగలుగుతారు? తల్లిదండ్రులకు అంత శక్తి ఉంటుందా? ఉండదు. గురువుకి ఎక్కువ శక్తి, ఇంకా దేవుడికి ఇంకా శక్తి ఉంటుంది. ఆ దేవుడే చేసి సాక్షిగా ఉంటున్నాడు, గురువు చేయలేని అంటున్నాడు, ఇక తల్లిదండ్రులు ఎలా చేస్తారు? అవును, అంతే. మీరు హాయిగా చూడగలగాలి, అదే మీ స్థితి. అందుకే చెప్పాడు, అంతే, లేకుంటే చెప్పొద్దు. ఎందుకని మీకు మూడు రకాల క్యారెక్టర్లు ఉండాలని నన్ను ఏంది, పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్. సో మిగతా విషయాల్లో, ఇతరుల విషయంలో మీరు న్యూట్రల్గా ఉండవలసిందే. అంతే, అడిగితే జ్ఞానం చెప్పండి, అంతేగా. ఇప్పుడు నేను రోడ్ల మీద అందరికి వెళ్ళి చెప్పట్లేదు, ఎవరైతే వచ్చారో వాళ్ళకి చెప్తున్నా. వెళ్ళేవాళ్ళని వెళ్ళమంటున్నాను, వచ్చేవాళ్ళని ఉండమంటున్నాను. నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదు ఇక్కడ. మరి మనం ఏం చేయలేం కదా, పరమాత్మనే తప్ప మన తండ్రే ఈ సృష్టి చేసి ఆయన ఇలా చూస్తున్నాడు అందరిని ఒకే రకంగా. తప్ప ఉండిపోవాలి, అంతే. ప్రేమను అందించాలి, మీ ప్రేమతోటి వాళ్ళని చూసి ప్రేమను అందించండి. ఎందుకు వాళ్ళు ఏదో మారాలని కాదు, జస్ట్ అంతే. వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ అనుభవాన్ని పొందుతున్నారని అది గౌరవించండి. వాళ్ళు ఒక రకమైన వికలాంగుడైనా అది ఒక అనుభవం, ప్రతీది ఒక అనుభవమే. జీవితం అనేది ఎంతో నాటకం. ఓ సినిమాలో చూస్తారు కదా డైరెక్టర్ అన్ని రకాల పాత్రలు వేస్తాడు, అదే రకంగా ఇప్పుడు ఇది జగమంతా ఓ సినిమా, ఒక్కొక్కరు ఓ పాత్ర వేస్తున్నారు. మీరు అలా సాక్షిగా చూడగలగాలి, అదే భగవంతుడు అంటే. పరమాత్మ ఆనందంగానే ఉంటాడు, ఎలాంటి ఎఫెక్ట్ కాడు ఇంత ఘోరంగా ప్రపంచం ఉన్నా కూడా. ఎందుకు అంటే ఆయనకు తెలుసు అంతా పర్ఫెక్ట్గా అది ఉన్న నాటకమే అని. నిజంగా చచ్చినా ఏ ప్రాబ్లం లేదని. ఓకేనా? ఇంకో విషయం చెప్తే మీరు కొద్దిగా ఇబ్బంది పడతారేమో, మరి చెప్తాను, నా లోపల చెప్పాలనిపిస్తోంది, చెప్తాను. మీరు ముఖ్యంగా వికలాంగుల విషయంలో చెప్తున్నాను, ఎందుకంటే చాలామంది వికలాంగులు వాళ్ళంతటి వాళ్ళు సాధన చేసి తగ్గించుకునే స్థితిలో లేరు. అవునా కదా? సో మరి ఇప్పుడు ఏం చేద్దాము? ఇప్పుడు ఆ తల్లి బాధపడుతుంది సేవ చేసి చేసి చేసి, అవునా? ఇటు వీడు బాధపడుతున్నాడు మంచంలో పడుకొని పాకి పాకి పాకి. మరి దీనికి ఏంటి పరిష్కారం? వాడు నడక నేర్చుకుంటే బాగానే ఉంటుంది, నడక వస్తాయి. రాది సాధ్యం కాలేదనుకోండి, సాధ్యమైతే ఓకే. నా కాన్సెప్ట్లో చేస్తే సాధ్యం కావచ్చు, తల్లిదండ్రులు ఇద్దరు పిల్లోడు కూడా కొద్దిగా పరిణితి చెంది సాధన చేసి ఆ మంటలో నేను చెప్పేటప్పుడు లంచ్ తర్వాత చెప్తా అలా చేస్తే కాళ్ళు వచ్చే అవకాశం ఉంది. కానీ ఒకవేళ వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉంటే పిల్లవాడు అసలు మానసికంగా వినే పరిస్థితిలో లేడు, ఎగ్జాంపుల్ వాడికి అర్థమయ్యే స్థితిలో లేడు. కానీ తల్లిదండ్రులు ఈ జ్ఞానాన్ని రిసీవ్ చేసుకునే స్థితిలో ఉన్నారు. వాళ్ళు చేస్తే ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉండగలుగుతారు, రెండోది ఆ సమస్య నుంచి ముక్తి వస్తుంది ఏదో రకంగా, అయితే పిల్లవాడు నడక వస్తుంది, లేదా పిల్లవాడు మరి దీనికి ఓకే అంటారా మీరు? ఎందుకంటే మరి మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ అదే చెప్తున్నాను కొద్ది కఠినంగా. నేను శివతత్వం శివుడు కూడా నేనే, బ్రహ్మను విష్ణు మహేశ్వరుని మూడు రకాల పాత్రలు వేస్తాను, ఏదైతే అనవసరమైంది ఉందో వాడిపోతూ ఉందో దాన్ని చంపుతాను నేను కావాలని. అంటే చంపడం అంటే నా ఉద్దేశంలో డిస్ట్రాయ్ చేసి స్వచ్ఛంగా చేసి మళ్ళీ దాన్ని ఉపయోగించుకుంటాను. శివుడి యొక్క పని అదే కదా, నేనే శివుడిని, నా లోపలైతే అనవసరం అనిపించింది తీసేస్తాను, అవసరం అంది అనిపించింది ఉంచు క్రియేట్ చేస్తాను, దాన్ని నడిపిస్తాను, నాశనం చేస్తాను. మూడు రకాల పాత్రలు నేను వేస్తాను. అలాగే మీ జీవితంలో ఏ బంధాలు అవసరం లేదు, ఏ బంధాలు అవసరం ఉంది, బంధాలతోటి ఎంత ఉండాలి, ఉంచుకోవాలా పూర్తిగా తీసేయాలా అని నిర్ణయించుకోవాలి. మీరు మీరు ఆ స్థితికి రావాలి. అనవసరంగా కష్టపడడం అంత అనవసరంగా కష్టపడడం ఎందుకు? అయితే బాగు చేయడానికి ట్రై చేయండి, బాగు లేకుంటే పూర్తిగా బంధం కట్ చేయండి. ఆ పిల్లవాడు ఆ సోల్ నిర్ణయం చేసుకుంటుంది, చనిపోవాలో లేదా బతుకుండాలో లేదా, ఏదో రకంగా దూరం అయిపోతాడు. నేను ఇక డీటెయిల్డ్గా చెప్పాలంటే అయితే వాడు అయితే కాళ్ళు వస్తాయి లేదా చనిపోతాడు. ఇటు మీరు ముక్తి పొందుతారు, అటు వాడు ముక్తి పొందుతాడు, వాడు నెక్స్ట్ జన్మ మంచి జన్మ అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సహజ మరణం కాబట్టి ఆత్మహత్య చేసుకుంటే మళ్ళీ జన్మ అయితే అవకాశం ఉంటుంది. అజ్ఞానంలో అయితే జ్ఞానులకు పాపపుణ్యాలు ఉండేవాడు ఏం చేసినా ఓకే, అజ్ఞాన స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు అనుకో, ఈ కాళ్ళు చేతుల నొప్పుల కోసము ఆత్మహత్య చేసుకుంటే మళ్ళీ కాళ్ళు లేకుండా పుట్టాల్సి వస్తుంది. నేను చెప్పినట్టు చేస్తే ఇటు తల్లిదండ్రులు ముక్తి పొందుతారు ఆ బాధ నుంచి నివారణ, బికాజ్ అర్థం చేసుకోవాలి వాళ్ళు నడక నేర్చుకోలేడు అని. మీరు చేయవలసింది కేవలం నేను చెప్పినట్టు వాడికి సేవ చేయండి, ఇష్టంగా సేవ చేయండి, ఆనందంగా ఆ సేవ చేయండి, బంధం కట్ అయిపోతుంది సహజంగా. ఎప్పుడైతే ఒక అనుభవం సంపూర్ణంగా అయిపోతుందో ఆ అనుభవం అయిపోతుంది, ఇక కొత్త అనుభవంలోకి వెళ్తారు. ఆ కొత్త అనుభవం ఏంటి, ఆ పిల్లవాడికి కాళ్ళన్నా రావాలి లేదా లేదా ఇంకొకరితో ఇంట్లో ఉన్న ఉండాలి, ఏదో ఒకటి. సో ఏదో ఒకటి జరుగుతుంది. మీరు మాత్రం మీ బంధం తీసేయడమే బెటర్, మీ దైవంతో బంధం పెట్టుకొని ఉండండి శాశ్వతంగా. ఇది ఇక్కడే కఠినత్వం ఉండ రావాలి, ఇక అర్థం చేసుకోవాలి సృష్టిని. అనవసరంగా మనం బతికించాలి బతికించాలి బతికించాలని ట్రై చేస్తున్నారు. వాడు ఆరోగ్యంగా వస్తే సంతోషమే మనకు, ఓ ఎక్కువ 80 ఏళ్ళ ముసలోడు చనిపోతే కూడా బాధపడితే ఎట్లండి, నాకు అర్థం కాదు. సరే ఆరోగ్యంగా ఉన్నవాడు ఉండమని చెప్పండి, మంచంలో పూర్తిగా 5-6 ఏళ్ళ నుంచి మంచంలో ఉన్నాడు, ఇంకా వాడు బతకాలి బతకాలి బతకాలి, అదే మంచంలో బతకాలనుకుంటే ఎట్లా? మీరు సేవ చేయలేక వాడు సేవ చేయలేక చచ్చిపోతున్నారు. ఇది సరైనది అర్థం చేసుకోండి. వాడికి ఆరోగ్యం రావడానికి, వాళ్ళకి ఆరోగ్యం రావడానికి మీరు ప్రయత్నం చేయొచ్చు, వాళ్ళకి జ్ఞానం చెప్పవచ్చు, కానీ రాలేకుంటే అప్పుడు ఏం చేయాలి మరి? ఇంకా ఈ బంధం కొనసాగించడం వల్లే అటు వాళ్ళకు పోవాలనిపించదు, మీరు పోనివారు, ఇట్లా ఉంటుంది, ఎన్నో బంధాలు ఉంటాయి మరి. సో వీటన్నిటిని అర్థం చేసుకొని ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాలి మీరు, కొద్దిగా ఘాటుగానే. శివుడు అందుకే కొద్దిగా కఠినంగా ఉంటాడు కొన్ని కొన్ని విషయాల్లో. మరి డిస్ట్రాయ్ చేసే సమయం వచ్చేసింది, వచ్చినప్పుడు మీరు అంతా మీరు ఏది బయట కత్తులు పట్టి చంపాల్సిన అవసరం లేదు, ఏమి చేయాల్సిన అవసరం, సింపుల్గా ఆ అనుభవాన్ని ఏదైతే జరుగుతుందో మీ మధ్యలో దాన్ని ఇష్టంగా అనుభవించి మీ దైవం దగ్గరికి మీరు చేరిపోండి, అంతే. ఏం జరగాలో జరుగుతుందో దైవం చూసుకుంటారు. నా సజెషన్ అయితే మీరు ఆ బంధాన్ని ఇష్టంగా అనుభవించి దైవం దగ్గర చేరండి అని నేను చెప్తున్నాను, మీ ఇష్టం మరి. ఓకేనా? ముఖ్యంగా ఈ వికలాంగులు ఇలాంటి వాళ్ళ విషయంలో మాత్రం చాలా పెద్ద ఆరోగ్య సంస్థతో ఉండి మంచంలోనే ఉండి పూర్తిగా ఇక పరిష్కారం లేదు అని వాళ్ళు మంచంలోనే కొన్ని ఏండ్ల నుంచి పడుతున్న వాళ్ళని నేను చూస్తున్నాను. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళు నన్ను అడిగితే నేను చెప్పే సలహా ఇదే, లోపల నేను చెప్పినట్టు ఇష్టంగా సేవ చేసి, ఆ అత్త కావచ్చు మామ కావచ్చు ఎవరైనా కావచ్చు, ఇష్టంగా సేవ చేయండి, దివ్యంగా సేవ చేయండి, చేసేసి ఆ సేవ ద్వారా పరమాత్మ దైవం దగ్గర చేరండి, చూడండి ఏం జరుగుతుందో అంటున్నాను. చాలామంది వారం రోజులలో మరి దీన్ని ఎలా తీసుకుంటారో మరి మీరు ఆలోచించుకోండి, నాకైతే అది దివ్యమైందే అనిపిస్తోంది. ఎందుకంటే ఇది కూడా ఒక రకమైన మోక్షమే, మంచంలోంచి లేవలేని పరిస్థితిలో ఉన్నవాళ్లను మీరు బలవంతంగా మీరు మీ బంధాల వల్ల బంధాలు పెట్టుకొని వాళ్ళను ఉంచాలని ట్రై చేస్తున్నారు బతికించాలని. బతికించడము సరి అయింది కాదు, బతికించాలి. ఎవరైతే అర్హత ఉందో, ఎవరైతే ఉండాలో వాళ్ళకి ఇంకా టైం ఉందో వాళ్ళకే, కానీ వాళ్ళు ఆనందంగా ఉండే అవకాశం ఉందో వాళ్ళని బతికించాలి. అంతేగాని వాళ్ళు పూర్తిగా వాడిపోయింది పువ్వును ఇంకా ఏదో ఫ్రిడ్జ్లో పెట్టి రక్షిస్తాయి? ఆల్రెడీ వాడిపోయింది, పనికిరాదు దాన్ని. అలాంటి దాన్ని ఇంకా ఏదో చేసి రక్షిస్తా అని ట్రై చేస్తున్నారు, ఏదో శ్వాసల మీద ఏదో పెడతారే అదే ఆక్సిజన్ మీద బతికించినట్టు. అది ఎందుకు అది బతికేవాళ్ళు? అది సరైంది? అది ఆయన ఒప్పుకుంటే ఓకే, మీరే బతకాలి బతకాలి బతకాలని ఓ ఏమో ప్రయత్నాలు. కానీ శివుడు అలాంటి టైప్ కాదు. టైం వచ్చిందా వాడిని డిస్ట్రాయ్ చేస్తాడు, ధ్వంసం చేస్తాడు. సో కాబట్టి ఇక్కడ శివతత్వాన్ని బాగా అర్థం చేసుకోవాలి వచ్చిన చావది. ఓకేనా? సో మరి వీటన్నిటిని అర్థం చేసుకొని సరి అయిన నిర్ణయం తీసుకోండి. కొద్దిగా చాలా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ శివుడు ఇక్కడ మీ జీవితంలో ఇప్పుడు పెద్ద పాత్ర పోషించబోతున్నాడు. శివుడు అంటే ఎవరు? ఇక్కడ నేను బయట శివుడి గురించి మాట్లాడట్లేదు, సేమ్ అలాంటి శివుడే మీ లోపల ఉంటాడు. అదే ఆత్మ చేసే పని. మీరు అన్ని పాత్రలను వదిలేసి దైవం దగ్గర చేయాలి, రోజు ఈ సాధన చేయాలి. ఓకేనా? మీరు ఫిక్స్ కాకూడదు, నేను ఆడదాన్ని, నేను పతివ్రతను, లేదా నేను తల్లిని తండ్రిని, ఇలాంటి పాత్రలలో ఫిక్స్ కాకండి. మీరు ఫిక్స్ అయితే ఏం చేస్తాడు శివుడు? డిస్ట్రాయ్ చేస్తాడు ఆ పాత్రలను. ఎందుకంటే మీరు ముక్తికి దగ్గరలో ఉన్నారు. ముక్తి అంటే ఏదో చచ్చిపోవడం కాదు, మీరు దైవం దగ్గరికి చేసే దగ్గరలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ కరెక్ట్గా సాధన చేయాలి. ఏం చేయాలి? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు భక్తుడు సినిమాలు చూడండి కావాలంటే, నేను చెప్పిన సినిమాలు చూడండి కొన్ని. శివుడు ముఖ్య పాత్ర పోషిస్తాడు కాబట్టి శివుడు పెద్ద షాడిస్టు, ఆయన కొద్దిగా కఠినంగా ప్రవర్తిస్తాడు. ఆయన తప్పదు అక్కడ కఠినంగా ప్రవర్తించాల్సిన సమయం మీ విషయంలో, ఎందుకంటే మీరు ఇప్పుడు ముక్తికి అర్హులు కాబట్టి. అంతవరకు ఎంటర్ కాడైనా, మూడు గుణాలలో ఉన్నంతవరకు అయినా ఎప్పుడు ఎంటర్ కాడు. మూడు గుణాలకు అతీతంగా చేరే సమయం వచ్చినప్పుడు శివుడు కూడా ఉంటాడు. ఎందుకంటే మీ రూపాలన్నింటినీ వదిలించి మీరు దైవం దగ్గర చేరాలి కదా, ఆ స్థాయి సమయం వచ్చింది కాబట్టి. సో మీరు నేను చెప్పినట్టు చేస్తే చాలా సింపుల్గా గత జన్మల నుంచి బయటికి రాగలుగుతారు. కానీ మీరు కొన్ని కొన్ని విషయాల్లో మొండిగా పట్టుకొని ఉంటారు, అప్పుడు శివుడు మాత్రం చాలా ఘోరమైన కఠినమైన పరీక్షలు పెడతాడు మీ లైఫ్లో. ఏంటి ఆ పరీక్ష? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మామూలుగా ఆడవాళ్ళు చాలామంది ఏమనుకుంటారు, భార్య విషయంలో మీరు భార్య అనుకోండి, మీరు ఏమనుకుంటారు? మంచి భార్య అనుకుంటారా, చెడు భార్య అనుకుంటారా? పతివ్రత అనుకుంటారు, అవునా కదా? నవ్వుతుంది ఇవే పతివ్రత అనగానే కాదా, వింతగా ఉంటావు, వింతగా ఉందట పతివ్రత అనే పదం. అలాంటి వాళ్ళు ఎవరు లేరేమో భూమి మీద. ఇప్పుడు సరే ఉన్నారు అనుకుందాం, ఎందుకు లేరు, కోట్లలో ఒకడని ఉండడు ఆయన. సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి మీకు ఏం జరగబోతోంది ఇప్పుడు మీ లైఫ్లో. నేను చెప్పినట్టు చేస్తే సింపుల్గానే బయటికి వస్తారు, కానీ మీ లైఫ్లో కొన్ని మీరు మొండిగా పట్టుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒక సంఘటన ఏంటంటే, ఒక సినిమాలో ఏం జరిగింది, మీరు మహాశివరాత్రి అనే సినిమా చూసారా? ఇది ఒక సినిమా, శివభక్తుల్లో సినిమా. ఆమె ఒక మీనా ఆ సినిమాలో నటించింది. ఆ సినిమా చరిత్ర ఏంటంటే, ఆమె మీనా ఆ సినిమాలో ఎవరంటే యోగి వేమన తెలుసుగా మీకు, యోగి వేమన, యోగి వేమన వదినే ఆమె. ఆమె పేరేంటో నాకు గుర్తులేదు, ఆ పాత్రల పేర్లు గుర్తులేవు, కానీ ఆమె విమీన ఆ సినిమాలో నటించింది. ఓకేనా? సో ఏం జరుగుతుంది, ఆమె మొత్తం పతివ్రత అని ఫిక్స్ అయిపోతుంది బాగా. యోగి వేమన వదినే చిన్నప్పుడు చాలా మంచిగా పెరుగుతుంది, చాలా పతి భక్తురాలుగా ఉంటుంది. తర్వాత పెండ్లయ్యాక ఏం జరుగుతుంది, ఆమె పతివ్రతలాగా బాగా ఫుల్ పతివ్రతలాగా పూజలు చేయడం, మంచిగా భర్తను చూసుకోవడం, ఇదే పనిచేస్తుంది. సో యోగి వేమన తెలుసు కదా మీకు ఏ టైపో, యోగి వేమన ఎలాంటి వాడు, అమ్మాయిల పిచ్చెక్కవాడికి ఫస్ట్లో, స్టార్టింగ్లో ఇప్పుడు కాదు, ఫస్ట్లో వాడు ఎలా ఉంటాడు, అమ్మాయిల చుట్టూ తిరుగుతుంటాడు బాగా. సో వాడేం చేస్తాడు, వదిన మీద కూడా కన్నేస్తాడు ఫస్ట్. వాడు ఇంకా అప్పుడే మారడు, పూర్తిగా మారినప్పుడు వదిన మీద కూడా కన్నేస్తాడు. వేశాక అప్పుడు ఏం జరుగుతుంది, వాడు ఇలా ఆమె పూజలు చేస్తూ పూజ చేస్తూ ఉంటుంది, ఇలా టచ్ అయిపోతాడు. శివుడు ఆ శక్తిని పంపించేసి ఇట్లా షాక్ కొట్టి లాగేస్తాడు ఆమె. సో అప్పుడు యోగివైన ఒక్కసారి రియలైజ్ అయిపోయి అమ్మో మా వదినే మామూలు ఆమె కాదని ఒక దేవిలాగా చూడడం మొదలు పెడతాడు అప్పటి నుంచి. సో ఇదంతా చేసింది ఎవరు, శివుడు ఆమెను ఒక పతివ్రత ఫీలింగ్ తీసుకొచ్చాడు, ఒక దివ్యమైన భావన తీసుకొచ్చాడు, అవునా? సో తీసుకొచ్చాక ఏం జరిగింది, ఆమె ఫిక్స్ అయిపోతుంది, నేను పతివ్రత నా లోపల ఏదో ఉంది, యోగి వేమన్నే ఇలాంటి తిరిగిపోతున్నా కూడా నన్ను దివ్యంగా చూస్తున్నాడంటే నాలో ఉంది అని పతివ్రత అనే రూపం వేస్తుంది. అలా అనుకుంటూ ఫిక్స్ అవుతూ అలానే నిజంగానే అలానే ఉంటుంది, అత్త మావాళ్ళు అందరూ ఫ్రెండ్స్గా ఉంటారు. అర్థమైందా? ఉన్నాక సడన్గా ఏం జరుగుతుంది, ఆమెకి ఇక ముక్తి వచ్చే టైం ఏమి వస్తుంది. అప్పుడు శివుడు పార్వతి ఇద్దరు మాట్లాడుకుంటారు పైన, ఏమంటారో తెలుసా? చూడు ఇప్పుడు కొత్త పార్వతి అడుగుతే శివుడు ఏం చెప్తాడు అంటే, ఏమంటాడంటే ఇప్పటి నుంచి ఆమె జీవితం చాలా కొత్త మార్పు తిరగబోతుంది, చూడు ఏం జరుగుతుందో, కొత్త రకమైన జీవితం తయారవుతుంది, ఆమె లైఫ్ మార్పు మారబోతుంది చూడు అంటాడు. ఏం జరుగుతుందో తెలుసా? ఇక వాళ్ళ అత్త మావ అందరు రివర్స్ అయిపోతారు, గొడవలు కొట్లాటలు ఇంట్లో జరుగుతాయి. సో జరిగాక ఇలా ఆయన అక్కడికి ఆగకుండా శివుడు ఏం చేస్తాడంటే మారు వేషంలో వస్తాడు. ఎవరు? శివుడే కాదు, శివుడితో పాటు పార్వతి కూడా మారు వేషంలో వస్తుంది. ఈ దరిద్రులు చేసిన ఏదో పని చెప్తే వేసి కొడతారు శివుడినే, అట్లాంటి పని చేస్తాడు శివుడు. నో కోపం వచ్చేస్తుంది నాకు శివుడి మీద. సో శివుడు పార్వతి ఎలా వస్తారు తెలుసా? ఒక మారు వేషంలో వస్తారు. మారు వేషంలో శివుడు ఏ రూపంలో వస్తాడు? ఒక గురువు రూపంలో వస్తాడు, ఒక సన్యాసి రూపంలో. దొంగ గురువు అనుకోండి, ఈ మోడర్న్ భాషలో మాట్లాడాలంటే ఒక దొంగ గురువులాగా వస్తాడు. పార్వతి, పార్వతి ఏ రూపంలో వస్తుంది? శిష్యురాలట. పిల్లోడు వెంటనే రెడీగా ఉన్నాడు. శిష్యురాలట, శిష్యురాలు రూపంలో వస్తుంది. శిష్యురాలు ఎవరు ఇక్కడ? పార్వతి కాదు, మారువేషంలో ఉంటుంది పార్వతి. శివుడేమో దొంగ గురువుగా ఉంటాడు వేరే రూపంలో. పార్వతి ఏ రూపంలో వస్తుంది? మీన రూపంలో వస్తుంది. అంటే ఇప్పుడు చూసేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు వచ్చి అలానే ఉండరుగా ఉండకుండా ఏం చేస్తారు? ఒక రోడ్డు మీద కూర్చొని రొమాన్స్ చేస్తుంటారు. చూసేవాళ్ళు ఏమనుకుంటున్నారు? మనకు సినిమా కాబట్టి మనకు తెలుసు శివ పార్వతులు మారు వేషంలో ఉన్నారని. కానీ అక్కడ నిజంగా చూసేవాళ్ళు ఏమనుకుంటున్నారు? ఎవరిద్దరు రొమాన్స్ చేసుకుంటున్నారు? మీనావును, దొంగ గురువు. శివుడని తెలియదు ఎవరికి, చూసేవాళ్ళకి ఏం తెలుస్తుంది? మారు వేషంలో ఉన్నారు కదా. దొంగ గురువు అనే ఇద్దరు ముద్దులెట్టుకుంటున్నారని చూస్తారు. చూసేసి ఇంకా చూడు ఊరుకుంటారా జనాలు? పుల్లు కొట్టడం, తిట్టడం, అన్ని రకాలు జరుగుతాయి. మొత్తం విధ్వంసమే. అత్త మావ అందరు ఇష్టమైన కొట్టేసి తిట్టేసి ఆమెను ఇంట్లో ఉంచేలా కొడతారు. ఇక చద్దామనే స్థితికి వచ్చేస్తుంది. అప్పుడు ఇంకా ఆమెకు టైం రాలేదని శివుడు ఏం చేస్తాడు? ఓ పిల్లోడిని పంపించి ఆ పిల్లోడిని కొద్దిగా హెల్ప్గా పెడతాడు. ఆ పిల్లోడిని చూసి సంతృప్తి చెందుతుంది పిల్లోడిని చూసాడు. తర్వాత ఒక భర్త మాత్రం నమ్మడే, నువ్వు అంత అబద్ధాలాడుతున్న మా నా భార్య అలాంటిది కాదని అంటాడు రాజేంద్ర ప్రసాద్ సినిమాలో. ఫైనల్గా భర్తకు కూడా తెలిసిపోతుంది, వాడు ఇక చంపడానికి వస్తాడు గొడ్డలు పట్టుకొని. నీ అమ్మ నువ్వు ఎవరు గురువుతోటే తిరుగుతావా, నీ సంగతి చెప్తావని చంపడానికి వస్తే ఆమె ఏం చేస్తుంది? ఇక భరించలేక, బాధ భరించలేక ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తుంది. నువ్వు చంపతే చంపక ఏమని చేసుకో, శివుడా నీకే సరెండర్ అయిపోతుంది. ఇదంతా శివుడు చేస్తున్నాడే ఆమెకు కూడా తెలియదు. కానీ మొత్తం మారువేషంలో జరిగిపోతుంది ఇదంతా. మనకు సినిమా చూస్తున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది అంతే. అయిపోయాక ఆఖరి వాడు గొడ్డలతో నరకబోతుంటే అప్పుడు పార్వతి టింగ్ అని ప్రత్యక్షమైపోయి, శివుడు ప్రత్యక్షమైపోయి మొత్తం రాజేంద్ర ప్రసాద్కు చెప్తారు ఇదంతా ఎందుకు చేసాము అని. ఈ కారణం ఇది, ఆమె ముక్తి పొందే సమయం వచ్చింది. కానీ ఇక్కడ ఆ పతివ్రత అనే రూపాన్ని బాగా స్థిరంగా పట్టుకొని కూర్చుంది. ఆ రూపాన్ని పట్టుకోవడం వల్ల దాన్ని డిస్ట్రాయ్ చేయాల్సి వచ్చింది. ఆ డిస్ట్రాయ్ అయితే తప్ప ఆమె స్వచ్ఛం కాలేదు. ఆమెకు సత్చిత్ ఆనంద స్వరూపంని ఆ ఆత్మలో విలీనం కావాలి, నా లోపల విలీనం కావాలంటే తప్పదు ఈ ప్రక్రియ. కాబట్టి నేను ఈ విధ్వంసం చేశానని శివుడు చెప్తాడు. సో ఇక్కడ శివుడు చేసింది కరెక్టా తప్ప? ఏం మాట్లాడారు? శివుడిని కూడా తప్పు చేశాడు అంటున్నారా? గట్టిగా ఎవరు చెప్పట్లే, కరెక్టా తప్ప? రెండట. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే శివుడికి ఎంతో ప్రేమ దాగింది. ఆయన ప్రేమ మామూలు ప్రేమ కాదు, కానీ బయటికి చూడడానికి చాలా కఠినంగా కనబడుతుంది. ఇక్కడ ఆయన తత్వాన్ని అర్థం చేసుకోండి. ఆ కఠినత్వం ప్రదర్శించింది ఆమెను చెడ్డగా చూపించడం ఆయన ఉద్దేశం కాదు, పరమాత్మలో విలీనం చేయడము, సచ్చిది ఆనంద స్వరూపము, ఆ ముక్తి పొందడం, ముక్తి ఇవ్వడం కోసమే ఆయన ఇదంతా చేశాడు. ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు బయటికి కఠినంగానే కనబడుతున్నాడు, కానీ లోపల మాత్రం ఎంతో ఆనందం ఉంది. ఆమె ఎంతో ఆనందపడుతుంది తర్వాత, పరమాత్మలో ఐక్యం అయిపోతుంది. అదే కదా మీ కోరిక, ఉందా లేదా? మరి కోరిక ఉంటే లాభం లేదు. మీరు వేస్తున్న పాత్రలను మీరు వదిలేసుకొని లోపలికి వెళ్ళాలి. మీరు పట్టుకొని కూర్చున్నారనుకోండి, నేను పతివ్రతను అని ఇక చేస్తాడు దట్స్ రై. ఇక మొత్తం ఈ బద్నం అయిపోతారు, అభాండాలన్నీ మీ మీద పడతాయి. అది అవసరమా చెప్పండి. నేను చెప్పినట్టు కాన్సెప్ట్ చేస్తే సింపుల్గా లోపలికి వెళ్ళిపోతారు. ఆ క్యారెక్టర్ని వదిలేసి నేను చెప్పిన సాధన చేయండి, ఈజీగా అయిపోతుంది. అప్పుడు శివుడు వచ్చి డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు మీరే బ్రహ్మ అయిపోయారు, విష్ణు అయిపోయారు, మహేశ్వరు అయిపోయారు, డిస్ట్రాయ్ చేస్తారు. ఇంకా గోల్ ఎక్కడిది ఉందా? భక్త సిరియల సినిమా చూసారా? చూసారా ఎంత షాడిస్ట్ ఏదో తెలిసిందా ఆ సినిమాలో? షాడిస్టా అనవచ్చా శివుణ్ణి? నాకైతే ఏం పర్వాలేదు, నాకు ఏమన్నా నాకు తెలుసు ఆ విషయం. సో దాంట్లో ఏం చేశాడో తెలుసా మీకు? చూడలేదా మీరు? చూడలేదా? భక్త సిరియాలా అనే పిక్చర్ నిజంగా జరిగింది అంటున్నారు. సో దాంట్లో ఏం జరుగుతుందంటే, సొంత కొడుకును శివుడు ఏం చేస్తాడు? ముక్కలు ముక్కలుగా నరికి వండి పెట్టమంటాడు. మారువేషంలో వచ్చి గురువుగా వచ్చి అంతవరకు ఊరుకోడు నా కొడుకు. ఏం చేస్తాడు తర్వాత? పుర్రెను దంచి కర్రీ వండి పెట్టమంటాడు శివుడు. మీరు చూసారో లేదో, తల్లికి ఎంత బాధ ఉంటుంది? అవునా కదా, తండ్రి తల్లిలకు ఎంత బాధ ఉంటుంది. కానీ అక్కడ శివుడి యొక్క ఉద్దేశం ఏంటి? మీరు పిల్లల పట్ల అతిబంధం పెట్టుకున్నారు, ఆ బంధం తీస్తే తప్ప పరమాత్మ ప్రత్యక్షమయ్యే అవకాశం లేదు, కాబట్టి ఆ బంధం తొలగించడం కోసం ఆ పని చేశాడు. కాబట్టి ఇక్కడ శివుడి యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోండి. ఆయన పెట్టే కష్టం మిమ్మల్ని నాశనం చేయాలనే ఉద్దేశం కాదు, మీరు బంధాలకు అతీతంగా ఉన్న మీ దైవం దాని దగ్గర తీసుకెళ్లడం కోసమే ఆ పని చేస్తున్నాడు. అది చేసేది కరెక్టా తప్ప? సో కాబట్టి ఇక్కడ మీరు మూడు రకాల పాత్రలు వేసుకొని మీకు మీరే డిసైడ్ చేసుకోండి, బయట ఏం అవసరం లేదు. సింపుల్గా నేను తల్లిని అనే భావనను అనుభవిస్తూ లోపలికి వెళ్ళిపోయి ఆత్మ దగ్గరికి వెళ్ళిపోండి, ఆ సంకల్పం పెడితే సరిపోతుంది. కానీ మొండిగా నేను తీసుకొని నేను తీసుకొని ఇట్లానే ఉంటాను, నా కొడుకు ఇలానే ఉండాలి అని ఇలా బంధాలు పెట్టుకున్నారనుకోండి, మీ ఆనందం కేవలం మీ పిల్లల మీదనే పెట్టుకున్నారనుకోండి, డెఫినెట్గా పడతాయి దెబ్బలు. అందుకే మీ లైఫ్లో చూస్తున్నారు పిల్లల వల్ల బాధలు, భర్త వల్ల భార్య వల్ల బాధలు ఎన్నో పడుతూనే ఉన్నారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే బంధాన్ని పట్టుకొని కూర్చోడం వల్ల. సో బంధాలను వదిలేయండి, ఎంత ఉండాలో అంతే ఉంచుకోండి. బంధం పూర్తిగా వదిలేయడం కాదు, తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి, ఉండి ఉండనట్టుగా ఉండాలి, ఎంత ఉండాలో అంతే ఉండాలి. అంతకంటే కొద్దిగా ఎక్కువ ఉన్నా ప్రాబ్లమే, తక్కువ ఉన్నా కూడా ప్రాబ్లమే. సో అయితే పూర్తిగా బంధాన్ని పెట్టుకుంటాలని కూడా విడాకులు ఇచ్చేస్తున్నారు, అలా తయారవుతున్నారు. సో విడాకులు ఇవ్వడం కాదు, పూర్తిగా పట్టుకోవడం కాదు, మధ్యస్థితిలోకి రావాలి. ఓకేనా? టైం అయిందా మేడం? ఓకే ఓకేనా? సో సెకండ్ హాఫ్లో ఆరోగ్య విషయం డీటెయిల్స్, బాడీ శరీరంతో ఎలా ఉండాలో చెప్తాను. బాయ్.